அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தவகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குரு பதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரஞ்சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயன்னுமஹ யம் ப்ரவ்ரஜந்தமனுபேதமபேதக்ருத்யந்த்வைபாயனோ விரககாதராதுகாவ புத்ரேதி தன்மயதயா தரவோபினேதுஹு தம் சர்வபூதஹ்ருதயம் முனிமானதோஸ்மி நிகமகல்பதரோர்கலிதம் ஃபலம் சுகமுகாதமிருதத்ரவசம்யுதம் பிபத பாகவதம் ரசமாலயம் முகுருகோ ரசிகாஹ புவி பாவுகாஹ. சத்குருவுல யொக்க கடாக்ஷந்தோ மனம் பிராரம்பிச்சுக்கொன்ன ஸ்ரீமத் பாகவத மண்டல தீட்சா பிரவச்சன காரியக்ரமலோ மூடோ ரோஜு காரியக்ரமலோக்கு முందుగా మనం అడుగు పెట్టేసి జగద్గురుని ప్రార్థన చేసుకుందాం. వసుదేవ సుతం దేవం கம்சானூரமர்தனம் தேவகீ பரமானந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் அதசீ புஷ்பசங்காசம் ஹாரநூபுரசோபிதம் ரத்னகங்கணகேயூரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் குடிலாலகசம்யுக்தம் பூர்ணச்சந்திரநிபானனம் விலசத்குண்டலதரம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் மந்தாரகந்தசம்யுக்தம் சாருஹாசம் சதுர்புஜம் பர்ஹி பிஞ்சாவசூடாங்கம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் உத்புல்ல பத்மபத்ராட்சம் நீலஜீமூத சந்நிபம் யாதவானாம் சிரோரத்னம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் ருக்மிணீகேளி சம்யுக்தம் பீதாம்பரசுசோபிதம் அவாப்த துளசி கந்தம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் கோபிகாநாங்குச்சத்வந்த்வ குங்குமாங்கித வக்ஷஸம் ஸ்ரீநிகேதம் மகேஷ்வாசம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும் ஸ்ரீவத்சாங்கம் மகோரஸ்கம் வனமாலா விராஜிதம் சங்க சக்ரதரம் தேவம் கிருஷ்ணம் வந்தே ஜகத்குரும். பிரஹ்லாத குமாரண்ணி ஹிரண்யகசிபுடு பதே பதே கொந்து சிஞ்சுக்கு நாராயணுடு சர்வாந்தர்யாமி அந்தட்டா உன்னாடு உன்னாடு அட்டுனவு எக்கடுன்னாடா நேரு வைகுண்டம் மீதக்கு தண்டயாத்திரக்கு வெள்ளினப்படு நன்னு சூச்சி பிரிக்கி வாடை பாரிப்போயாடு ஆ வைகுண்டுடு லேடன் நேன் அனுக்குண்டு உண்டே உன்னாடு எக்கடுன்னாடோ சூப்பிச்சே காலிலோ பூமிலோ ஆகாசம்லோ இலா பஞ்சபூதாலனே காக்குண்டா சராச்சர ஜகத்துல அந்தட்டா உன்னாடு அக்கட இக்கட மனம் வெதகக்கர்லா வெதகடானிக்கு காவலசின மனசு உண்டாலி சம்பூர்ணமைனட்டுவண்டி விசுவாசంతో பிலிஸ்தே ఎక్కడైనా ఆయన కనపడతాడు. ఎంతెందుకు ఇందుగల్లడందులేడని సందేహము వలదు చక్రి సర్వ ఉపగతుండు ఎందెందు వెదకి తూచిన అందందే కలడు దానవాగ్రణీ వింటే. మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటంటే, ఓ పద్యం వచ్చిందనుకోండి, దాని అనక అతను గొంతు కలపకండి, దాంతో విధానం మారిపోతుంది. ఇంటికి వెళ్ళి పాడుకోండి, లేదా మీరు వచ్చి ఇక్కడ ఉపన్యాసం చెప్పండి. భజన చేయమంటే అంత నారాయణ హరినారాయణ అప్పుడు గొంతెత్తాలి. ఉత్తప్పుడు శుక్లాంబరధనం అనగానే ఒక్కసారి 100 మంది అంటే ఈ శృతి దెబ్బతింటుంది. అది కొంచెం సంస్కారంతో ఆలోచించాలి. మనకేదో రాకరాక పద్యం వస్తే ఆ పద్యం చదవడం కాకుండా గురువుగారికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి. కొన్ని విషయాలు తెలియకపోవడంలో చెబుతున్నాను, మీరందరూ పరమభక్తులు అని చెప్పి ఏమనుకోకుండా ఈ సూచన పాటించండి. భగవంతుడు ఇక్కడున్నాడు అక్కడ లేడు అనే సందేహం వద్దు. ఆయన ఎక్కడ వెతికితే అక్కడే ఉంటాడు. అక్కడ వెదకి చూచుట అనే ఒక పదంలో ఉంది అపూర్వమైన అర్థం. ఎలా వెదకాలి అంటే, విశ్వాసం కలిగి ఉంటే ఆయన అంతటా కనబడతాడు. నమ్మకం లేని వాడికి గుళ్ళు కూడా కనబడ్డం. వెతకడానికి కావలసిన సాధన కావాలి. సాధకులైన వారికి భగవంతుడు ఎక్కడ పడితే అక్కడ కనబడతాడు. ఒక ప్రహ్లాదుడికని కాదు, నేను చాలాసార్లు ఈ పురాణ కథ చెబుతున్నప్పుడు నాకే కనబడుతున్నాడు అంటే ఇంక మిగతా వాళ్ళకి కనబడటంలో ఆశ్చర్యమే ఉంది. ఈ యుగంలో ఇప్పుడు కూడా మనం తన్మయత్వంతో ఆయనడు గురించి గానం చేస్తే ఆయన తప్పక కళ్ళ ఎదురుగుండా ప్రత్యక్షం అవుతాడు. కాబట్టి ఇక్కడున్నాడు అక్కడ లేడు అనే సందేహం వద్దు. ఆ మహాత్ముడు శ్రీమన్నారాయణుడు చక్రధారి సర్వ ఉపగతుడు, అన్ని చోట్లకి వెళ్ళగలడు, అంటే అంతటా దొరుకుతాడు ఆయన. దానికి కావలసిన సాధన చెయ్యాలి, సందేహం అక్కర్లేదు. కావాలంటే నువ్వు వెతుక్కో అన్నాడు ఆయన. అనగానే పళ్ళు పటపట కొరికి, ఒరే నేను చాలా పర్యాయాలు వెతికి విసిగి వేసారిపోయాను, ఎక్కడా కనబడలేడు. నువ్వేమో ఉన్నాడు ఉన్నాడు అంటావు. ఒరే డెంభక, ఈ పక్కనే ఒక స్తంభం ఉన్నది. సభామండపం అంటే అనేక స్తంభములతో కూడినది, 1000 స్తంభముల సభామండపం ఉందిట వాడికి ఏకంగా. అందులో ఒక స్తంభాన్ని చూపించాడు. డింభక, సర్వస్థలముల నంభోరుగ నేత్రుడు నను చుమిగుల సంరంభంబున బలికెదవి స్తంభంబున జోపగలవి చక్రిన్ గిక్రిన్. కుర్రాడా, శ్రీ మహావిష్ణువు అంతటా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని గొంతు చించుకుని మరీ అరుస్తున్నావు. ఆయన ఉన్నాడు అనే మాట నిజమైతే ఈ పక్కనున్న సభామండపంలో ఉన్న స్తంభంలో చూపించగలవా? ఆ పద్మాక్షుడు ఇందులో ఉన్నాడా లేదా? ఈ కోపం పెరిగినప్పుడు, నింద చేసేటప్పుడు గిగ్గీలను వస్తాయి. అందుకని చక్రిన్ గిక్రిన్ అన్నాడు అనమాట. మనకి తెక్క ఎప్పుడు వచ్చినా అలాగే ఉంటుందన్నమాట. గురువు లేడు, గిరువు లేడు, బరువు లేదు, గిరువు లేదు, అంటే ఆ గకారం చేరితే దానికి నింద అనమాట. కోపం వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు తప్పక ఆ గిగ్గీలని వ్యాకరణ ఇచ్చి వస్తూ ఉంటాయి. అందుకని ఆ చక్రో గిక్రో ఎక్కడున్నాడో చూపించు ఈ స్తంభంలో అన్నట్ట. ఇక్కడ తమాషా చెప్పాలి. చాలా కాలం క్రితం ఓ ప్రహ్లాద చరిత్ర నాటకం వేశారు.
ఆ నాటకం వేసినప్పుడు కుర్రాడు ఒక 5 ఏళ్ళ కుర్రాడి చేత అలాంటి పాప చేత వేషం వేయించినట్టున్నారు. ఆ కుర్రాడు మంచి తెలివైనవాడు. ఆ కుర్రాడిని హిరణ్యకశిపుడు వేషం వేసిన వాడు వచ్చి, ఒరే శ్రీ మహావిష్ణు ఈ స్తంభంలో ఉన్నాడని అడిగాడు. ఆ కుర్రాడు అన్నాడు, ఈ స్తంభంబను లేడు తండ్రి, శ్రీహరి ఈ స్తంభంబను మాత్రమే గలడన్నట్టు. ఎందుకంటే నరసింహస్వామి వేషం వేసుకున్నవాడు ఇందులో ఉన్నాడు. నరసింహస్వామి వేషం వేసుకున్నవాడు ఈ స్తంభంలో దక్కుంటే ఈ హిరణ్యకశిపుడు ఆవేశంలో ఈ స్తంభంలో ఉన్నాడు అంటే అంతటా ఉన్నాడు అనకుండా, ఈ స్తంభంబను లేడు తండ్రి, కేవలం ఈ స్తంభంబను మాత్రమే గలడన్నట్ట. వీడు కొంప తీసి ఇది పగలు కొడతాడేమో అని, అంటే కుర్రాడు బుర్ర ఉన్నవాడు, వచ్చేటప్పుడే చూశాడు శ్రీహరి ఎక్కడున్నాడు. అందుకని నాటకాల వాళ్ళైతే కేవలం ఏ స్తంభంలో ఉంటే ఆ స్తంభంలోనే దర్శనమిస్తారు. కానీ ఆ అనంతుడు, పద్మనాభుడు, వైకుంఠుడు ఆయన లేని స్థలం అంటూ ఎక్కడున్నది? అందుకే ప్రహ్లాదుడు అంత నమ్మకంతో ఉన్నాడన్నాడు. ఈయన ఈ స్తంభంలో చూపించగలవా అంటే అంతటా ఉన్నాడు. అంభోజాసనుడు అదిగాక తృణపర్యంతంబు అన్నాడు ప్రహ్లాదుడు. బ్రహ్మ మొదలుకొని గడ్డి పరక వరకు ఉన్న ఈ చరాచర జగత్తులో ప్రతి ప్రాణిలో ప్రతి వస్తువులో వేంచేసి కొలువయ్యుండి దర్శనమిచ్చే పరమాత్మ ఈ స్తంభంలో ఉండకుండా ఉంటాడా? ఉన్నాడన్నాడు. ఇక్కడ ఒక పక్కనేమో కుర్రవాడు ప్రహ్లాదుడు అంతటా ఉన్నాడు అంటూ ఉంటే, హిరణ్యకశిపుడు లేడు అంటూ ఉంటే, ఏ స్తంభంలో నుంచో లేక ఏ గదిలో నుంచో ఇంక ఏ వస్తువులో నుంచో ఈ హిరణ్యకశిపుడు నన్ను వెతకడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి ఈ హిరణ్యకశిపుడికి కనబడేవాడు అంతం చూద్దామని తన మహామహిమతో విష్ణువు మొత్తం విశ్వమంతా అది ఇది అనే తేడా లేకుండా అంతటా తన మహామహిమతో నరసింహాకారంతో నిలబడ్డాట. ఏమో స్తంభం పగలగొడతాడో అంటే విష్ణువుకి తెలియదా? తెలుసున్నా సరే ఈ మూర్ఖుడి మనస్సు ఎలా మారుతుందో. స్తంభం పగలగొట్టకుండా పక్కనున్నటువంటి మరో గిన్నె పగలగొట్టచ్చు, లేదా గడ్డి పరగ చేల్చచ్చు, ఇంకేదో వస్తువులు చూపించమనొచ్చు. కాబట్టి ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా నానాస్థావర జంగమోత్కరాలన్నిటా కూడా తన మహామహిమతో మహావైభవంతో నరసింహమూర్తి రూపంలో విజృంభించి దాక్కునున్నాడు. ఆయన నిండి ఉన్నాడు. ఎందులోంచి పిలిస్తే అందులోంచి రావడానికి సిద్ధంగా. ఈ విధంగా ఇద్దరు తర్జన భర్జనలు చేయగానే, ఓరి మూర్ఖుడా డింభక, నువ్వు విష్ణుడు విశ్వాత్మకుడు అంటున్నావు, ఈ స్తంభంలో చూపించకపోతే నీ శిరస్సు చీల్చి ఆ తర్వాత లోకమంతా అంటించి బూడిది చేస్తాను అని కత్తిని పెరికినవాడు ఆ కత్తిని వరలోనే పెట్టి, కత్తితో కొట్టలేదు, సినిమాల్లో చూపించినట్టు గదలతో కొట్టలేదు ఆయన, అరచేత సభాస్తంభంబు వేసిన అన్నారు. ఒక్క అరిచేత్తు కొట్టాట. అంత పెద్ద రాతి స్తంభాన్ని వాడు అరచేతితో కొట్టి కొట్టగానే అది పెటిల్లు అనే శబ్దంతో పగిలిపోయింది. అందులో నుంచి ఒకేసారి కోటి సూర్యుల కాంతి బయటకొచ్చింది. ఆ కాంతి మిరుమిట్లు గొలిపింది హిరణ్యకశిపుడికి. వాడికి ఒక్క క్షణకాలం ఏమీ కనపడలేదు, మతిపోయింది. ఒక్క లైటు మన ఎదురుగుండా ఉంటేనే మన కళ్ళు వైర్లు గమ్ముతున్నాయంటే అటువంటిది కోటి సూర్యుల కాంతి ఒక్కసారిగా ఆ సభాస్తంభంలో నుంచి కనబడితే ఏమైపోతామో ఆలోచించండి. ఆ కాంతికి కళ్ళు బైర్లు గమ్మి ఒక్క క్షణం వాడికి ఏమీ కనబడక అసలు ఏం జరుగుతుందో తెలియలేదు. ఎంతలో అందులో నుంచి ఒక ఆకారం బయటకు వస్తోంది. ఆ ఆకారాన్ని చూచాడు వాడు. నరమూర్తి కాదు, కేవల హరిమూర్తియు కాదు, మానవాకారము కేసరి ఆకారమునున్నది, హరిమాయా రచిత మగు యథార్థము చూడన్. ఇది సింహమా అంటే సింహము కాదు, నరుడా అంటే నరుడు కాదు, సగం సింహం సగం నరుడు, నరకేసరి ఆకారం, నరసింహాకారం. ఇది హరి యొక్క మాయా రచితం అవడానికి యథార్థమే, కాని అది మాయ. ఆయన ఉన్నాడంటే ఉన్నాడుగా, ఉన్నాడు కాబట్టి అది యథార్థం. కానీ నిజమున కదా ఆయన రూపమా? విష్ణువు యొక్క రూపం అలా ఉండదు, కాబట్టి అది మాయారూపం. మాయారూపమైన కళ్ళకు కనబడుతున్నది గనక యథార్థం. అటువంటి రూపాన్ని చూచి చూడగానే ఆశ్చర్యపోయి చిన్నపిల్లవాడు ఏదో అంటే ఆ మాట నిలబెట్టడానికి విష్ణువు ఈ రూపంలో వచ్చాడు అని అర్థమైపోయింది హిరణ్యకశిపునికి. ఆ రూపం లోక భీకరంగా ఉన్నది. నృసింహ రూపస్తదలం భయానకం ప్రతప్త చామీకర చండలోచనం స్ఫురత్సమ కేసర జృంభితాననం స్ఫురత్సటా కేసర జృంభితాననం కరాళదంష్ట్రం కరవాల చంచల క్షురాంత జిహ్వం భృగుటీ ముఖోల్వణం అన్నారు వేదవ్యాసుల వారు. నృసింహ రూపం ఇంత అంత అని చెప్పడానికి వీలు కానంత భయంకరంగా ఉన్నది. సాధారణంగా ఒక మాదిరి భయంకర రూపాన్ని చూస్తే, అమ్మో ఈ సింహాన్ని చూస్తేనే మా గుండెలు బేజారెత్తుతున్నాయి, భయంగా ఉంది అంటాం. కానీ ఈ రూపం ఇంతింతని చెప్పడానికి వీలు కానంత బీభత్సరహసంతో మహాభయంకర రూపంతో ఉన్నది. అది ఎలా ఉన్నదట?
ఎంత గుడ్లు బయటకు కనబడుతున్నాయి, సింహం యొక్క కళ్ళు. ఒక్కొక్క కన్ను బాగా అగ్నిలో కాల్చి పుటం పెట్టిన బంగారం వలె కనపడుతున్నవి. అవి చండలోచనములు, తీవ్రమైన సూర్యకిరణాల్లో ఉన్నాయి. ఇంకా జూలు గాలికటూ ఇటూ ఎగురుతున్నది. భయంకరమైన జూలుతో ఉన్నదా సింహం యొక్క ముఖం. నోటిలో నుంచి తీవ్రమైన పదునైన రంపముల్లా గుణపాల్లో ఉన్న కోరలు కనపడుతున్నాయి. ఇంకా పెద్ద తోక కనపడుతున్నది. లోపల నుంచి నాలుక బయటకు వస్తూ ఉంటే ఆ నాలుక కత్తి బయటకు వస్తుంది అన్నట్టుగా ఉందట. కరవాల చెంచల క్షురాంత జహ్వం అన్నారు. కత్తిలాగా కదిలిపోతూ బయటకు వస్తున్న నాలుక, నాలుక కూడా కత్తిలాగా పదునుగా వాడిగా ఉన్నది, కదులుతున్నది. ఇంకా భృకుటి ముఖోల్బణం కనుబొమ్మలు ఆ చీటికి మాటికి ఇలా ముడివేస్తూ మళ్ళీ కళ్ళు ఎత్తుతున్నాడు. ఈ కనుబొమ్మలు ముడుస్తున్నాడు, మళ్ళీ వెనక్కి తీస్తున్నాడు. కనుబొమ్మలు చూస్తేనే గుండె ఆగిపోతుందన్నమాట. అటువంటి భయంకరాకారాన్ని చూచి లోకాలన్నీ గజగజలాడిపోయాయి. స్తంభం పగిలి అందులో నుంచి ఆయన బయటకు వస్తూ ఉంటే ఒకేసారి కొన్ని మెరుపు తీగలు మెరిసినట్టుంది, పిడుగులు పడిన శబ్దం వచ్చింది. ఆయన బయటికి రావడంతో హుంకరించాడు, గర్జించాడు. ఆ గర్జనలకి మొత్తం నవగ్రహాలన్నీ తల్లకిందులైపోయాయి. ఒక్క క్షణకాలంలో గ్రహములన్నీ గిర్రును తిరిగిపోయాయి, నక్షత్రాల గతులు తప్పిపోయాయి, సముద్రములు పొంగి చెలియలి కట్ట దాటి ఓళ్ల మీద పడిపోయి ఊళ్ళు ఊళ్ళు కొట్టుకుపోయాయి. మేఘావృతమైపోయింది ఆకాశమంతా. చండభానుడు సూర్యుడు కూడా ఈయన కాంతిని చూచి మేఘాల చాటుకు తప్పుకున్నాడు. దిక్పాలకులైతే ఏం ప్రళయం మూడుతుందో అన్నట్టుగా వణికిపోయారు. ఇంతటి భయంకర రూపాన్ని చూచి ఈరోజు నాకు మరణం తప్పదని అనిపించినప్పటికీ హిరణ్యకశిపుడు మెత్తబడని చిత్తంతో గదని ఆయత్తం చేసుకుని నేను చచ్చినా పర్వాలేదు, వీడితో యుద్ధం మాత్రం చేస్తాను, ఏమో వీలుంటే చంపగలనేమో, అప్పుడు నా కుమారుడు నా రుణం తీర్చుకున్నవాడు అవుతాడేమో అనుకుంటూ గద పుచ్చుకుని మీదకి వెళ్ళాడు. ఆ గదతో ఆయన్ని కొడితే ఆ గదని చేత్తో పుచ్చుకుని పూచిక పుల్ల విరిచినట్టు అవతల పారేశాడు ఆ నరసింహస్వామి వారు. ఆయనకు ఆ గద ఎలా ఉన్నది అంటే చిన్న పుల్ల, ఎండిపోయిన పుల్ల, పూచిక పుల్లతో సమానంగా ఉన్నది. విరిచి అవతల పారేశాట. వాడి ఆయుధములన్నీ స్వామివారిలో కలిసిపోయాయి. వాడి మహాకాంతి, అంతకు పూర్వం తపస్సు చెయ్యడం వల్ల వాడి ముఖంలో నుంచి పుట్టిన కాంతి మొత్తం శ్రీహరిలో కలిసిపోయింది. సూర్యుడి కాంతి ముందు మిడుగురు పురుగు కాంతి ఎలా ఉంటుందో అలా ఉన్నాడు వాడు. అయినా సరే వాడు ఇంకా మల్ల యుద్ధం చేయడానికి మీదకు వస్తే వాడితో కాసేపు లీలగా ఆడుకుని కిందకి విసిరి పైకి విసిరి పక్కకి తోసి ఆ తర్వాత ఇంకా ఎక్కువసేపు ఆలస్యం చేయడానికి ఇష్టం లేక అమాంతంగా వాడి రెండు చేతులతో పుచ్చుకుని ఈడ్చుకొచ్చాడు. అది పగలు కాదు రాత్రి కాదు, సంధ్యా సమయం. వాడు పగలు చావడు రాత్రి చావడు, అందుకే సంధ్యా సమయాన్ని చూసుకున్నాడు స్వామి. ఇంట్లో చావుడు బయట చావుడు కదా, అందుకని గడప దగ్గర కూర్చున్నాడు. నేల మీద చావుడు ఆకాశంలో చావుడు, కింద పైన చావుడు కదా, అందుకని తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు. ఆయుధాలతో చావడు, ప్రాణం ఉన్నదాంతో చావడు, ప్రాణం లేనిదానితో చావడు. అందుకే ప్రాణం ఉండి లేనివి గోళ్లే. గోళ్లకి ప్రాణం ఉందంటే ఉంది కాబట్టే పెరుగుతున్నాయి, కానీ నిజానికి వాటికి ప్రాణం ఉండదు. అటువంటి ప్రాణం ఉండి లేని వస్తువు కేవలం గోరు తల వెంట్రుకలు మాత్రమే. అందుకని వాటితోటి చీల్చడం మొదలుపెట్టాడు. చించును హృత్కమలంబు శోణితము వర్షించును ధరామండలిన్ త్రించున్ కర్కశ నాడికావళులు భేదించున్ మహావక్షమును త్రుంచున్ మాంసము సూక్ష్మ ఖండములుగా దుష్టాసురున్ వృచ్చి దర్పించున్ ప్రేవులు కంఠమాలికలు కల్పించున్ నఖోద్భాసియై. ఈ గోళ్లు తళ 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 మెరిసిపోతున్నాయి, కత్తుల్లా మెరిసిపోతున్నాయి. ఆ గోళ్లతోటి అమాంతంగా వాణ్ణి తొడ మీద పడుకోబెట్టుకుని ముందు హృదయం చీల్చేశాడు. ఆ తర్వాత అందులోంచి రక్తం పైకి జల్లాడు. ఆ రక్తం అమృతం తాగినట్టు తాగేశాడు, తేనె తాగినట్టు తాగేశాడు. భూమండలం మీదకి రక్తం కిందకి వర్షం కింద పోసేశాడు. వాడి లోపల కర్కశమైన నాడులున్నాయి. ఈ నవనాడులు, ఈ నాడులన్నీ పర్ర 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 రంపంతో కోసినట్టుగా ఈ గోళ్లతోటి నాడులు కోసేశాడు. ఈ విశాలమైన వక్షస్థలం మొత్తం చీల్చి అవతల పారేశాడు. లోపలున్న ఎముకలన్నీ విరగ్గొట్టి పారేశాడు. మాంసమంతా చిన్ని చిన్ని ముక్కల కింద, ఆదివారం వస్తే కషాయి వాడు చూసారా, దిమ్మ మీద పెట్టి టపా 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 కత్తితో మాంసాన్ని కొడతాడు. అలా వీడి మాంసమంతా సూక్ష్మ ఖండములుగా చీల్చి అవతల పారేశాడు. ఆ దుష్ట రాక్షసుణ్ణి వ్రచ్చి చీల్చి దర్పించి ఆ రక్తం జూ
పూలంతా పూసుకున్నాడు. ఈ లోపలన్న ప్రేగులన్నీ తీసి మెడలో నేను గొలుసు వేసుకున్నట్టుగా కంఠమాలికగా వేసుకున్నాడు. ఈ విధంగా వాడు చచ్చిపోతున్నా సరే లెక్క చేయకుండా మళ్ళీ పీలుస్తాడు, చీలుస్తాడు, కాలు విరగొడతాడు, చేతులు పీకుతాడు. అంత క్రోధం పెరిగిపోతోంది నరసింహస్వామికి. ఎందుకంటే తనని తిట్టిన వాడి మీద కోపం రాదా ఆయనకి, తన భక్తుడికి ఎవడైనా ఏదైనా అపకారం చేస్తే వాడి మీద తీవ్ర క్రోధం వస్తుంది స్వామివారికి. నా భక్తుడు, నా పరమ భక్తుడు, ఏకాంత భక్తుడు, నిరంతర హరిస్మరణ పరాయణుడైన ప్రహ్లాదుడికి అన్యాయం చేసిన దుర్మార్గుణ్ణి క్షమించకూడదని అంతకంతకీ రెచ్చిపోయి అరిచేసి మళ్ళీ ఆ శవాన్ని కింద వారేసి అమాంతంగా సభామండపంలోకి దూకి అక్కడున్న హిరణ్యకశిపుడి రాక్షసుల మీదకి, వారి సైనికుల మీదకి దూకాడు. అంతవరకు హిరణ్యకశిపుడికి సహాయంగా ఉన్న సైనికుల మీదకు దూకి ఒక్కొక్కడికి మెడవిరి చేశాడు, ఒక్కొక్కడికి కాళ్లు పీకేశాడు, ఒక్కొక్కడికి కళ్ళు పీకేశాడు, ఒక్కొక్కడికి తలకాయ ఎత్తి పైకి విసిరేశాడు, ఒక్కొక్కడిని కాళ్లు గిరగిరా తిప్పి వస్త్రం నేల మీదేసి చాకలి కొట్టినట్టుగా కొట్టి వాడిని పచ్చడి పచ్చడి చేసేశాడు. కొంతమంది నోట్లో వేసుకుని వేరుశెనగ గుళ్ళు నవిలినట్టు నవిలు అవతల వారేశాడు, కొందరు ప్రేగులు బయటికి తీసేశాడు, కొంతమందికి ముక్కులు పీకేశాడు, కొంతమందికి చెవులు ఇలా గిల్లి అవతల వారేశాడు. ఈ విధంగా విజృంభించి అంతకంతకి కనిపించిన వాడిని కనిపించినట్టు తుక్కు చేసి అవతల పారేసి విసిరి అవతల పారేసి వాళ్ళు విసురుతున్న కత్తులు గదలు ఇవన్నీ టపాటప మింగేయడం మొదలుపెట్టాడు. రాక్షసుల దగ్గర రకరకాల ఆయుధాలు ఉన్నాయిగా, వాళ్ళంతా దూరం నుంచే ఈ సింహాన్ని ఒక్కదాన్ని చంపలేమా, బోడి నరసింహ రూపంలో ఉంటే మనకి భయమా అని దగ్గరికి రావడానికి విరచిన దూరం నుంచి సోలాలు, కత్తులు, గదలు, కట్టవాంగాలు విసురుతూ ఉంటే నోరు తెరిచి వాటన్నిటినీ చంటి పిల్లవాడు చిన్న చిన్న జీడిపప్పు పలుకులు లేక కలకండ శర్కర మింగినట్టుగా మింగి అవతల పారేయడం మొదలుపెట్టాడు. ఆయన అరిచి అరుపులకి చీల్చి పారేస్తున్న దృశ్యాన్ని చూడలేక తక్కిన రాక్షసులు కకావికలై చల్లా చెదరై పారిపోయారు. ఆ సమయంలో పైనుంచి దేవతలు, దేవతా స్త్రీలు చూచి ఇంత కోపంతో ఉన్న స్వామివారు వాళ్ళకి మాత్రం ఆనందం కలిగించేట. ఎందుకని, దుర్మార్గుడు వీడు, మమ్మల్ని రకరకాలుగా పీడించాడు, అందులో దేవలోక స్త్రీలని ఎన్నో రకాలుగా హింసించాడు, మా చేత నృత్యం చేయించాడు, మమ్మల్ని బలాత్కరించాడు, ఈ నీచుణ్ణి ఇవాళ శ్రీహరి చీల్చి చెండాడుతున్నాడని ఆనందంతో తర్షంబున నరసింహుని హర్షంబున చూచి నిర్జరాంగనలు మహోత్కర కుసుమంబుల వర్షంబులు కురిసిరోత్సవంబుల నదిప. ఎంతో ప్రేమతో, కోరికతో, ఆసక్తితో పైనుంచి శ్రీహరిని చూస్తూ ఆనందం తట్టుకోలేక, శ్రీహరి ఈ భీకర రూపం మాకు మాత్రం చాలా అందంగా ఉన్నది, పాపాత్ముణ్ణి చంపడానికి ఎంత ప్రళయ భీకర రూపం ధరించావా తండ్రి, మమ్మల్ని రక్షించావు, ఈ రోజు నుంచి స్వేచ్ఛగా తిరుగుతాం అంటూ పైనుంచి దేవతా స్త్రీలు, అప్సరసలు, త్రిమూర్తుల భార్యలు అందరూ పుష్పాల వర్షం కురిపించారు, రకరకాల పువ్వులు కురిపించారట. అవి కూడా మామూలు పువ్వులు కావు, మల్లె పువ్వులు కురిపించారు, కల్పవృక్షం పువ్వులు కురిపించారు, మందార పుష్పాలు కురిపించారు. పైనుంచి జయహో నరసింహ, నరసింహమూర్తికి జై అంటూ ఉత్సవాలు చేశారు, జయ జయ ధ్వానాలు పెట్టారు. ఆ సమయంలో దేవతలంతా వచ్చి చీల్చి కింద పారేసి మళ్ళీ ఒళ్ళో పెట్టుకుని మళ్ళీ తలకాయ విరుస్తూ నానా బీభత్సం చేసేస్తూ హిరణ్యకశిపుణ్ణి కింద పారేసి హుమ్మని కాసేపు సభామండపంలో తిరిగి కలదిరిగి గెంతులేసి మళ్ళీ గడప దగ్గరకు వచ్చి గడప మీద కూర్చుంటూ హుమ్మని ఉగ్ర రూపంతో అందరినీ చూస్తూ హుంకరిస్తూ భయపెట్టేస్తున్న స్వామిని చూచి దూరం దూరంగానే మళ్ళీ దగ్గరికి రావడానికి భయపడుతూ దూరం దూరంగానే చేతులు జోడించి, స్వామి నీకు పుణ్యం ఉంటుంది, ఆ కోపాన్ని కాస్త ఉపసంహరించుకో, దుర్మార్గుడు చచ్చాడు అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థించారట. బ్రహ్మదేవుడు అన్నాడు, తండ్రి ఈ దుర్మార్గుడిని సంహరించావు, విజృంభించి అరుస్తున్నావు నువ్వు, నీ అరుపులు వింటూ ఉంటే మాకు భయంగా ఉంది, ప్రళయకాలానికి ఇంకా చాలా సమయం ఉన్నది, నీ ఉగ్ర రూపాన్ని ఉపసంహరించుకో నారసింహ అన్నారు. అయినా ఆయన కోపం తగ్గలేదు. శివుడు వచ్చాడు, తండ్రి ఇంకా 1000 యుగములు గడిస్తే కానీ ప్రళయం రాదు, ప్రళయకాలంలో నువ్వెంత కోపం తెచ్చుకోవచ్చు, ఇప్పటి నుంచి కోపం ఎందుకు, మా మాట విను, కోపం సంహరించుకో అన్నాడు శివుడు. అయినా ఆయన కోపం తగ్గలేదు. ఇంద్రుడు వచ్చాడు, మా దేవేంద్ర పదవిని నిలబెట్టావు, మేమంతా అల్లకల్లోలం పాలైపోతే ఆ సమయంలో అభయమిచ్చి రక్షించావు, ఇంకెందుకు కోపం, చల్లబడు తండ్రి అన్నాడు. అయినా వినిపించుకోకుండా హుమ్ అన్నాడు. దాంతో దేవేంద్రుడు ఎగిరి దూరంగా పారిపోయాడు. ఇంకా దేవతలు ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించారు, ఎవరు ప్రార్థించినా ఆయన కోపం తగ్గడం లేదట. సిద్ధులు వచ్చారు, మా సిద్ధులు మాకు దక్కాయి, ప్రసన్నుడవుక అన్నారు.
అయినా ఆయన బుద్ధి మరలలేదు. ఇంతలో పాములు వచ్చారు. రత్నములను మత్కాంతారత్నములను పుచ్చుకొన్న రక్కసుని బురిన్ యత్నమున చీల్చి వైచితి పత్నులు రత్నములు కలిగి బ్రతికి తిమీశా. ఓ ఈశ్వర, ఒకప్పుడు మా నెత్తి మీద మణులుండేవి, ఆ మణులన్నీ ఈ దుర్మార్గుడు పీకేశాడు. పాముల నెత్తి మీద పడగల మీద ఉండే అపూర్వమైన రత్నములు పీక్కున్నాడు. ఒక్క రత్నాలేనా, మా కాంతారత్నాలను కూడా పట్టుకుపోయాడు, మా భార్యలను కూడా ఎత్తుకుపోయాడు, మా భార్యలను ఎత్తుకుపోయి ఎన్నో హింసలు పెట్టాడు. అటువంటి దుర్మార్గుణ్ణి చీల్చి చెండాడావు, మా రత్నములు మళ్లీ మాకు వచ్చాయి. వాడు చావగానే ఎవరి మణి వారి నెత్తి మీదకి చేరింది, మా భార్యలు మా దగ్గరకు వచ్చారు, పత్నులు రత్నములు కలిగి బతుకుతున్నాం, ఇక కోపాన్ని ఉపసంహరించుకో అన్నారు. ఇంతలో మహానుభావులైన ప్రజాపతులు వచ్చారు. ఈ దుర్నయుణ్ణి నీచుణ్ణి చీల్చి వర్ణాశ్రమ ధర్మాలు నిలబెట్టావు, నిన్ను వర్ణించి కొలుస్తాం, మమ్మల్ని అనుగ్రహించు, ఈ కోపాన్ని ఉపసంహరించుకోమన్నారు. కిన్నరులు వచ్చారు. స్వామి, మేం కిన్నరులం, పాటలు పాడడం తప్ప ఏమీ ఎరగని వాళ్ళం, కానీ పాడదామా అంటే నీ అరుపులకి మా గొంతు అంతా హడిలిపోతోంది, పాట రావడంలా. గురువుగారు పద్యం పాడుతూ ఉంటే వెనకాతలు ఎవరైనా శృతి కలిపితే ఆయన గొంతు అయిపోయినట్టుగా నీ గొంతుక్కి మా గొంతుకులు సూటబుల్ అవ్వడంలా. తమరు దయతో కొంచెం కోపాన్ని ఉపసంహరించుకుంటే అప్పుడు మేము పాటలు పాడతామన్నారు పాపం కిన్నరులు. ఎంతలో కింపురుషులు వచ్చారు. పురుషోత్తమ నేరము కింపురుషుల మల్పులము. ఓ పురుషోత్తమ, అసలే మేము కిం పురుషులం. కిం పురుషుడు అంటే అర్థం అల్పుడు అని అర్థం అనమాట. కిం అంటే ఏమి, పురుషుడు అంటే మేము చాలా సామాన్యులం అని అర్థం. అందుకే మాకు కిం పురుషుడు అని పేరు. దేవతల్లో చాలా అల్పులం, సామాన్యులం. అటువంటి వాళ్ళని నిన్నేం పొగుడుతాం, వీళ్ళంతా పండితులు గనక నిన్ను రకరకాలుగా స్తోత్రాలు చేశారు, పొగిడారు, వర్ణించారు, నిన్ను ప్రసన్నుణ్ణి చేసుకోవడానికి ప్రయత్నించారు, నిన్ను ప్రసన్నం చేసుకునే శక్తి మాకు లేదు, పాండిత్యం లేదు, ఓపిక లేదు, నువ్వేమో ఎగిరి గంతులేస్తూ ఉంటే మా గుండెలన్నీ హడిలిపోతున్నాయి, రాక్షసుడు చచ్చిపోయినా నీ కోపం వల్ల మేము చచ్చేటట్టున్నాం, నొచ్చి మేము నశించకుండా రక్షించని వాళ్ళు ప్రార్థించారు. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఈ సుర సిద్ధ సాధ్య నర్ర కిన్నర పన్నగ యక్ష చారణాసుర విద్యాధర గంధర్వాది జాతుల వారంతా వచ్చి ఆయనని ప్రార్థించినా ఆయన కోపం మాత్రం చల్లారడం లేదు, ఆయన ఉగ్రధ్వానం ఆగడం లేదు, రెచ్చిపోవడం ఆగలేదు. ఈ పేగులు చూసినప్పుడల్లా మండ మళ్ళీ మెళ్ళలో వేసుకోవడం, మళ్ళీ తీయడం, ఏదో యజ్ఞోపవేతం వేసుకున్నట్టుగా ఈ విధంగా వేసుకుంటున్నాడు ఆయన. చివరికి దేవతలంతా కలిసి ఎంత కోపిష్టివాడైనా భార్య మాట వింటాడు, భార్య కనబడగానే ఇంకెవడికి నోట్లోంచి మాట రాదు అనుకున్నారట పాపం. మీరు ఎక్కడన్నా చూడండి, ఇంత పక్కన కూర్చున్న పురుషులు ఉంటారా మహావీరులు, భార్య అలా చూసిందంటే వాడు కిక్కును మనలేడు అని నేను చెప్పలేదు, వ్యాసుల వారు చెప్పారు ఇందులో, మళ్ళీ నా మీద పడకండి. అందుకని అందరూ కలిసి, అమ్మా లక్ష్మి, ఆయన కోపాన్ని ఉపసంహరించే శక్తి ఆదిలక్ష్మి అయిన నీ దగ్గరే ఉంది, నువ్వు దగ్గరికి వెళ్ళి ఆయన కోపాన్ని ఉపసంహరించు, ప్రేమగా మాట్లాడు అనగానే ఆవిడ, మా ఆయన నా మాట ఎప్పుడూ కాదండు అని వచ్చిందిట. తీరా ఆయన చూడగానే ఆవిడ హడిలిపోయింది. అమ్మో ఈయన ఆయన ప్రళయార్క బింబంబు పగిదినున్నదిగా నిమ్మోము పూర్ణేందు నిభముగాదు శిఖిశిఖ సంఘంబు చెలువు చూపెడుగాని చూడ్కి ప్రసాద భాసురము కాదు వీర రౌద్రాద్భుతావేశము పెడుగాని భూరి కృపారసస్ఫూర్తి కాదు భయద దంష్ట్రాంకుర ప్రభలుగప్పెడుగాని దరహసితాంబుజాతంబు కాదు కఠిన కర నారసింహ విగ్రహము కాని కామిని జన సులభ విగ్రహము కాదు విన్నదియు కాదు తొల్లి నే విష్ణు వలన కన్నదియు కాదు భీషణాకారమనుచు. ఇది నా భర్త ముఖం కాదు, నా భర్త ముఖం నాకు తెలుసు. పూర్ణిమ నాడు చంద్రబింబం ఎలా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది శ్రీ మహావిష్ణు ముఖం అంటే. చంద్రుడి కిరణములు పూర్ణిమ నాడు వెన్నెలని ప్రసరింపచేస్తాయి. మా ఆయన చిరునవ్వుతో నిండు చందమామ వంటి ముఖం కలిగిన వాడు, ఇప్పుడో ప్రళయకాల సూర్యుడిలాగా భగ భగ మండిపోతున్నాడు, సూర్యబింబంలా ఉంది ఈ ముఖం, అంతేకాని చంద్రబింబంలా లేదు. ఇంకా ఆయన చూపులు ఎలా ఉన్నాయి,
భగభగ మండుతున్న అగ్నిజ్వాలలలా ఉన్నాయి. ఎక్కడ కరుణ లేదు, క్రూరత్వం తప్ప. వీర రసం, రౌద్రరసం, అద్భుత రసం ఇవన్నీ ఉన్నాయి. ఎక్కడ కృపారసం లేదు, ఆయనలో కరుణ కనిపించటం లేదు. దమష్ట్రలు, కోరలు భయంకరాకారంలో తళతళ మెరిసిపోతున్నాయి. ఎక్కడ చిరునవ్వుతో కూడిన ముఖపద్మం కాదు, ఆ ముఖపద్మంలో చిరునవ్వు లేదు. కఠినమైన చేతులతో నరసింహ రూపంలో ఉన్నాడు ఈయన. అంతేకాని ఆడవాళ్లకు ఆనందం కలిగించే కృష్ణ రూపంలో లేడు, కామినీ జన విగ్రహము కాదు, స్త్రీమూర్తులకు ఆనందం కలిగించే సౌందర్యం కాదు ఇది. నేను ఇంతకు పూర్వం వినలేదు, విష్ణువు దగ్గర చూడలేదు, ఈ భీషణాకారాన్ని నేను చూడలేను. ఆయన చల్లారేక పిలిస్తే అప్పుడు వస్తాను. కోపంతో ఉన్న మొగుడి దగ్గరికి వెళ్ళడం ధర్మం కాదు. ఇప్పుడు నన్ను కూడా మింగేస్తే రేపొద్దున ఆయనకి ఏమైపోతారో ఏమిటో అని అమ్మవారు కూడా వెనక్కి వెళ్ళింది. అంటే ఆది లక్ష్మి జగన్మాత శ్రీ మహాలక్ష్మి కంటే ఆయనకి ఇష్టం ఎవరని మనం అనుకుంటాం కదా. ఎప్పుడు వక్షస్థలం మీద ఉంటుందా తల్లి, పాదాల దగ్గర చేరి సేవ చేస్తుంది. అటువంటి జగన్మాతే వణికిపోయింది, నా వల్ల కాదు నేను వెళ్ళనంది. అప్పుడు బ్రహ్మదేవుడు తెలివైన వాడు గనక ఇక ఈ కోపమును చల్లార్చే శక్తి భార్యకి లేదు, పిల్లలకి లేదు, భక్తులకి లేదు, ఉన్నదల్లా ఒక్కడే మిగిలాడు మనకి దిక్కు. ఎవరి కోసము ఈ శ్రీహరి ఎంత హరికేసరి ఆకారాన్ని ధరించాడో, ఏ మహానుభావుణ్ణి రక్షించడానికి శ్రీ మహావిష్ణువు ఇంత కోపాన్ని ధరించాడో ఆ ప్రహ్లాదుడే దిక్కనుకుని అందరూ కలిసి బాబ్బాబు పిన్నవాడా చిన్నవాడా ప్రహ్లాద కుమారా నీ గడ్డం పట్టుకు బతిమాలతన్నాయనా, ఇదంతా ఈ శ్రీహరికి వచ్చిన ఈ కోపమంతా కేవలం నీ గురించే, మీ నాన్న నిన్ను హింసించాడు దానితో హరికి కోపం వచ్చింది. తీండ్రమగు కోపమున మీ తండ్రి నిమిత్తంబు చక్రి దారుణ భంగిల్ వేండ్రము విడువడు మెల్లన తండ్రి శీతలము చేసి దయచేయగదే. చాలా తీవ్రమైన కోపంతో ఉన్నాడు శ్రీహరి. ఎందుకు వచ్చింది అంత కోపం ఆయనకి? మీ తండ్రి నీకు చేసిన అపచారముల వల్ల. నీ తండ్రి నిన్ను రకరకాలుగా హింసించి తిట్టాడు, దానితో మీ తండ్రి మీద ఈ శ్రీహరికి తీండ్రమైన కోపం వచ్చింది, భయంకరమైన కోపం వచ్చింది, రెచ్చిపోయాడు దానితోటి. ఆ కోపం వాడు చచ్చినా పోవడం లేదు. మీ తండ్రి చచ్చిపోయాక కోపం పోవచ్చుగా, పోవడం లేదు. ఆ కోపం అంతకంతకీ పెరుగుతోందిగా, అంత తగ్గడం లేదు. ఇప్పుడు ఆయన్ని ఆ కోపం తగ్గించి చల్లబరిచే శక్తి మా దగ్గర లేదు. చూసావు కదా, లక్ష్మీదేవి కూడా వణికిపోతున్నది. నా తండ్రి నువ్వే మీ తండ్రిని చంపిన ఆ శ్రీహరిని దగ్గరికి చేరి చల్లబరిచి శీతలత్వం పొందేలా చేసి చందమామ వంటి ముఖం కలిగిన వాడిని చేసి మాకు అప్పగించు. ఈ సూర్యుడు లాంటి ముఖాన్ని మేము చూడలేం. నాయన నీకు అలవిక అని పని అంటూ లేదు, నువ్వు తలుచుకుంటే ఏ పనన్నా చేయగలవు. నీవంటే హరికంత వాత్సల్యం అనగానే ఎంతమంది భయపడి కిలోమీటర్ దూరంలో నిలబడి ప్రార్థన చేస్తూ అంటే ఈ పిల్లవాడు చకచకచక ఆయన దగ్గరికి వచ్చేశాడు. ఈ బుజ్జిబాబు ఐదేళ్ల బాబు ఆయన దగ్గరికి వస్తే అంత కోపంతో ఊరెచ్చిపోయి అరుస్తున్న శ్రీహరి అమాంతంగా వాడిని దగ్గరికి తీసుకుని తొడ మీద కూర్చోబెట్టుకుని అంతవరకు రక్తంతో ఉన్న చేతిని ఆయన నెత్తి మీద పెట్టాట. సమస్త లోకాలకి అభయమిచ్చే హస్తం, కాల సర్పాన్ని నాశనం చేసే హస్తం, మృత్యువుకి కూడా మృత్యువిచ్చే హస్తం, భక్తుల్ని కాపాడే హస్తం, ప్రశస్త హస్తం, చక్రాన్ని ధరించే హస్తం, శ్రీ మహాలక్ష్మిని నిరంతరం ప్రేమగా నిమిరే హస్తం, అటువంటి పవిత్ర హస్తం అంత తేలిగ్గా ఎవరి మీద పెట్టడు ఆయన? అది నెత్తి మీద పెట్టడంతో ఆయన జన్మధన్యమైపోయింది. ఆ చెయ్యి నెత్తి మీద ఎప్పుడు పెడతాడా అని మనం చూస్తున్నాం. పనికి వాళ్ళు చాలా మంది పెడతారు నెత్తి మీద చేతులు ఎట్టేవాళ్ళు. ఈ నెత్తి మీద చేతులు పెట్టించుకోవడం కాకుండా పరమాత్మ చేత శిరస్సు మీద చెయ్యి పెట్టించుకుని ఆశీర్వచనం పొందాలని యోగులు నిరంతరం తపస్సు చేస్తారు. యోగులకు దక్కలేదు, సొంత కొడుకు బ్రహ్మకి దక్కలేదు. ఒక్క భార్యకి మాత్రమే ఒకప్పుడు జీలకర్ర బెల్లం పెట్టాలి కాబట్టి పెట్టాడు ఆయన. ఇప్పుడు అటువంటి హస్తం ఈ పిల్లవాడి నెత్తి మీద, అసుర బాలుడి నెత్తి మీద పెట్టాడు. అందుకే కులంతో సంబంధంలో పరమాత్ముడికి కులం ఏమిటి, మతం ఏమిటి, విశ్వాసముతో ఉన్నవాడికి, భక్తితో ఉన్నవాడికి ఎవరికైనా ఆయన అనుగ్రహం లభిస్తుంది. అలా నెత్తి మీద చేయి పెట్టగానే ప్రహ్లాదుడికి ఎక్కడి లేని జ్ఞానం వచ్చింది. ఆయన సంబంధించిన జ్ఞానమంతా మనస్సులో ప్రవేశించింది. వేదాలు ఉపనిషత్తుల సారమంతా కంటికి గోచరించింది. వెంటనే రెండు చేతులు జోడించాడు. ప్రభు, వేల జన్మలు తపస్సు చేసిన
సిద్ధ పురుషులు కూడా నీ దర్శనం చేసుకోలేరు. నీ దర్శనం పక్కన పెడదాం, నీ కాలి కింద ఉన్న దుమ్ము చూడలేకపోయారట యోగులు. అటువంటిది ఇవాళ నాకు దర్శనమిచ్చి నీ పవిత్ర హస్తాన్ని నా మస్తం మీద పెట్టి నన్ను ఆశీర్వదించావంటే అది నీ కరుణ తప్ప నా భక్తి కాదు, ఇది నా గొప్పతనం కాదు, నీ అవ్యాజ కరుణ ఇది. వీళ్ళంతా నిన్ను చూచి భయపడుతున్నారంటే వారికి ఇంకా నీ తత్వం అర్థం కాలేదు. తత్వం అర్థమైన వాడెవడు నరసింహ రూపాన్ని చూచి భయపడడు. నేనసలు నీ రూపాన్ని చూచి భయపడనన్నాడు ఆయన. కర్రదంష్ట్రాభ్రుగుటి సటానఖయు ఉగ్రధ్వానము రక్తకేసరయున్ దీర్ఘతరాంత్ర మాలికయు భాస్వం నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచినే వెరవా. పూర్ణక్రూర దుర్వార దుర్భర సంసార దవాగ్నికిన్ వెరతు నీ పాదాశ్రయున్ చేయవే. తండ్రి, నీ నరసింహాకారం ఎలా ఉన్నది? పదునైన కోరలతో ఉన్నది. దంష్ట్ర అంటే కోర, సింహం కోరల కంటే కూడా నిజానికి నరసింహాకారమైన ఈ సింహాన్ని మించిన గొప్ప కోరలు ఇవి. పదునైన కోరలు, వంకర కోరలతో ఉన్నది నీ ముఖం. ఇంకా కనుబొమ్మలు ముడివడి యమధర్మరాజుని, మృత్యుదేవతని నీ ముఖంలో చూపిస్తున్నాయి. అంటే నీ ముఖం చూస్తే, నీ కనుబొమ్మలు చూస్తే మృత్యువు కనబడుతోంది, అంత భయంకరంగా ఉన్నది నీ ప్రకృతి. ఇంకా జడలు చెప్పేక్కర్లా, ఈ జూలు చూస్తే, అందులో పైగా ఎర్రని రక్తంతో తడిసిన నీ జూలు చూస్తే కంపించిపోతారంతా. ఇంకా చేతిగోళ్ళు గొడ్డళ్ళల్లాగా, గుణపాల్లాగా, కత్తుల్లా, రంపాల్లో ఉన్నాయి. ఈ విధంగా కోరలతో, జూలుతో, రక్తంతో తడిసిన ముఖంతో, భయంకరమైన కనుగొడ్లతో, గోళ్లతో ఉన్నటువంటి నీ నరసింహాకారాన్ని చూచి నే వెరవ, భయపడను, నాకేం భయం లేదు, డోంట్ కేర్ అన్నాడు ఆయన. నాకే భయం లేదు, నీ రూపాన్ని చూస్తే భయం కలగడంలా. నేను భయపడేది ఇంకోటి ఉంది, నరసింహాకారం చూసి ఎందుకు భయపడ్డం? ఈ నరసింహాకారము కంటే మానవులకి భయం కలిగించే వస్తువు ఒకటి ఉన్నది, అదేమిటి? పూర్తిగా క్రూరత్వంతో బయటపడ్డానికి వీలు కాని, భరించలేని సంసారం అనే దావాగ్ని. సంసారానికి భయపడతాను, నీకు భయపడనన్నాడు ఆయన. నిజంగా మనం భయపడవలసింది సంసారానికి. ఆ విషయం మర్చిపోయి సంసారంలో పడి, మా ఇంట్లో అయితే చక్క వేళకి మా మనవడు ఉంటాడు, మనవరాలు ఉంటుంది, కొడుకు ఉంటాడు, కోడలు ఉంటాడు అనుకుంటారు. ఈలోపు భయంకరమైన రోగాలు వచ్చి పడిపోతాయి, శరీరం అంతా పాడైపోతుంది, యమకింకరులు చితక్ కొడతారు, మళ్ళీ మళ్ళీ పుట్టి చచ్చి చచ్చి ఎన్నెన్నో హింసలు అనుభవిస్తున్నాం. ఈ సంసారం తగలబడుతున్న అడవి, ఈ సంసారం అనే దావాగ్నికి భయపడతాను, కానీ నాకు నీ నరసింహాకారం అంటే భయం లేదు. నరసింహాకారానికి ఏముందండి? పాపాత్ములు చంపుతుంది, పుణ్యాత్ముల్ని రక్షిస్తుంది, నీ చేతిలో చచ్చిన వాడికి కూడా మోక్షం వస్తుంది. కానీ సంసారం అలాగాదే, అందులో ఉన్నవాడికి మోక్షం రాదు, అన్నీ దుఃఖాలే తప్ప. ఒక్కరోజు సంసారంలో నిజమైన ఆనందం పొందగలుగుతున్నాడా జీవి? ఒకసారి ఆలోచించండి. ఈ పూట ఈ వస్తువు నాకు ఆనందం కలిగించింది అనుకునే లోపు అది దుఃఖమే ఇస్తోంది. ఒక ఆయన అన్నాడు, తాగితే కాసేపు ఆనందంగా మత్తుగా ఉందన్నాడు, మర్నాడు దగ్గుకుంటూ చస్తున్నాడా లేదా? ఏలూరులో ఉంటే బాగాలేదని కాకినాడలో మకాం పెట్టాం, ఇలా చిక్కిపోయి దగ్గుకుంటున్నావా లేదా? ఏమిచ్చింది ఆనందం అనకది? మాంచి పిండి వంటలతో భోజనం పెట్టారు. ఈ పిండి వంటల భోజనం రెండు ముక్కలు ఎక్కువ తింటే మూడో రోజు కల్లా మళ్ళీ ఎండైజేషన్, అజీర్ణం. దీనివల్ల ఏమి లాభం ఉంది? మెత్తని పరుపు మీద పడుకుంటే క్రమంగా వెన్నుపూస నొప్పి, కుర్చీలో కూర్చుంటే కాసేపు పక్కలు నొప్పి, నిలబడితే మోకాళ్ళు నొప్పి, ఏం చేసినా ఏదో ఒక రోగమే వస్తుంది. భోగాలన్నీ చివరికి రోగాలే ఇస్తున్నాయి. ఈ ఇంటిలో ప్రవేశించిన వాడికి, సంసారంలో ప్రవేశించిన వాడికి ఏమి సుఖం ఉన్నది? చివరికి రోగము తప్ప, భయము తప్ప, చివరికి మృత్యు భయం తప్ప, వార్ధక్యంలో అనేక విధములైన జాడ్యములతో నశించిపోయే భయము తప్ప, ఇది నాకు భయం కలిగిస్తున్నది. కానీ నీ నరసింహాకారము రవ్వంత కూడా భయపెట్టడం లేదు. అందుకే సంసారానికి భయపడతాను, ఎందుకంటే సంసారం దావాగ్ని కనుక. నా తండ్రి, నన్ను నీ పాదాలను ఆశ్రయించుకునేలా చెయ్యి, ఎక్కడున్నా నిరంతరం నీ పాదాలని స్మరించి తరించేలా చెయ్యి, అంతేగాని సంసారంలో ప్రవేశించేలా చెయ్యకు. నన్ను నీ భక్తుణ్ణి చేసుకో, నీ పుత్రుణ్ణి చేసుకో, నాకింతకు మించి వేరే కోరికలు లేవు. నీవెంత పుణ్యాత్ముడివి, ఎంత కరుణాస్వరూపుడివి, శ్రీ మహిళా మహేశ సరసీరుహ గర్భులకైనా నీ మహోద్దామకరంబు చే అభయదానము చేయవు. నేను బాలుడం తామస వంశ సంభవుడ దైత్యుడ ఉగ్ర రజోగుణుండ నిస్సీమదయన్ కరాంబుజము శీర్షము చేర్చుట చోద్యమీశరాగా.
ప్రభు, సమస్త లోకాలకి అధిపతివైన నీవెక్కడ? సామాన్య బాలుణ్ణి నేనెక్కడ? అందులోనూ కూడా నేను ఎటువంటి బాలుణ్ణి? తామసగుణము కలిగిన రాక్షస వంశంలో పుట్టాను. అందుకే ఏం చెప్పాడైనా, నేను బాలుడన్, ఒకటి చిన్నపిల్లాణ్ణి. బాలహ అంటే మూర్ఖుడు అని అర్థం. బాలహ ఇది మూర్ఖ. అందుకే బాలుండకు శిశుపాలుండు అన్నాడు. అక్కడ బాలుండకు శిశుపాలుడు అంటే శిశుపాలుడికి ఏకంగా అప్పటికి 60 ఏళ్ళు ఉన్నాయి. ఇంకా బాలుడేమిటి అంటే, బాలుడు అంటే చిన్నపిల్లవాడని కాదు, మూర్ఖుడు అని అర్థం. బాలశబ్దమునకు 3 అర్థాలున్నాయి. అందులో ఒక అర్థం బాలహ ఇది మూర్ఖ. ఇంకో అర్థం ఏమిటి, గ్రహణధారణ పటుర్బాలహ. బాలుడు అనే శబ్దానికి మరో అర్థం ఏమిటంటే, గ్రహించి ఆ గ్రహించిన దానిని జ్ఞాపకం పెట్టుకుంటే బాలుడు అంటారు. అందుకే ఈ పిల్లలందరినీ చదువుకునే పిల్లలకి బాలుడు అని పేరు, బాలిక అని పేరు. ఎందుకనో తెలుసా, ఒక సంవత్సర కాలం పుస్తకాలన్నీ చదివి ఈ సంవత్సర కాలం చదివిందంతా జ్ఞాపకం పెట్టుకుని పరీక్షల్లో ఆఖరిన రాసేవాడు, గుర్తు తెచ్చుకు రాసేవాడు అని అర్థం అన్నమాట. అది బాలుడు అంటే అర్థం. కానీ ఎంత కష్టం, నిజానికి ఒక సంవత్సరం కాలం పాటు ఈ పుస్తకాలన్నీ చదివి వీటిని గుర్తుపెట్టుకుని, అది కూడా గుర్తుపెట్టుకోవడం ఉత్తప్పుడు గుర్తుపెట్టుకోవడం కదట, తీరా పరీక్ష పేపర్ రాగానే ఇవి గుర్తుకు రావాలి, గుర్తొచ్చి రాయగలగాలి. అలాగా గ్రహణ ధారణ పటుహు, గ్రహించి జ్ఞాపకం పెట్టుకునే శక్తి కలిగిన వాడు బాలుడు. కాబట్టి బాలుడు అంటే జ్ఞాపకం పెట్టుకుని పరీక్షలు రాసి నెగ్గేవాడు అని అర్థం. పరీక్షల్లో ఫెయిల్ అయిపోతే వాడు బాలుడు కాదు. మనందరం కూడా బాలురం అవ్వచ్చు. రోజు పద్యాలు చదివి కంఠస్థం చేసి అప్పచెప్పండి. ఒక్క శుక్లాంబరధరమే కాకుండా రోజు నేను చదివే పద్యాలన్నీ ఇంటికి వెళ్ళి చక్కగా కంఠస్థం చేసి నాతో పాటు గొంతు కలిపి చదివే అప్పచెప్పారనుకోండి, మీరు బాలురు బాలికలు అయిపోతారు. అదేం పెద్ద కష్టం కాదు, సాధన చెయ్యాలి. ఇంకా బాలహ అంటే మరొక అర్థం ఏమిటనమాట, సంసారమే సమస్తం అనుకుని సంసారంలోనే సుఖాలు అనుభవిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ఇంకెక్కడికి వెళ్లకుండా ఉంటే వాడు కూడా బాలుడే. ఈ రెక్కను చూస్తే చాలామంది బాలురు. 90 ఏళ్ళు వచ్చినా నా కొంపే నాకు సమస్తం, నా ఇల్లు దాటి వెళ్ళనుగాక వెళ్ళను, 40 డేస్ అయితే నాకేమి, నేను ఇంట్లోనే డర్తీ కొంపలో పడి ఉంటాను అని 40 రోజులు ఉపన్యాసంలో ఒక్కరోజు కూడా రాకుండా ఇంట్లో కూర్చుని తిండి తింటూ సంపాదనలో పడిపోయే వాళ్ళంతా బాలురే. ఎందుకంటే సంసారమే లోకం అనుకుంటున్నారు కనుక. మీరెవరూ బాలురు కారు ఇప్పుడు. ఎందుకని అంటే సంసారాన్ని విడిచిపెట్టి 2 గంటలైనా పురాణం వింటున్నారు కనుక. ఈ 2 గంటల సమయంలో మీరు వేరో ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నారు, హరిప్రపంచంలోకి వెళ్ళారు. కాబట్టి మిమ్మల్ని జ్ఞానులు అనవచ్చు అని భాగవతం చెబుతున్నది. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, అందుకే నేను బాలుణ్ణి, మూర్ఖుణ్ణి, పైగా తామస లక్షణము కలిగిన దైత్య వంశంలో పుట్టాను, ఉగ్రమైన రజోగుణం కలిగిన వాణ్ణి. అటువంటి నన్ను నువ్వు దగ్గరకి చేరదీశావు. లక్ష్మీదేవిని, శివుణ్ణి, బ్రహ్మని, ఈ ముగ్గురిని కూడా వాళ్ళ నెత్తి మీద చెయ్యి పెట్టి ఎప్పుడు అనుగ్రహించలేదట. శ్రీ మహిళ అంటే లక్ష్మీదేవి, మహేశ శివుడు, సరసీరుహ గర్భులకైనా అంటే బ్రహ్మకైనా నీ మహోద్దామకరంబుచే అభయదానము చేయవు. నీ పవిత్రమైన చెయ్యి నెత్తి మీద పెట్టి వారికి అభయమివ్వలేదట. అటువంటిది దైత్య బాలుడనైన రజోగుణ స్వరూపుడనైన తామస వంశంలో పుట్టిన బాలుడనైన నన్ను అనుగ్రహించిన నెత్తి మీద చెయ్యి పెట్టి నన్ను ప్రేమించావు. ఇది ఆశ్చర్యంగా ఉందన్నాడు ఆయన. చోద్యమీశ్వర, ఇది చోద్యంగా ఉంది. ఈ లోకంలో ఈ భాగ్యానికి ఎవరో నోచుకోరు, ఇంత కరుణ నీది అంటూ పరిపరి విధాలుగా ప్రార్థించాడు. అప్పుడు ఆయన చాలా సంతోషించి ఒక్కసారి ఆ ఉగ్రధ్వానం విడిచిపెట్టి, ఇంకా నరసింహస్వరూపం విడిచిపెట్టలేదు, అలా విడిచిపెట్టకుండానే ఆ రూపంతో ఇంకా పిల్లాన్ని పరీక్షిద్దామని, అసలు వీడి ప్రవర్తన ఏమిటో చూద్దామని, లోకానికి ప్రహ్లాదుని గొప్పతనం తెలియజేద్దామని, నీకేం వరం కావాలో కోరుకో ఇస్తాను, నా అనుగ్రహం కోసం చాలామంది పడిగాపులు పడతారు, నేను కనబడగానే రకరకాల కోరికలు కోరుతారు, నా రూపదర్శనం వ్యర్థం కాకూడదు, ఏం కావాలి, భోగాలా, భాగ్యాలా, పదవులా అని అడిగాడు. అదిగో మళ్ళీ నన్ను మోసగిస్తున్నావు నువ్వు అన్నాడు ప్రహ్లాదుడు. నా వల్ల నీకు ప్రయోజనం లేదు, నాకు కోరికలు లేవు, నువ్వు కోరుకోమన్నావు అనుకో, మళ్ళీ నేను అజ్ఞానంలో పడిపోయి అది కావాలి ఇది కావాలన్నానంటే మళ్ళీ సంసారంలో ఇరుక్కుపోతాను. తండ్రి, మళ్ళీ నన్ను మాయలో ముంచెత్తి అజ్ఞానంలో ముంచెత్తి పాడు చేస్తావా? నాకు ఏం వద్దు. అయినా నువ్వు కోరుకోమన్నావు కాబట్టి కోరికలు లేకుండా చేసాయి, ఇదే నా కోరిక అన్నాడు. ఇలాంటి కోరిక ఎవరన్నా కోరతారా? అత్యద్భుతం. కొట్టేటప్పుడు గట్టే కొట్టాలి అటువంటి వాడికి. కోరికలు లేని వరమెమ్మని కోరుకున్నాను, ఇది నా కోరిక అన్నాడు ఆయన. అనగానే ఆహా, ఏకాంత భక్తుడవు నాయన, కోరికలు లేకుండా చేయమని కోరుకున్నావు కాబట్టి ఇక నీకు తిరుగులేదు. అయినా ప్రతి వాడికి కర్మ పరిపక్వత అని ఒకటి ఉంటుంది. నువ్వు ఈ అసుర వంశంలో పుట్టావు, కలియుగాంతం వరకు పాతాళంలో ఉండు, రాక్షసులకి ప్రభువుగా కొంతమంది రాక్షసుల్ని పరిపాలించు. నీకు పరమసుందరీమణి భార్య లభిస్తుంది, ఆ భార్య వల్ల సంతానాన్ని పొందు, ధర్మబద్ధంగా పాతాళాన్ని పరిపాలించు. కలియుగాంతం వరకు నారాయణ స్మరణ చెయ్యి, నిన్నెప్పుడూ నేను రక్షిస్తాను. యుగాంతం అయిపోయాక శాశ్వతంగా వైకుంఠంలో నా సన్నిధానంలో ఉంటూ మా లక్ష్మీనారాయణుల్ని సేవించుకుంటూ పునర్జన్మ లేకుండా ఉంటావు. ఇది నీకు నేను ఇస్తున్న వరం అనగానే, ఇంకొక కోరిక తండ్రి, కోరికలు లేవు అయినా నాకు ఒక రుణం ఉందన్నాడు ఆయన. ఏమిటా రుణం? ఎంత దుర్మార్గుడైనా సరే మనం అనుక్షణము తండ్రి యొక్క మేలు కోరుకోవాలి. తండ్రిని గౌరవించని వాడు కొడుకు ఎలా అవుతాడు? తండ్రి పరమ దుర్మార్గుడే, క్రూరుడే, అయినా తండ్రి తండ్రే కదా. అందువల్ల నా కోసం కోరుకోను. మా నాన్న క్రూరుడై నిన్ను వ్యతిరేకించాడు, అసలు మా నాన్న లేకపోతే నువ్వు నాకు దర్శనమిచ్చేవాడివి కాదు. కాబట్టి మా తండ్రి గురించి అడుగుతున్నాను, మా నాన్న నీ చేతిలో చచ్చిపోయాడు, ఆయనకి మోక్షం ఇప్పించకూడదా తండ్రి అన్నాడు. ఓ సింతేనైనా నీ కోరిక, అదిగో చూడు వైకుంఠంలో ఉన్నాడు మీ నాన్న కారణజన్ముడు, ఆయన గురించి నువ్వేం భయపడక్కర్లా. ఆయనే కాదు, ఆయనతో పాటు 3 ఏళ్ళు 21 తరాల వాళ్ళు ఉన్నారే, వాళ్ళంతా నా లోకంలో ఉంటారు. ఎందుకంటే నువ్వు ఒక్కడివి వంశంలో పుట్టావు గనక. ఒక్క భాగవతోత్తముడు వంశములో పుడితే, భాగవతాన్ని శ్రద్ధగా విన్నవాడు ఒక్కడ వంశంలో ఉంటే, 3 ఏళ్ళు 21 తరాలు పూర్వం రాబోయే 21 తరాలు అంతా వైకుంఠానికి గడతారు. కాబట్టి ఇప్పుడు మీరేం చేస్తున్నారన్నమాట, 40 రోజులు శ్రద్ధగా భాగవతం వింటే వెళ్ళిపోయిన వాళ్ళని వైకుంఠానికి పంపుతారు. వాళ్ళు పూర్వజన్మలో ఉన్నా లేక ఇంకో జన్మెత్తినా లేక నరకంలో ఉన్నా స్వర్గంలో ఉన్నా అందరినీ తరింపజేసి వారిని వైకుంఠానికి పంపుతారు. రాబోయే 21 తరాల వాళ్ళని, కొడుకు ఆ కొడుకు కొడుకు వీళ్ళందరినీ తరింపజేస్తున్నారు. అందుకని మిమ్మల్ని భాగవతం వినండో అని 40 రోజులు పెట్టారన్నమాట. ఈ విధంగా భగవద్భక్తులు భాగవతోత్తములు 7 పాతతరాలు రాబోయే 3 ఏళ్ళు అంటే 21 రాబోయే తరాలని తరింపజేస్తారు. నీకెందుకు బెంగ, నువ్వు కూడా శరీరం విడిచి నా దగ్గరికి రాబోయే జన్మలో వస్తావు అని అనగానే బ్రహ్మగారు వచ్చి పరుగు పరుగున తండ్రి కాళ్ళ మీద 4 తలలు పెట్టి, తండ్రి కోపం తగ్గిందా? అమ్మయ్యా మళ్ళీ మేమందరం ప్రసన్నులమయ్యాం, మమ్మల్ని ప్రసన్నం చేయడానికి నీవు ప్రసన్న వదనుడు అయ్యావు. ఏమి రూపం, ఏమి కోరలు, అమ్మో హడిలిపోయాం, ఈ లోకాలన్నిటినీ నిత్యం అనుగ్రహించు అనగానే బ్రహ్మదేవ అందరినీ అనుగ్రహిస్తాను కానీ నీకో సూచన అన్నాడు ఆయన. నువ్వు వరాలిచ్చి నా ప్రాణం తీస్తున్నావు, ఎవడో తపస్సు చేయడం, ఇష్టం వచ్చినట్టు వాడు కోరుకోవడం, నువ్వు రెచ్చిపోయి కోరుకున్నాడు కదా అని వరాలు ఇచ్చేయడం, దాంతో నేనేమైపోతున్నాను? ఆ వరం పొందిన వాడి కండకావరం తగ్గించడానికి తల ప్రాణం నాకు తోక్కు వచ్చిన విధంగా నా సింహం తోకదాకా తీసుకొచ్చావు నువ్వు. అంచేత నీకు సూచన ఏమిటంటే, మన్నిల్చి దేవశత్రులకెన్నండిటువంటి వరములీకుము, పాపోత్పన్నులకు వరముల సగుట పన్నగముల కమృతమిడుట పంకజ గర్భ. నన్ను మన్నించి, శ్రీ మహావిష్ణువు వెళ్ళి శాసించడు, ఆయన గొప్పతనం అదే. నన్ను మన్నించమని ఎవరన్నా అంటారండి? అన్నాడు కాబట్టి ఆయన పరమాత్మ అన్నారు. దయచేసి అనే మాట సామాన్యులం వాడతాం కానీ అంతటి గురువులు లాంటి వాళ్ళు, జగద్గురువులు, ప్రభువులు, ఏ నేను చెబుతున్నాను చెయ్యి అంటారు. మన దగ్గర పనిచేసేవాడినే దయచేసి అని అంటున్నావా? ప్లీజ్ రేపు పొద్దున నా కారు డ్రైవ్ చేసి పెట్టి అని అడుగుతున్నారా? ఏమో రేపు 7 ఇంటికల్లా రావాలి జాగ్రత్త అని హెచ్చరిస్తారు. కానీ ఆయన తన కొడుకైనా బ్రహ్మదేవుణ్ణి శాసించకుండా నన్ను మన్నించి దయ చూపించి ఎట్టి పరిస్థితుల్లోనూ రాక్షసులకి దుర్మార్గులకి భవిష్యత్తులో ఇలాంటి వరాలివ్వకు, పాపాల వల్ల పుట్టిన ఈ నీచులకి, పరమపాపాత్ములకి, క్రూరులకి వరమిచ్చావనుకో లోకాలు నాశనం అవుతాయి, నేను కష్టపడతాను, నువ్వు కష్టపడ్డావు కదా, ఎంతమంది ఎన్ని యాతనలు అనుభవించారు. అసలు పాపాత్ములకి వరం ఇవ్వడం ఉన్నదే, అది ఎటువంటిది అంటే పన్నగములకు అమృతం ఇడుట, పాములకి అమృతం పోయడం లాంటిది. పాముకి అమృతం పోసినా విషం అవుతుంది, పైగా అమృతం వల్ల అది చావదు, ఇతరులను చంపుతుంది. ఇది దృష్టిలో పెట్టుకుని ఓ తామరస గర్భ పద్మసంభవ, నువ్వు ఇంత గొప్ప వరాలు ఇవ్వకు, ఏదో ఒక మాదిరి వరాలు ఇవ్వచ్చు పర్వాలేదు. ఊ పగలు రాత్రి ఎక్కడ చావకూడదు, ఇక్కడ చావకూడదు, దేనివల్ల చావకూడదు అని వాడు అడిగితే ఇచ్చేయకు సుమా అంటే నేనేం చేయను స్వామి, అలాగే అనుకుంటానండి, వాళ్ళ తపస్సు వల్ల నేను ఆకర్షింపబడి వరాలు ఇచ్చేస్తున్నాను. మీరేగా ఎవరన్నా తపస్సు చేస్తే తపస్సు వల్ల నువ్వు ఆకర్షింపబడతావు, వాడు అడిగిన వరాలు ఇస్తావు అన్నారు. అనగానే ఇయ్యి కొంచెం ఆచితూచి ఇయ్యి అన్నట్టు ఆయన. అలాగే అని అన్నాడు అంటాడు, కానీ ఈయన బుద్ధి మళ్ళీంది, ఆయన కష్టాలు ఆయనవే. భగవంతుడైనంత మాత్రం చేత ఆయన సుఖంగా ఉండలేడు, సీత కష్టాలు సీత అన్నారు. ఆయన ఎప్పుడన్నా వైకుంఠంలో సుఖంగా ఒక్క క్షణం ఉంటున్నట్టండి, మీరేనయ్యం కాసేపు రెండు గంటలు ఉపన్యాసం అన్న వింటున్నారు. ఆయన అక్కడ వాళ్ళ ఆవిడతో మాట్లాడదామంటే ఏ గజేంద్రుడో పిలుస్తాడు, మళ్ళీ పరిగెత్తుకు వచ్చేయటమే. పాపం మన భక్తులు 24 గంటలు వాళ్ళ భార్యలతో సెల్ ఫోన్ మాట్లాడుకోగలుగుతున్నారు, ఉపన్యాసంలో కూడా రహస్యంగా మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు. అదే వాళ్ళ రహస్యం నాకు తెలుస్తోంది. కాబట్టి పరమాత్మునికి ఎప్పుడు సర్వకాల సర్వావస్థల్లో ఏదో కర్మయోగమే, అది అతీతమైన కర్మే. ఆయన స్వేచ్ఛ కర్మయోగి, మనకి అస్వేచ్ఛ, అదొక్కటే తేడా అన్నారు. ఆ తర్వాత నారదుడు ధర్మరాజుతో అన్నాడు, ధర్మరాజా విన్నావు కదా, శ్రీ మహావిష్ణు బ్రహ్మనలా శాసించి ప్రహ్లాదుణ్ణి సింహాసనం మీద కూర్చోబెట్టి కిరీటం తాను నెత్తి మీద పెట్టి దేవతల చేత ఆశీర్వచనం చేయించి ఆయన్ని పాతాళానికి పంపించి ఆ హిరణ్యకశిపుడి శరీరానికి దహనాదులు చేయించి దేవతలందరికీ తిరిగి సామ్రాజ్యం ఇప్పించి అందరికీ అభయం ఇప్పించి తానా నరసింహ రూపాన్ని విడిచిపెట్టి భూలోకంలో అనేక ఆలయాలలో అనేక యుగములలో చివరిదాకా ఉండడానికి నరసింహాకృతితో వెలసి తిరిగి వైకుంఠవాసుడైపోయాడు లక్ష్మీ సమేతుడై. ఆ విష్ణువే, ఆ నరసింహుడే, ఇదిగో నీ పక్కన కూర్చుని నిన్ను నడిపిస్తున్న నీ బావ శ్రీకృష్ణ పరమాత్మ. నీవెంత అదృష్టవంతుడివి ధర్మరాజా, ఇదంతా నారదుడు చెప్పాడని చెప్పుకున్నాంగా ధర్మరాజుకి. జలజాత ప్రభవాదులు మనములో చర్చించి భాషారతిన్ పలుకన్ లేని జనార్దనాహ్వయ పరబ్రహ్మం బుని ఇంటిలో చెలియై మేనమరందియై సచివుడై చిత్తప్రియుండై మహాఫల సంధాయకుడై చెరించుటిది నీ భాగ్యంబు రాజోత్తమా. బ్రహ్మదేవుడు, ఆదిశేషుడు, బృహస్పతి వంటి వాళ్ళు కూడా శ్రీకృష్ణుణ్ణి పూర్తిగా వర్ణించలేరు. కృష్ణుడు ఇలాంటివాడని మనస్సులో ఊహించి తమ వాక్కులతో వర్ణించి పొగడలేరు. ఎవ్వరికీ వాక్కుకి దొరగని అంతటి గొప్ప దేవుడు, జనార్దనుడని పేరు కలిగిన పరబ్రహ్మస్వరూపుడు, భాషకి అందనివాడు, చూపుకు అందనివాడు, మనస్సుకు అందనివాడు, నీ ఇంటిలో నీ అదృష్టం వల్ల నీ మేనమామకి కొడుకై పుట్టాడు, వసుదేవుడికి కొడుకై పుట్టాడు, నీకు స్నేహితుడయ్యాడు, మరది అయ్యాడు. మేనమామ కొడుకు మరిది అవుతాడు చిన్నవాడైతే, పెద్దవాడైతే బావా. నీకు మేన మరంది అయ్యాడు, సచివుడై నీకు మంత్రి అయి నిన్ను నడిపిస్తున్నాడు, నీ మనస్సుకి ప్రియుడయ్యాడు, మహాఫలితం ఇవ్వడానికి యజ్ఞంలో నీ చేత ఆరాధింపబడ్డాడు, నీ రాజసూయ యాగంలో నీ చేత పూజలందుకుని నీ చేత పూజింపబడిన ఆ పరబ్రహ్మం ఈ శ్రీకృష్ణుడంటే, యజ్ఞ ఫలితం నీకిచ్చాడు, ఇది నీ భాగ్యం, నువ్వు ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం వల్ల ఎవరికీ లభించని వాడు నీ దగ్గరకు వచ్చి ఒక్కొక్కప్పుడు నీకు దండం పెడుతున్నాడు. ధర్మరాజు గారు తనకంటే పెద్దవాడని సాష్టాంగ నమస్కారం చేశాడు తెలుసా కృష్ణుడు, కర్ణపర్వంలో అయితే కాళ్ళు గట్టిగా పట్టుకున్నాడని ఉంది. ఆయన ఏమిటి కాళ్ళు పట్టుకోవడం ఏమిటి, అది నీ యోగం అయ్యా, నీవు ఏ జన్మలో చేసుకున్నావో మహాపుణ్యం. ఆ పుణ్యం లేకపోతే కృష్ణుడు నీ పక్కన చేరి నిన్ను కౌగులించుకుంటాడా, ఆడుకుంటాడా, నీతో పాడుకుంటాడా, నీ భోజనం తింటాడా, నీ పూజలు అందుకుంటాడా, నీకు శాశ్వత కైవల్యం ఇస్తాడా? ఆ కృష్ణుణ్ణి మరిచిపోకుండా నిరంతరం మనస్సులో పెట్టుకుని వాసుదేవ పరంధామ శ్రీకృష్ణ కళ్యాణమూర్తి అంటూ స్తోత్రం చేసి తరించు అనగానే ఒక్క క్షణకాలం ధర్మరాజు గారు పులకించిపోయి కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు గారిచ్చాడు. నారదుడు చెబుతూ ఉంటేనే ఆ శ్రీకృష్ణుడి రూపం పూర్తిగా కళ్ళ ముందు కనపడిందిట. ఆ కృష్ణుడు ఎదురుగుండా ఉన్నాడు. ఇంకెంత అదృష్టం అండి అది. అయినా కృష్ణుడు చిరునవ్వు నవ్వుతాడు తప్ప అంతటి పరబ్రహ్మం అని చెప్పడు. అలా చెప్తే మళ్ళీ వీడు సంసారంలో ఉండడు గనక. అందుకనే ఆయన లీలలు ఆయనవి. అప్పుడు ఆయన అన్నాడు, శ్రీహరి ఇంకా ఎంత గొప్పవాడో చెబుతున్నాను, ఇదొక్కటి ఏం విన్నావయ్యా నువ్వు? నారదుడు ఈయన మీద అభిమానంతో చెప్పిన మాట, ఏదో బ్రహ్మదేవుడి వరముల వల్ల అహంకరించిన హిరణ్యకశిపుడి లాంటి వాడిని చంపడానికి మాయా నరహరి రూపం ధరించడం కాదు, ఇంకా ఎటువంటి మాయనైనా పెనుమాయనైనా మటుమాయం చేసే వైష్ణవ మాయాస్వరూపుడు ఆయన. పూర్వం మయాసురుడి మాయని తొలగించి త్రిపురాసుర సంహారం చేయించి ఈశ్వరుడి చేత లోకాన్ని ఉద్ధరించిన వాడు ఆ మహాత్ముడి గొప్పతనం చెబుతున్నాను విను. ఒకప్పుడు త్రిపురాసురులని పేరు కలిగిన ముగ్గురు రాక్షసులు ఉండేవారు, విద్యున్మాలి, తారకాక్షుడు మొదలైనటువంటి వజ్రనాభుడు. ఈ ముగ్గురు కలిసి బ్రహ్మ కోసం తపస్సు చేశారు, బ్రహ్మ మెచ్చుకున్నాడు. వాళ్ళు ఏకకాలంలో మూడు చోట్ల తిరగగలిగే మూడు పట్టణాలు కావాలని కోరారు. అప్పుడు ఆయన మయుణ్ణి పిలిపించాడు, మయా నువ్వు మహామాయావి, ఈ ముగ్గురికి మూడు పట్టణాలు ఇమ్మన్నట్ట. ఆ పట్టణాలు ఎటువంటివి? ఎప్పుడు ఆకాశంలో తిరగగలగాలి, నేల మీద ఉండగలగాలి, నిప్పుల్లోకి వెళ్ళినా పాడైపోకూడదు, ఎప్పుడు కావాలంటే ఎక్కడికి కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి, కామగమనంతో ఉండాలి, అంటే ఈ క్షణంలో వైకుంఠంలో ఉండాలంటే ఉండాలి, భూలోకంలో ఉండాలంటే ఉండాలి. ఆ పురములు మూడు ఒకే వరుసలోకి వస్తే తప్ప ఎవరు దాన్ని పడగొట్టడానికి వీల్లేదు. ఆ మూడు ఒకే వరుసలో ఉంటే తప్ప పడగొట్టలేరట ఎవరు. అటువంటి వరాలతో కూడినటువంటి పురములు ఇమ్మని మయుడికి బ్రహ్మగారు సూచన చేయగానే మయుడు తన మాయతో మూడు పురములు సృష్టించాడు. అందుకని త్రిపురములు అంటారు. ఆ ముగ్గురు రాక్షసులు ఆ పురములెక్కి విజృంభించారు, ఓరెచ్చిపోయారు, వాళ్ళు లోకాలని పీడించారు. అప్పుడు ఏం చేయాలో అర్థం కాక దేవతలంతా శివుడి దగ్గర మొరపెట్టుకున్నారు. శివుడు అప్పుడు వాడిని చంపడానికి ఏం చేశాడు, గొప్ప రథమెక్కి పినాకమనే ధనుస్సు పుచ్చుకొని తీవ్రమైన బాణములతో మూడు పురాల్ని కొట్టాడు. ఆ మూడు పురాలు కింద పడిపోవడంతో ఈ మయాసురుడు ఏం చేశాట, తన మహామాయతోటి పాతాళలోకంలో ఒక నుయ్యి సృష్టించి ఆ నూతిలో సిద్ధ అమృతరసం చేర్చాడు. ఆ సిద్ధామృతం ఎటువంటిది, అందులో పాడేసిన శవాలు మళ్ళీ బతుకుతాయి. అందుకని ఈ త్రిపురాసురుల్ని వాళ్ళ సైనికుల్ని శివుడి చేతిలో చచ్చిన వాడిని చచ్చినట్టు తీసుకొచ్చి ఆ నూతిలో వేయటం, ఆ నూతిలో అమృతం ఉంది గనక ఆ అమృత సిద్ధరసం వల్ల వాళ్ళు బతకడం జరిగేది. శివుడు బాణం వేసి వాడిని చంపడం, వాడిని ఇందులో వేయటం, వీడు బతకడం, మళ్ళీ వాడేమో యుద్ధానికి రావడం. దాంతో శివుడికి మతిపోయింది. 100 సంవత్సరములు యుద్ధం చేసి వీళ్ళని చంపినప్పుడల్లా వీళ్ళు మళ్ళీ బతుకొస్తున్నారు, ఈ త్రిపురులు అందులో ఉన్నవాళ్ళు అందరూ బతుకుతున్నారు, కారణం ఏమిటి అనుకున్నట్ట. అప్పుడు ఆయనకి అర్థమైంది ఇదంతా మయుడి మాయ. అందుకని ఆయన ఏం చేశాడు, శ్రీహరిని పిలిచాడు. శ్రీహరి ఈ మాయ ఏమిటి, ఈ దుర్మార్గులు నేను చంపడం, వాళ్ళేమో మళ్ళీ బ్రతకడం, ఇదంతా మయుడి మాయ. మయుడు పాతాళలోకంలో సిద్ధ అమృతంతో కూడిన ఒక నూతిని సృష్టించాడు, ఆ నూతిలో ఈ దుర్మార్గుల్ని వేస్తున్నాడు, అమృతం వల్ల వీళ్ళు బతుకుతున్నారు. నేను బ్రహ్మ ఇచ్చిన వరం వల్ల, బ్రహ్మగారు ఆ మయుడికి ఇలాంటివి సృష్టించే వరం ఇవ్వడం వల్ల వీళ్ళని చంపలేకపోతున్నాను, ఏం చేస్తావని అడిగట్ట. నీకెందుకు స్వామి, నువ్వు వాళ్ళని చంపేందుకు అవకాశం నేను వేరే ఇస్తాను కదా, ప్రస్తుతం అక్కడ అమృతం ఉన్నంత వరకు మనం ఎన్ని యుద్ధాలు చేసినా ఉపయోగం లేదు, నువ్వు కాదు నేను కాదు బ్రహ్మ కాదు ఎవరమైనా వాళ్ళని చంపలేము, ఎందుకని చచ్చిన వాడిని చచ్చినట్టు ఆ నూతిలో పారేస్తాడు వాడు మళ్ళీ బతుకుతాడు, అప్పుడు వాడిని చంపడం కష్టం, నువ్వు యుద్ధం ఆపినట్టు ఆపు, ఆ తర్వాత సంగతి నేను చూస్తానన్నట్ట. దాంతో శివుడు యుద్ధం ఆపేశాడు. ఇప్పుడు ఏం చేశాడు శివుడు, పక్కకు వెళ్ళిపోగానే అమ్మయ్య అని అనుకుని ఈ త్రిపురాసులు హాయిగా మళ్ళీ పట్టణాలకి తిరగడం మొదలెట్టారు. అప్పుడు విష్ణుమూర్తి ముందు ఈ దుర్మార్గుల యొక్క దృష్టి మరల్చి వాళ్ళు హాయిగా తిరిగేలా చేసి ఆ తర్వాత పాతాళానికి బయలుదేరాడు. అక్కడ అమృతం పోతే గాని వీళ్ళు చావర గనక. అమృతం దగ్గరికి వెళ్ళడం అంటే ఎలాగా, మయాసురుడు ఒక మాయ పన్నట్ట. ఆ మాయ వల్ల ఎవడైనా తన రూపంతో అక్కడికి వెళితే వాడు టక్కన దొరికిపోతాడు. అక్కడికి వెళ్ళిన వాడు మారు వేషం వేసుకున్నాడు అనుకోండి, ఆ మారు వేషం ఊడిపోతుందిట. అందుకని ఏం చేశాడు ఈయన, మానవ రూపములో నేను అక్కడికి వెళ్ళలేనని గ్రహించి అందమైన ఆవు కింద మారిపోయాడు. మనకి వెంకటేశ్వర మహాత్మ్యులు చూసారా, శివుడు ఆవుగా బ్రహ్మదోడగా వెళ్ళినట్టుగా ఇప్పుడు విష్ణువే ఆవుగా మారిపోయాడు. బ్రహ్మగారిని పిలిచారు, బ్రహ్మగారు మీరు దూడగా మారిపోండి అన్నట్ట. బుల్లి దూడ బుజ్జి బుజ్జి పేడ వేసుకుంటూ ఈ దూడ వెంట బయలుదేరింది. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు అందమైన ఆవుగా మారిపోయి, మన గో సంరక్షణ సమితిలో ఉండేటటువంటి నల్లావులు ఉంటాయే అలాంటి నల్లావుగా కాకుండా తెల్లావుగా మారిపోయాట. ఈయన నల్లగా ఉంటాడు కదా అందుకని తెల్లావు అయ్యాడు. బ్రహ్మగారు ఎర్రావుగా మారారు. ఈ ఆవు దూడ ఆవుగారు బయలుదేరారు. ఆ
ఆవు ఉంది. అసలే శ్రీ మహావిష్ణువు అంటే మహాసౌందర్యం కలిగిన వాడు. ఆయన ఏ రూపం ఎత్తి ఎప్పుడు ఎవరిని ఎలా మోహపరుస్తాడో చెప్పలేం. ఈ గోవు పరమ సౌందర్యంతో మంచి కొమ్ములతో చక్కని నారిక అనుకుంటూ నాక్కుంటూ ఉంటే ఆవు ఇప్పుడు నాలిక బయటెడుతుంది. ఆ నాలిక బయటెడుతూ ఉంటేనే ముచ్చటగా ఉందిట. అందులో మా అమ్మాయి ఇలా బెల్లం పెట్టగానే చెయ్యంతా నాకేస్తుంది ఆవు చక్కగా గరుకైన నాలుకతో మంచి మూతితో ఆ మూతికున్న ముట్టెతో చక్కని కొమ్ములతో కొమ్ములకు బంగారపు తొడుగులతో గిట్టలతో గిట్టలకి వెండి తొడుగులతో కుచ్చు తోకతో పట్టులాంటి చర్మంతో ఓ పాలనురగ లాంటి కాంతితో శ్రీ మహావిష్ణువు గోరూపంలో వస్తుంటే దూడగా ఉన్న బ్రహ్మగారు టిక్కు టిక్కు అని పొదుగు దగ్గర చేరి పాలు తాగుతూ ఉంటే ఆ దృశ్యాన్ని చూచారు పాతాళలోకవాసులు. వీళ్ళంతా పాతాళంలో కొంతమంది రాక్షసులు మయుడు తయారు చేసిన అమృత రసకోపానికి కాపలా కాస్తారు. ఎవరైనా అక్కడికి వెళ్ళారో వాళ్ళు అంతం చూస్తారు. ఈ కాపల వాళ్ళ దగ్గర ఈ ఆవు దూడ కనబడగానే వాళ్ళు అన్నీ మర్చిపోయి అబ్బా ఏమో ఆవు ఏమి దూడ అని దాని సౌందర్యం చూస్తూ మై మరిచిపోయారట. వాళ్ళు అలా చూస్తూ ఉంటే ఆవు ఇలా చూడడం వాళ్ళని మై మరిచేలా చేసి మెల్లిగా నూతి దగ్గరికి వెళ్ళి వాళ్ళు చూస్తూ ఉండగా నూతిలోదంతా తాగేసింది అమృతం. అమృతం తాగేస్తున్నా వీళ్ళేం పట్టించుకోలేదు, ఎందుకంటే అంత అందంగా ఉన్నట్టు ఆయన. ఆ మహామాయకి ఆ విష్ణుమాయకి తట్టుకోలేక వాళ్ళు అలా చూస్తూ ఉండిపోయారు. కాపల వాళ్ళు నిజంగా ఎవడన్నా వచ్చి అమృతం దగ్గరకు వచ్చారా వాళ్ళు అంతం చూడవలసిన వాళ్ళు మర్చిపోయి అలా చూస్తూ ఉండగా ఒక్క చుక్క మిగలకుండా 2 నిమిషాల్లో గుటుక్కుని తాగేసేట మొత్తం విష్ణు అమృతం అంతా. మన ఆవులు కుడితి తాగేట్లా టుక్కని తాగేస్తున్నాయి అలాగా. ఈ విధంగా మొత్తం అమృతం అంతా తాగేసి ఆ తర్వాత మాయమైపోయాడు. అప్పుడు స్పృహలోకి వచ్చారు వాళ్ళు. నూతిలోకి తొంగి చూస్తే నూతిలేముంది ఉట్టి గోతి తప్ప అందులో ఒక్క చుక్క లేదు. ఎండిపోయిన గుంటూరు బావుల్లో అయిపోయింది. బోరేస్తే కుళ్ళు నీరు వస్తుంది తప్ప అమ్మా అయ్యయ్యో అమృతరసం అంతా మాయమైపోయింది ఏమిటి మాయ అనుకుంటూ ఉంటే మయుడు పరిగెత్తుకొచ్చి ఓరి దౌర్భాగ్యులారా ఆ వచ్చిన ఆవు విష్ణువురా ఆ దూడ బ్రహ్మరా నాకు బుర్రకి తట్టలేదు మీకు తట్టలేదు. ఆ ఆవుని చూస్తూ మై మరిచిపోయాం. మన కళ్ళ ముందు అమృతం అంతా తాగేసిపోయారు. ఇంకేముంది బ్రహ్మగారు ఒకే ఒక్కసారి అమృతాన్ని సృష్టించే మహిమ నాకు ఇచ్చాడు. ఆ ఒక్క అమృతం సృష్టించాను అది కాస్త మాయమైపోయింది. ఇంకా జీవితంలో అమృత రసం తయారు చేయలేను. ఈ జన్మలో ఇంకా మిమ్మల్ని రక్షించలేను. ఏ మాయ ఆయన మాయ ముందు మా మాయ అంతా చిన్న మాయను పెద్ద మాయ. ఆ పెద్దమాయ ఈ చిన్నమాయను మొత్తం లాగేసింది. ఇప్పుడు నాకు అర్థమైంది దైవ అనుగ్రహం లేని వాడికి ఎన్ని మహిమలున్నా ఎన్ని శక్తులున్నా దండగే. పరబ్రహ్మం దైవం ఆయన ఎక్కడా? సామాన్యమైన వరములు పొంది మాయలతో బతికే మనం ఎక్కడా? ఆ మహానుభావుడి రాజకీయం ముందు ఈ పిచ్చి పిచ్చి రాజకీయాలు ఏం పనికొస్తాయి? మనం దైవోపహతలం. దైవానుగ్రహం లేని వాడికి ఏమీ ఫలించవు. దైవానుగ్రహం లేకపోతే వాడి దగ్గర డబ్బున్నా రాణించడు, పాండిత్యం ఉన్నా రాణించడు, పదవి ఉన్నా రాణించడు. కాబట్టి అన్నిటికంటే దైవం గొప్పది మానుష బలం కంటే అనుకుని ఇంకా మీరు ఖిన్నులై ఏడవడం వల్ల ఉపయోగం లేదు, మీకు చావు తప్పదన్నట్ట. ఈలోపు శివుడు ఏం చేశాడు? ఈ అమృత రసం తాగేసిన విషయం తెలుసుకోగానే వెంటనే అపూర్వమైన రథాన్ని ఒకటి తీసుకురండి అన్నట్ట. మేరు పర్వతాన్ని విల్లుగా తయారు చేశాడు. మేరు పర్వతం విల్లయ్యింది, భూమండలం రథం అయ్యింది. ఈ భూమండలమే రథమైతే దానికి చక్రాలు కావాలిగా. సూర్యుడు ఒక చక్రం, చంద్రుడు ఒక చక్రం. మరి దీనికి గుర్రాలో 4 వేదములు 4 గుర్రాలు అయ్యాయి. ఇంకా పగ్గములో వాసుకి, ఉపనిషత్తులు, ఆదిశేషుడు గుర్రాలకున్న కళ్ళెములు. ఇంకా సారథి బ్రహ్మదేవుడు వచ్చి సారథ్యం చేశాడు. ధనుస్సు మేరువు, ఇంకా బాణము శ్రీ మహావిష్ణువు అన్నాడు. వీళ్ళని మళ్ళీ అలా ఇలా కాదు, తుక్కు కింద చంపేయాలి, నేనే బాణం అవుతానన్నట్ట. అంటే ఆయన ఏమయ్యాడు? ఇప్పుడు నారాయణాస్త్రంగా మారిపోయాడు. నారాయణుడు బాణమయ్యాడు. ఇప్పుడు ఈ మేరు పర్వతం విల్లుగా చేసుకుని, నారాయణుడిని అస్త్రంగా చేసుకుని, బ్రహ్మదేవుడు రథం తోలుతూ ఉండగా, వేదములు గుర్రములై నడుస్తూ ఉండగా, పగ్గములుగా వాసుకి లాంటి వాళ్ళు ఉండగా, భూమండలం రథంగా విడుతూ ఉండగా, సూర్యచంద్రులు చక్రములుగా నడుస్తూ ఉండగా, అమాంతంగా ఆకాశంలోకి లేచి ఈశ్వరుడు కవచం వేసుకుని ధనుష్టంకారం చేస్తూ ఈ ముగ్గురిని ఆకాశంలో తిరుగుతున్న వాడిని ఒకే కక్షలోకి లైన్లోకి తీసుకొచ్చాడు, ఒక్క వరసలోకి తీసుకొచ్చాడు. అంటే 3 పురములు ఒకే క్రమంలో నిలబడ్డాయి. ఇప్పుడు ఈ నారాయణాస్త్రాన్ని గురి చూసి విడిచిపెట్టాడు. ఈ నారాయణాస్త్రం అగ్నిజ్వాలలతో వెళ్లి చిట్ట పట శబ్దాలతో 3 పురములను కాల్చి నిమేష మాత్రంలో బూడిద చేసి పారేసింది. త్రిపురాసురులు నాశనమైపోయారు. తృణ కణముల భంగి త్రిపురంబుల దహించి పరముడవ్యయుండు భద్రయసుడు శివుడు పద్మజాది జేగీయమానుడై నిజ నివాసమునకు నెమ్మిదనియే. ఈ విధంగా త్రిపురాసురుల యొక్క పట్టణములను అందులో ఉన్న ప్రతి పౌరుణ్ణి ఒక్కడిని కూడా విడిచిపెట్టకుండా తృణకణముల భంగి ఎండిన గడ్డి పరకల్ని తగలబెట్టినట్టు తగలబెట్టాడు. గడ్డి చూసారా, టక్కన నిప్పు దగ్గర పెట్టుకుని కాలి క్షణంలో బూడిదైపోతుంది. గడ్డి పరకల్ని దహించినట్టుగా త్రిపురాసురుల పట్టణములను, త్రిపురులను, అందులో ఉన్న రాక్షసులను కాల్చి బూడిద చేసి పరమశక్తి స్వరూపుడు ఎవరికీ దొరకనివాడు, ఇంత అని చెప్పడానికి వీలు కానటువంటి ఈశ్వరుడు బ్రహ్మాది దేవతలు స్తోత్రం చేస్తూ ఉండగా కైలాసానికి వెళ్ళిపోయాడు. కాబట్టి శ్రీమన్నారాయణుని యొక్క మహిమ, మహామహిమ, మహామాయ అపారం. ఆ మాయ ముందు ఏ రాక్షసుడి మాయా కూడా పనిచెయ్యదు. ఎందుకనంటే ఆయన సర్వలోకములను సృష్టించడానికి వైష్ణవమనే శక్తిని తన దగ్గర పెట్టుకుంటాడు. అది యోగమాయ, వైష్ణవమాయ. దాని నుంచి పుట్టిన ఈ పిల్లకాలవలు ఆ మాయని ఏం చేస్తాయి? నదులు సముద్రాన్ని పాడు చేయగలవా? సముద్రుడు తలుచుకుంటే నదుల్ని పాడు చేయగలడు. కానీ నదులు ఎంతో తీయగా ఉంటాయండి నీరు, కానీ సముద్రంలోకి వెళ్ళాక తీపి ఉంటుందా? అస్తిత్వం కోల్పోతాయి. కాబట్టి సముద్రుడు తలుచుకుంటే నదిని కూడా ఉప్పదనంతో నిండేలా చేయగలడు. నది అంతగించుకున్నా సముద్రం ఉప్పదనం మార్చలేదు. సముద్రుడు అందరినీ మించిన వాడు గనక సముద్రంలో చేరినవన్నీ సముద్రం అవుతాయి. సాగరం లాంటి వాడు శ్రీ మహావిష్ణువు, కాకపోతే క్షీరసాగరం లాంటి వాడు. ఆయనలో కలిసిన వాళ్ళు ఆయన అయిపోవలసింది అనగానే ధర్మరాజు ఆనందపడి శ్రీ మహావిష్ణువుని నిరంతరం భక్తితో తలుచుకోవాలంటే కొన్ని నియమాలు పాటించాలంటారు, అవేమిటి అని అడిగాడు. అయితే చెబుతున్నాను విను, మనం ప్రహ్లాద అజగర సంవాదం అని ఒకటి ఉన్నది, దాన్ని వింటే హరిని ఎలా పట్టుకోవచ్చో తెలుస్తుంది. ప్రహ్లాద కుమారుడు పాతాళలోకానికి వెళ్ళి శ్రీ మహావిష్ణువు చెప్పినట్టే రాక్షసుల్ని పరిపాలిస్తూ ఉండగా ఒకనాడు ఆయన మంత్రులు తీర్థయాత్రలు చెయ్యాలని శ్రీ మహావిష్ణువు చెప్పాడు కదా, చ్యవనుడు కూడా చెప్పాడు కదా, తీర్థయాత్రలు చెయ్యకపోతే తరించం మనం, కాబట్టి భూలోకానికి వెళ్ళి తీర్థయాత్రలు చేద్దామనగా ఆయన తన మంత్రులు కొంతమందిని, భటుల్ని కొంతమందిని వెంట పెట్టుకుని పాతాళలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి తీర్థయాత్రలు చేస్తూ కావేరీ నదీ తీరానికి వెళ్ళాడు. కావేరీ తీరంలో సహ్యపర్వతం దగ్గరకు వెళ్ళాడు. ఆ సహ్యపర్వతం దగ్గర కృష్ణానది పుట్టింది. సహ్యపర్వతం దగ్గర శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో కృష్ణానది అక్కడ ఆవిర్భవించింది. కృష్ణ యొక్క గొప్పతనం ఎంతెంతని చెప్పడానికి వీలు కాదు. ఒకప్పుడు మహానుభావుడైనటువంటి బ్రహ్మదేవుడు లోకాలను తరింపచేయడం కోసం శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు తన శరీరం నుంచి ఒక అందగత్తెని సృష్టించి ఆ అందగత్తెకి కృష్ణ అని పేరు పెట్టి ఆయనకిస్తే ఆ కృష్ణ బ్రహ్మగారి పుత్రికయ్యింది. ఆవిడే ఇప్పుడు సహ్యపర్వతం మీద నది కింద ప్రవహిస్తోంది. విష్ణు అక్కడ ఒక రావి చెట్టు అయితే ఆ రావి చెట్టు కింద నుంచి కృష్ణ ప్రవహిస్తుంది. అది కావేరీ తీరము. ఇవన్నీ కూడా సహ్యపర్వతం నుంచి వచ్చినవే. కావేరీ నది, కృష్ణ, ఈ రెండూ కూడా సహ్యపర్వత శ్రేణి నుంచి ప్రవహించాయి. అదిగో ఆ సహ్యపర్వత ప్రాంగణం చాలా గొప్పది. ఇంకా గొప్పతనం చెప్పాలంటే సహ్యపర్వతం మీదే దత్తాత్రేయుడు ఇప్పుడు కూడా అక్కడ ఉంటాడు. అవి అంత గొప్ప పవిత్రమైనవన్నమాట. అందుకని జీవితంలో ఒక్కసారి అయినా అక్కడికి వెళ్ళాలి. మీకు ఇలాంటివి కొన్ని తెలియాలంటే ఉదయం పూట శుభోదయం అని 7 గంటలకు వేస్తున్నారు SCBC వాళ్ళు, తెలుసును కదా. ఆ 7 గంటలకు శుభోదయం వింటే నేను అందులో కొన్ని శ్లోకాలు చెప్పాను. రోజు ఉదయం పూట 5 నిమిషాల సేపు నా శ్లోకం వస్తుంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో శుభోదయంలో 7 గంటలకు వచ్చేటటువంటి కార్యక్రమంలో నా శ్లోకం ఒకటి వింటే అందులో అప్పుడప్పుడు మీకు ఈ కృష్ణ పుట్టుకు చెప్పాను, తీర్థయాత్రల గురించి చెబుతున్నాను, భాగవతోత్తములు అంటే ఏమిటో తెలుస్తుంది. అసలు ఈ శ్లోకములు విని ఏవి ఎలా ఏ రోజు పారాయణ చెయ్యాలో తెలిస్తే, తెలుగు పద్యాలు చాలామంది చెబుతారండి శ్లోకమే చెప్పండి అని వారు నన్ను కోరారు. అందుకని ఒక్కొక్క శ్లోకం దాని తాత్పర్యం సూక్ష్మంగా స్థూలంగా కూడా చెబుతున్నాను. 5 నిమిషాలు వినండి, అప్పుడు మీకు పూర్తి జ్ఞానం లభిస్తుంది. 7 గంటలకు వస్తుంది ఉదయం పూట అని విన్నాను అంతే కదా. కాబట్టి ఉదయం 7 గంటలకు ఆ శుభోదయం అనే కార్యక్రమం అందులో చూడండి. నేను చూడటం కుదరడంలా, ఎందుకంటే నేను రికార్డింగ్ ఇచ్చాను కానీ ఆ టైంలో మా ఇంట్లో టీవీ రావడంలా. కానీ మీరు చూడొచ్చు, ఎందుకంటే ఆ పద్యం నేను చెప్పాను కాబట్టి నాకు శ్లోకం కంఠస్థం చేయవలసిన అవసరం లేదు కనుక. గురువుగారు పురాణం చెప్పడమే కానీ మళ్ళీ వినే అవకాశం ఎక్కడొస్తుంది? ఎప్పుడూ చెప్పడం, వినడం, చదవడంతో సరిపోతుంది కనుక. సరే అదో పక్కన పెడితే ఆ ప్రాంతంలో సహ్యపర్వత ప్రాంగణం దగ్గర ఈ ప్రహ్లాద కుమారుడు కావేరిలో స్నానం చేసి బయటకు వస్తూ ఉంటే కావేరీ తీరంలో కొండ చిలువలో పడుకుని ఉన్న ఒక ఋషి కనబడ్డాడు. ఆయనకి అజగరుడు అని పేరు. కొండ చిలువలో పడి ఉంటాడు ఆయన కదలడు. అజగరము అంటే కొండ చిలువ.
అచ్చం కొండ చిలవలాగే కదలకుండా మెదలకుండా ఇసుకలో ఎండలో పడున్నట్ట. అంత ఎండలో ఎలా ఉండగలిగాడు ఆయన? దాంతో ప్రహ్లాదుడికి ఆశ్చర్యం కలిగింది. ఆయన అడిగాడు, మహానుభవ, నిన్ను చూస్తే దత్తాత్రేయుడి యొక్క స్వరూపంలో కనబడుతున్నావు, అవధూతలో ఉన్నావు, ఎండలో ఇసుకలో కదలకుండా అచ్చం కొండ చెలువలో పడున్నావు, నీకేమి ఆకలి అయ్యదా, వేడి తగలదా, బాధ కలగదా, ఎలా ఉండగలుగుతున్నావు గుడ్డగుడ్డ లేకుండా దిగంబరంగా అంటే, అప్పుడు ఆయన చెప్పాడు, నాయన, ఈ చరాచర జగత్తులో వాసుదేవుడి మాయతో అనేక ప్రాణులు పుట్టాయి. ఆ ప్రాణులను చూచి నేను ఒక్కొక్క ప్రాణిని ఒక్కొక్క గురువుగా పెట్టుకున్నాను, వాటి ద్వారా సాధన నేర్చుకున్నాను. ఈ సాధన ద్వారా సంసారంలో సుఖం లేదని, సంసారంలో పడ్డం వల్ల నాశనం తప్ప మరేమీ లేదని, సంసారం ఒక మహాప్రవాహమని, అందులో కొట్టుమిట్టాడడం కంటే వాసుదేవుణ్ణి పొందడం చివరికి ప్రతి వ్యక్తికి ఆనందమిస్తుందని కనిపెట్టాను. నాకు ఇద్దరు గురువులు దొరికారు. ఆ ఇద్దరు గురువుల ద్వారా ఈ జ్ఞానాన్ని పొందాను. ఈ సృష్టి అంతా కూడా ప్రవాహ రూపంలో వెడుతున్న నది లాంటిది. అనేక విషయములు ఇందులో ఉన్నాయి. ఇందులో దాహానికి కొట్టుమిట్టాడుతున్న జీవులు దాహం తీర్చుకుని మళ్ళీ ఆ దాహం తీరాక మరీ అరగంటకి మళ్ళీ దాహం పొందుతున్నట్టుగానే ఈ సంసారంలో కూడా కోరికలు తీరే కొద్దీ కోరికలు పుడుతూనే ఉంటాయి. ఉదాహరణకు ఒక ఆయనకి దాహం వేసింది, ఉపన్యాసానికి వచ్చే ముందే కాసిన మంచినీళ్ళు తాగాడు. ఆ దాహం తీరుతుందా? మళ్ళీ ఉపన్యాసం అయ్యాక మళ్ళీ తాగుతున్నాడు, మళ్ళీ ఇంటికి వెళ్ళాక మళ్ళీ తాగుతున్నాడు. అంటే దాహం అనేది ఒకసారి తీర్చుకున్నా మళ్ళీ పుడుతూనే ఉంటుంది, మళ్ళీ నీళ్లు తాగక తప్పదు, చచ్చేదాకా మంచినీళ్ళు తాగక తప్పదు. చచ్చాక కూడా మంచినీళ్ళు తాగడా? అప్పుడు కూడా నోరు ఇలా పెగలు తీసి నోట్లోకి నీళ్లు వెళ్ళకపోయినా మళ్ళీ నీళ్లే పోస్తారు, తులసి జలం లేదా బంగారపు నీరు పోస్తారు. అంటే యావజ్జీవితం ఈ దాహం అనేది పొమ్మంటే పోదు, ఆకలి అనేది పోదు. అలాగే సంసారంలో కోరికలు కూడా ఒకటి తీరితే మరొకటి, మరొకటి తీరితే ఇంకోటి పుడుతూనే ఉంటాయి. ఈ కోరికల వెంటబడి అవి తీర్చుకుంటూ పరిభ్రమించి నశించిపోతున్నాడు. ఈ కర్మములకు ఎప్పటికీ నాశనం లేదు. నేను కూడా అలాగే నానావిధ జాతులుగా పుట్టాను, ఎన్ని జీవులుగా పుట్టానో నీకు తెలియదు. నాకు పూర్వజన్మ రహస్యాలన్నీ ఉన్నాయి. చివరికి మానవ జన్మ వచ్చింది. మానవ జన్మలోకి రాగానే నేను రోజు నారాయణుండి భక్తితో తలుచుకుంటూ ఇంక మళ్ళీ ఇలాంటి జన్మ ఎత్తకుండా శాశ్వతంగా పరమాత్మ దగ్గరికి వెళ్లడం కోసమని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఒకప్పుడు నేను ఒక కొండ చిలవని చూశాను. ఆ కొండ చిలవ తన దగ్గరికి రాగానే వస్తువుని గుటుక్కుని మింగి మళ్ళీ అలా పడుంటోంది. కొండ చిలవ ఎప్పుడు ఎండలో కదలకుండా ఉండగలుగుతుంది. ఆ ఇసుక దాన్ని ఏం చేయలేదు. ఓహో, కొండ చిలవకి ఈ ఇసుకలో, కాలిపోతున్న ఇసుకలో కదలకుండా ఉండే శక్తి ఉన్నది. జంతువు కోసం వెతుక్కోక్కర్ లేకుండా దగ్గరికి వచ్చిందనే మింగుతోంది. నేను కూడా కదలకుండా ఎందుకు భగవన్నామని చెయ్యకూడదు అనుకున్నాను. మానవులు ఒక్క క్షణకాలం కూడా మనస్సును లగ్నం చేయలేరు. కొండ చెలవలాగా కదలకుండా యోగాభ్యాసం చేద్దామని దాన్ని గురువుగా పెట్టుకుని ఇక్కడ నుంచి బూడిదలోనే పడుంటూ కొండ చెలవలాగే గుడ్డలు కొట్టుకోకుండా అది ఉన్న చోటే మలమూత్రాలు విడుస్తున్నట్టే విడుస్తూ నేను స్మరణ చేస్తున్నాను. కదలకుండా ఉండే సాధన కొండ చెలువ ద్వారా నేర్చుకున్నాను. ఇది గురువు. ఇంకా రెండోది ఏమిటి? అజగరమును జుంటీగయు నిజ గురువులుగా దలంచి నిశ్చింతుడనై విజనస్థలి కర్మంబుల గజిబిజి లేకున్నవాడ గౌరవ వృత్తి. నాకు ఈ కొండ చిలవ, రెండవది తేనెటీగ, ఈ రెండు గురువులు, వీటిని నా నిజ గురువులుగా భావించి నిశ్చింతగా ఏ గజిబిజి లేకుండా పవిత్రంగా గడుపుతున్నాను. ఇప్పుడు జుంటీగ గురువులాగా అజగరం ఎలా గురువైందో చెప్పాడు. కొండ చిలవను చూసి కదలకుండా ఉండడం నేర్చుకున్నాను. ఇంకా తేనెటీగ లక్షణం ఏమిటి? తేనెటీగ పాపం ప్రతి పువ్వు మీద వాలి ఆ పువ్వులో ఉన్న తేనెంతా బయటికి లాగి దాన్ని పట్టుకొచ్చి తేనె పట్టు పెట్టుకుంటుంది. ఆ తేనె పట్టులో ఈ తేనె పెడుతుంది భవిష్యత్తులో తాగుదామని. పాపం ఎంత కష్టపడుతుందో, ఒకటి పొద్దు నుంచి సాయంకాలం దాకా మన వాళ్ళు వ్యాపారాలు, వృత్తులు, ఉద్యోగాలకి వెళ్ళి తిరిగి తిరిగి డబ్బు సంపాదించినట్టుగా ఇది ఆ పువ్వు మీద, ఈ పువ్వు మీద వాలి 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 ఆ తేనెంతా పట్టుకొచ్చి ఓ పెద్ద తుట్టి పెట్టి ఆ తుట్టిలో ఈ తేనెటీగలు అందులో పెడతాయి, తేనెను దాచుకుంటాయి. మెల్లి మెల్లిగా కొంచెం కొంచెం తాగుదాం అనుకునేలోపు ఈ జనం ఏం చేస్తారు? పటక్కని కింద నిప్పెట్టి వాటిని కాల్చి చంపేసి ఆ తేనె పట్టు లాక్కుని వాళ్ళు పట్టుకుపోతారు. సర్గల్ గూర్చిన తేనె మానవులకు సంప్రాప్తమైనట్లు. పాపం తేనెటీగలు కష్టపడి దాచుకున్న సొమ్మంతా, వాటి సొమ్ము ఏమిటి? తేనె. అది మానవులమైన మనకి లభిస్తోంది, వాటికి చావు లభిస్తోంది. అంతే కదా, వాటి కింద ఎప్పుడైతే నిప్పెడుతున్నామో అవి కాలి బూడిదవుతాయి.
పెంపుడు తేనెటీగలు అయితే అవి బతుకుతాయి, మళ్ళీ మనకి తేనిస్తాయి. వాటికి దక్కేది చాలా తక్కువ, ఎక్కువ భాగం తేనెటీగలకి ఫలితం మరణం తప్ప వాటికేమీ కష్టం వల్ల ప్రయోజనం లేదు, ఆ తేనె వాటికి దక్కదు. అలాగే మానవులు కూడా లోభరతులై పిసిని కొట్టుతనంతో అందరి పొట్టలో కొట్టి కష్టపడి డబ్బు పోగేస్తట. ఈ డబ్బు వాడేమనుభవించడు, వాడి పిల్లలో, వాడికి పిల్లలు లేకపోతే ఇంకొకళ్ళో గవర్నమెంట్కో లేదా ఏ పీఠానికో వెళ్ళిపోతాయి. లేదా ఇంట్లో దౌర్భాగ్యుడు ఒకడు పుట్టాడనుకోండి, ఈ తండ్రి నెత్తి మీద ఒకటి కొట్టి దాన్ని రాజకీయంలోనో, సుస్పష్టంగా చెప్పారు, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తగలబెడతట, అంటే రాజకీయానికి తగలబెడతట, లేదా అది కాకపోతే ఏం చేస్తట, వ్యసనములకు తగలబెడతట. అప్పుడు ఆ తండ్రికి వచ్చేస్తుంది బాధ, రే ఎంత కష్టపడ్డానరా, ఎన్ని వ్యాపారాలు చేశానరా, ఓ అరే బాబో చెయ్యరాని పాపాలు చేసి సంపాదించి దాచిపెట్టానరా, పాడు చేయకురా అంటే చీ నువ్వు పక్కకి తప్పుకోవాలని, వీడు తాగడానికి, తందనాలాడడానికి, ఇంకా నోటితో పలకడానికి వీలు కాని వ్యసనములకు తగలేసి మళ్ళీ బికారిని చేసేస్తాడు తండ్రి బతుకుండగానే. లేదా తండ్రి బతుకుండగా వాడు బికారిని చేయకపోయినా నా కొడుకు తగలేస్తున్నాడనే బెంగతో వీడు చచ్చిపోతాడు గుండాయి. నేను చెప్పలేదు, ఇది మీరు ప్రహ్లాద చరిత్రలో ఉన్న పద్యం, చదువుకోండి ఇంటికి వెళ్ళాక. సరఘల్ గూర్చిన తేనె మానవులకు సంప్రాప్తమైనట్లు, తేనె కష్టపడి పెట్టుకునే తేనెటీగలు కూర్చిన తేనె మానవులకి దొరికినట్టుగా పిసిని కొట్టాళ్ళ సొమ్ము ఎవడకో దక్కుతుంది. వాడు అనుభవించలేడు చూస్తూ చూస్తూ, వాడి చేత్తో దానం చేయడు, వాడు కట్టుకోలేడు, తినలేడు, చివరికి అది నాశనమే అవుతుంది. అది చూశాను నేను, ఓహో ఎంత సంపాదిస్తే ఉపయోగం ఏమున్నది, ఏ సామ్రాజ్యమైనా చివరికి మూడు నాళ్ల ముచ్చటే అని కనిపెట్టి నేను వ్యామోహాన్ని విడిచిపెట్టాను, సంపాదన మీద వ్యామోహం విడిచిపెట్టాను. ఏదో బ్రతకడానికి ఇంత తింటాను, దొరికితే తింటాను, లేకపోతే వెళ్ళను. కాబట్టి నేను ఆ రోజు నుంచి ఓ పక్కన కొండ చిలవలా కదలకుండా సాధన చేయటం, రెండోది తేనెటీగలాగా పిసిని కొట్టుతనంతో దాచుకోవడం దండగని కనిపెట్టడం చేసి ఆ రెంటిని గురువులుగా పెట్టుకుని హరిస్మరణ చేస్తున్నాను. అందుకే నేను ఇంత ఆనందంగా ఉన్నాను. లేదని ఎవరి నడుగను రాదని చింతింప పరులు రప్పించినచో గాదని ఎద్దియుమానను ఖేదము మోదమును లేక క్రీడింతుమది. నా దగ్గర లేదనుకోండి తిండి, లేదండి ఇంత తిండి పెట్టండి అని ఎవరి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచను. ఏదన్నా వస్తువు రాలేదని ఏడవను. రాకపోతే ఏడ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. పెళ్లి కోసం 40 రోజులు ప్రదక్షిణ చేసింది ఒక ఆవిడ. పెళ్లి కోసం 40 రోజులు ప్రదక్షిణ చేశానండి, పెళ్ళి అవ్వలేదే అని ఏడుస్తుందా లేదా? అంటే అనుకున్న పని అవ్వలేదని ఏడుస్తోంది. ఓ 100 రూపాయలు బాకీ రాకపోతే ఆ బాకీ కోసం మంత్రం అడుగుతారు, బాకీ తీరితే మళ్ళీ జన్మలో ఆ మంత్రం చేయరు. ఈ మంత్ర జపం చేసిన వెంటనే బాకీ తీరకపోతే బాకీ తీరలేదని ఏడుస్తున్నారా లేదా? కాబట్టి రాకపోతే, తాను అనుకున్న పని అవ్వకపోతే, అనుకున్న ధనం రాకపోతే ఏడుస్తారు జీవులు. నేను అలా చింతించను. అలాగని ఎవడన్నా తనంతా తాను చేతిలో పెడితే వద్దన్ను, అది కూడా అన్నాడు. కాదని ఎద్దయు మానను, వద్దు వద్దు అని నేనేది మానను. ఇది కూడా అజ్ఞానమే. కొంతమంది ఏం చేస్తారు, నేను ఎవరి దగ్గర పుచ్చుకోనండి, నేను గొప్పవాణ్ణండి, మీ దగ్గర పుచ్చుకోవడం ఏమిటండి అని ఇతరులు ఇస్తే కాదని అహంకరిస్తారు, అది కూడా దోషం అన్నాడు. కావాలని అడిగితే యాచన, ఎవరైనా ప్రేమతో ఇస్తే అది పుచ్చుకోకపోతే అహంకారం. కాబట్టి యాచన వద్దు, ఇస్తే కాదనే అహంకారము వద్దు, అతీతంగా ఇస్తే పుచ్చుకో, లేకపోతే పట్టించుకోకు, అది జ్ఞానం. దానివల్ల నాకు ఖేదము రాదు, మోదము రాదు, దుఃఖము రాదు, లేక సంతోషము రాదు, సుఖ దుఃఖాలకు అతీతంగా ఉంటున్నాను. ఇది వేదవ్యాస మహర్షి లాంటి మహానుభావులు చెప్పినటువంటి వేదధర్మము, సాధనా మార్గం ఇది. ఇదే కాకుండా జీవితంలో సుఖపడాలంటే ఇతరులను నిందించొద్దన్నాడు. ఓ మనిషిని ఎదురుగుండా నిలబడి నువ్వు దుర్మార్గుడివి, పాపాత్ముడివి, చండాలుడు అని అనద్దు. సాధారణంగా నియమములు చెప్పు, ఆ నియమములు అందరికీ పనికొచ్చేవి చెప్పు. వ్యక్తిగతంగా ఎవరిని నిందించకు. నిందింప పరులనన్నడు వందింపన అనేక పీడ వచ్చిన మదినాక్రందింప విభవముల కానందింప ప్రకామవర్తనంబున అధిపా. నేనెప్పుడూ పరులను దూషించను, లేదా ప్రయోజనం కోసం స్తోత్రం చెయ్యను. ఒక వ్యక్తి వల్ల పని అవ్వాలనుకుంటే వాడి దగ్గరికి వెళ్ళి అమ్మాయి నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, మహానుభావుడి అని పొగడ్డం కూడా పాపమే. వాడు ఇంద్రుడా, చంద్రుడా, వాడు మహం అయినా సరే ఎందుకు పొగడ్డం? ఇంత మచ్చలతో ఉన్న ముఖంతో ఉన్నవాడిని, ఆహా మచ్చలేని చంద్రబింబం నీ ముఖం అంటే అది అన్యాయం కదా. ఇవన్నీ బొల్లి మచ్చలు, వాడిని పట్టుకుని ఆహా మచ్చలేని చందమామ అని పాడితే అది
అసత్యం ఆడిన దోషం ఇస్తుంది. అందుకని ఏం చెబుతోంది శాస్త్రం, ఎట్టి పరిస్థితుల్లో వందింప, నేను ఎవరిని అనవసరంగా స్తుతించను, ఎంత పీడ వచ్చినా మదిని ఆక్రందింప ఏడవను, కష్టం వస్తే కష్టం వచ్చింది బాబో అని ఏడవడం వల్ల ఉపయోగము లేదు గనక ఏడవను, సంపదలు వస్తే ఆనందంతో ఎగిరి గంతులు వెయ్యను, ఎవరైనా పొగిడితే నిజంగా నేనంత గొప్పవాడిని అని గొడ్డలిప్పుకు తిరగను, ఎవరైనా తిడితే కుంగిపోను, ఇది నా జీవితం అని అజగరుడు ప్రహ్లాదునికి చెప్పగా ఆయనకి నమస్కరించి అదే మార్గంలో ప్రహ్లాదుడు నడుచుకున్నాడు. నీవు కూడా అలా సాధన చేస్తే ఓ ధర్మరాజా బ్రహ్మానందం పొందుతావు. శ్రీమన్నారాయణుడు నీ కృష్ణుడు నీ పరమాత్మ మనందరి ప్రభువు నిన్ను అనుగ్రహిస్తాడు అనగానే అప్పుడు నారదుడు చెప్పిన మాటలు విని ధర్మరాజు గారు ఇంకా కొన్ని ధర్మ సూక్ష్మాలు తెలియజేస్తే భవిష్యత్తులో పొరపాటును కూడా కృష్ణుణ్ణి తిరస్కరించకుండా ఉంటాను, ధర్మ సూక్ష్మాలు తెలుసుకుంటే ప్రజాపరిపాలన చేయటం సుఖమన్నాడు. అప్పుడు ఆయన చెప్పాడు అన్నిటికంటే వ్యామోహం గొప్పది, ఆ వ్యామోహం కూడా డబ్బు మీద వ్యామోహం అన్నిటికంటే ఎక్కువ, ముందు ధన వ్యామోహం అయ్యాకే మిగతా వాటి మీద కడతాయట జీవులకి. అందుకే ఏమని చెప్పాడు, జనక గురులనైన సంపునర్ధమునకై ప్రాణమైన విడుచు భార్య కొరకు అట్టి భార్య పురుషుడతిథి శుశ్రూష చేయించి గెలుచు అజితు ఈసునైనా. డబ్బు కోసం జీవి తండ్రిని చంపుతాడు, గురువుని చంపుతాడు, తల్లినైనా చంపుతాడు, డబ్బు అంత భయంకరమైనది. ఆస్తి తండ్రి ఇవ్వకపోతే విషం పెట్టి చంపేవాళ్ళు ఉన్నారు, రాజ్యం తనకివ్వని తండ్రిని చంపే రాజకుమారులుంటారు. డబ్బు ప్రాణం తీయిస్తుంది, డబ్బు చెయ్యరాని పనులు చేయిస్తుంది. అందుకని జీవులు అర్థం కోసం పరమార్థాన్ని విడిచిపెట్టి వ్యర్థంగా ప్రాణిహింస చేస్తారు. కాబట్టి ముందుగా ధర్మ సూక్ష్మం ఏమిటంటే అర్థవ్యామోహాన్ని తొలగించుకోవాలి. ఇంత కష్టపడి సంపాదించిన ఈ డబ్బు కూడా స్త్రీ వ్యామోహం కలిగిన వాడు పెళ్ళానికి అంటగడతాడు, భార్య మీద ప్రేమ కలిగిన వాడు ప్రియురాల మీద అభిమానం కలిగిన వాడు ఏం చేస్తాట, ఇంతమందిని చంపి సంపాదించిన డబ్బంతా మళ్ళీ ఆవిడ కాళ్ళ దగ్గర పోస్తాడు. అందువల్ల ఏం చేయాలి జీవి, గృహస్థాశ్రమంలో ప్రవేశించి పెళ్లి చేసుకుని తాను ప్రాణప్రదంగా భావించే భార్యని అతిథి శుశ్రూషలకు వినియోగిస్తే, అంటే అతిథులు ఇంటికి రాగానే గురువుల్ని తన భార్య ద్వారా పూజ చేయిస్తే వాడు తరిస్తాడు. అది గొప్ప సూక్ష్మం, నీవు పూజించడం కాదు, నీవు ప్రాణప్రదంగా భావించేటటువంటి భార్య ద్వారా అతిథి సేవ చేయించావా ఈ జన్మలో తరిస్తావు. అందుకే ద్రౌపది అతిథి పూజ చేసినట్టు ఎవరు చేయలేదు. అట్టి భార్య పురుషుడు అతిథి శుశ్రూష చేయించి గెలుచు అజితు ఈసునైనా. ప్రాణప్రదంగా భావించే భార్యని అసలు ఇంటికి దీపం ఇల్లాలు గనక, ఇల్లాలి ద్వారా ఇంటికి వచ్చిన అతిథులను పూజింపజేయించి అందులో అతిథులందరిలోకి ఉత్తముడు గురువు అంటే అటువంటి గురువు యొక్క శుశ్రూష తన భార్య చేత చేయించేటటువంటి గృహస్థుడు పుణ్యాత్ముడు ఈ జన్మలో తరిస్తాడు. ఆ భార్యాభర్తలిద్దరూ శాశ్వతంగా బ్రహ్మలోక సౌఖ్యాలు పొందుతారు. కాబట్టి నువ్వేం చేస్తావు, నీ భార్యా సమేతంగా అతిథి పూజ చెయ్యి, అది ధర్మ సూక్ష్మాల్లో కల్లా గొప్ప సూక్ష్మం. అతిథి పూజ వల్ల సకల పాపాలు తొలగిపోతాయి. అతిథి మన ఇంటికి వచ్చాక వాడిని పూజించకపోతే వాడి పాపం మనకిస్తాడు, పుణ్యం పట్టుకుపోతాట. అతిథిర్ ఎత్ర భగ్నాసో గృహాత్ ప్రతి నివర్తతే సదత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి. అంటే ఒక అతిథి మన ఇంటికి రాగానే మనం అతన్ని పూజించి ఏదో ఒకటి ఇవ్వాలి, అలా ఇవ్వకపోతే పాపం వాడు నిరాశగా వెళ్ళిపోతాడుగా. అతిథి రాగానే అన్నం పెట్టక పూజించక ఏమి ఇవ్వక ఏడిపిస్తే నిరాశతో ఇక్కడికి వచ్చాను ఇన్ని మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా పంపారు అని నిరాశతో వెళ్ళిపోతాడు కదా, అప్పుడు ఏమవుతుందిట, వాడి పాపమంతా ఆ గృహస్థుడికి వస్తుంది. వాడికి ఏమి ఇవ్వకపోవటం వల్ల వాడి బాధ వాడి పాపం ఈ గృహస్థుడికి వస్తుంది. అప్పుడు గృహస్థుడు ఏం చేస్తాడు, తన పుణ్యం వాడికి ఇస్తాడట. అందుకని మన ఇంటికి వచ్చిన వాడిని పూజించకపోతే మన పుణ్యం వాడు పట్టుకుపోతాడు, వాడి పాపం మనకు అంటగడతాడు. అసలే మనం చేసే పుణ్యం ఎంత ఉంది, ఏదో మీలాంటి వాళ్ళు అంటే పురాణం వింటున్నారు కాబట్టి అంతో ఎంతో పుణ్యం ఉంది, అది కూడా వినండి దుర్మార్గుడు ఏమి చేశాడని వాడికి ఏం పుణ్యం ఉంటుంది, ఉన్న ఇంత పుణ్యం వాడు పట్టుకుపోతాట. వాడు ఎన్ని పాపాలు చేశాడో వచ్చినవాడు, వాడి పాపాలన్నీ అంటగడతాడు, వీడి పాపాలు వాడి పాపాలు కలిసి వీడు కొండంత భారం వయ్యాలన్నమాట. ఆదివారం కొంతమంది చూసారా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న జనులారా అంటాడే ఈ పాపాత్ములే వీళ్ళంతా, వీళ్ళు అలా భారం మోసుకోవలసిందే వాళ్ళ బతుకంతే. అందువల్ల నిరంతరం తన భార్యా సమేతముగా భర్త అతిథిని పూజించాలి.
హరియందు జగములుండును హరిరూపము సాధు పాత్రమందుండు శివంకరమగు పాత్రము కలిగిన నరమ నరము అగ్రనది పుణ్యదేశమనఘ చరిత్ర.
హరిలో జగత్తున్నది, ఈ చరాచర జగత్తంతా ఎవరిలో ఉన్నది? శ్రీ మహావిష్ణువులో ఉన్నది. అందుకే విష్ణువుకి విష్ణువు అని పేరు వచ్చింది. విష్ణువు అంటే అన్నీ తనలో ఉంచుకున్నవాడు, అంతటా వ్యాపించినవాడు, ఆయనలో లేనిది లేదు, అంతటా వ్యాపించి ఉంటాడు ఆయన. అందువల్ల ప్రపంచం అంటే విష్ణుస్వరూపం, విశ్వం అంటే విష్ణుస్వరూపం, విశ్వం విష్ణు. ఆ విష్ణువు సాధువులలో ఉంటాడు, అందువల్ల సాధువులు కనపడగానే పూజించాలి. అరయ అది పుణ్యదేశమనఘ చరిత్ర, విష్ణువు ఈ భూమి మీద ఉన్నట్ట, అందుకే భూమండలం పుణ్య ప్రదేశం. జ్ఞానులేం చెయ్యాలి? ధర్మరాజు గారి వంకతో మనకి చెబుతున్నాడు నారదుడు, ఎత్ర ఎత్ర హరేరచ్చ, ఎక్కడెక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క విగ్రహములున్నవో ఆ క్షేత్రములకు వెళ్ళి మీరు దర్శనం చేసుకోండి, అంటే తీర్థయాత్రలు చెయ్యండి. ఆ తీర్థయాత్రలో తప్పక ఎక్కడో ఒకచోటైనా విష్ణువు ఉన్న చోటికి వెళ్ళాలి. తిరుపతి రంగ క్షేత్రం, శ్రీరంగపట్టణం, అహోబలం, బదరికావనం, ఇటువంటి క్షేత్రములన్నీ హరిక్షేత్రములు. భూమండలంలో వీలున్నప్పుడల్లా ఆ క్షేత్రాలకు వెళ్ళి ఆ హరిని దర్శించండి. సదేశ శ్రేయసంపదం, ఈ విష్ణుమూర్తి యొక్క ఆలయములు మొదలైనవన్నీ ఉన్నటువంటి ఆ ప్రదేశం మనకి శుభమిస్తుంది. ఈ భూమండలంలో ఎన్నో క్షేత్రాలు ఉన్నాయి కదా, ఆ క్షేత్రాలలో విష్ణు ఉన్నాడు, అన్ని క్షేత్రాలలో హరి ఉన్నాడు. కాబట్టి ఆ క్షేత్రాలకు వెళ్ళి మనం ఆ క్షేత్రాలని దర్శనం చేస్తే హరిని దర్శనం చేసినట్టే. ఇంతకీ తీర్థయాత్రకి వెళ్ళడం అంటే అర్థం ఏమిటన్నమాట, శ్రీ మహావిష్ణువుని చూడడమే. మీరు అది ఇదేని కదట, గంగకి వెళ్ళినా, కావేరికి వెళ్ళినా, కాశీ వెళ్ళినా, ఇంకో చోటకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఆ క్షేత్రమంతా విష్ణు స్వరూపము గనక తీర్థయాత్రలకు వెళ్ళిన వాడు విష్ణువు దర్శనం చేసుకున్నట్టే. అందున ముఖ్యంగా ఎత్ర గంగాదయో నద్య పురాణేషు చ విశ్రుతా, గంగ వంటి నదులున్న ప్రాంతాన్ని మరింత జాగ్రత్తగా చూడాలి. నదులు లేకుండా ఉన్నప్పటికీ అది పుణ్యక్షేత్రమే. ఇప్పుడు మనం సప్తగిరులు కడుతున్నాం, అక్కడేమీ గంగానది లేదు, అయినా అది పుణ్యక్షేత్రమే. కొన్ని ప్రాంతాలలో నదులుంటాయి, కొన్ని చోట్ల నదులుండవు, కొన్ని చోట్ల సరస్సులుంటాయి, కొన్ని చోట్ల ఉండవు. సరస్సు ఉన్నా లేకపోయినా, నది ఉన్నా లేకపోయినా అది పుణ్యక్షేత్రమైతే, అక్కడ భగవంతుడు ఉంటే, ఆ ప్రాంతానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే అది సాక్షాత్తు హరిదర్శనమే. అలాంటి వాటిలో ఉత్తమ క్షేత్రాలు చెబుతున్నాను విను ధర్మరాజా, వీటిని మాత్రం నువ్వు తప్పక చూడు. సరాంసి పుష్కరాదీని క్షేత్రాణి అర్హాశ్రితాంజుత కురుక్షేత్రం గయశిర ప్రయాగ పులహాశ్రమ నైమిషం ఫాల్గుణం సేతు ప్రభాసోథ కుశస్థలి వారాణసి మధుపురి పంప బిందు సరస్తథ. ఇలాంటి కొన్ని క్షేత్రాలని నారదులు వారు చెప్పారు. పుష్కరాన్ని చూడండి, ఇప్పుడు రాజస్థాన్లో ఉంది, బ్రహ్మంతటి వాడు సృష్టించిన ఒక సరస్సు, అదే పుష్కరం. అసలు ఈ పుష్కరాలన్నిటికీ మూల పురుషుడు ఆ పుష్కరుడు. అజ్మీర్ అని ఉన్నది, ఆ అజ్మీర్ దగ్గర పుష్కరం అనే ఊరు, ఆ ఊరికి వెళ్ళి ఆ పుష్కరంలో స్నానం చేసి బ్రహ్మగారికి గుడి అక్కడ మాత్రమే ఉంటుంది. మొన్నే మేము క్లాష్ తీర్ అక్కడ పద్మపురాణం చెప్పాం, అక్కడ పద్మపురాణం వినాలని శాస్త్రం. అదిగో అక్కడికి వెళ్ళి తప్పక ముందు ఆ పుష్కర దర్శనం చెయ్యాలి. ఆ పుష్కరమే ఇంకా చాలా చోట్ల పుష్కరిణి అనే పేరుతో ఉన్నది. మనకి వెంకటాచలం మీద ఉన్న పుష్కరిణి లాంటివన్నీ ఆ పుష్కరముల యొక్క మహిమతో కూడినవి, వాటిల్లో స్నానాలు చెయ్యాలి. కురుక్షేత్రమును తప్పక చూడాలి. అక్కడ ఎప్పుడో కురు మహారాజు గారు వ్యవసాయం చేసి భూమిని దున్ని యజ్ఞం చేశాడు. కృష్ణుడు తర్వాత భగవద్గీత చెప్పాడు, కానీ అంతకుముందే ఎప్పుడో కృతయుగంలో కురు మహారాజు పేరు మీద దానికి కురుక్షేత్రం అని పేరు వచ్చింది. ఆ కురుక్షేత్ర దర్శనం చెయ్యాలి. ఆ తర్వాత అక్కడ భగవంతుడు వాసుదేవుడు భగవద్గీతను కూడా బోధించాడు గనక అది మరింత దివ్యక్షేత్రమై ధర్మక్షేత్రం అయ్యింది. గయాక్షేత్రంలో గయుడనే రాక్షసుడి యొక్క శిరస్సు అది, అక్కడ విష్ణువు మాధవుడున్నాడు, అందువల్ల గయని చూడాలి. ప్రయాగ గంగా యమున రెండు కలిసి ప్రవహిస్తాయి, అంతర్వాహిని సరస్వతి, అందువల్ల ప్రయాగలో స్నానం చెయ్యాలి. పులహాశ్రమ పులస్త్యుని ఆశ్రమం, పులహుని ఆశ్రమం గండకీ నదిని ఉంది. ఎక్కడ మనకి నేపాల్ వెడుతూ ఉంటే, కాట్మండ్ వెడుతూ ఉంటే దారిలో పులహాశ్రమం ఉన్నది, అది దర్శనం చేసుకోవాలి. నైమిషవనం పరమ పవిత్రమైన దేవక్షేత్రం, అక్కడ దర్శనం చేసుకుని భాగవత కథ వినాలి. ఇంకా పల్గు క్షేత్రం అని ఉన్నది, అంటే గయ్య దగ్గర పల్గుని నది ప్రవహిస్తున్నది, అది చూడాలి. సేతువు అంటే రామేశ్వరం చూడాలి. ప్రభాస క్షేత్రం, గుజరాత్లో సౌరాష్ట్రం అంటామే, ఇప్పుడు సోమనాథలింగం ఉందే అక్కడే ప్రభాస అనే పేరుతో రేవు ఉన్నది, అందులోనే శ్రీకృష్ణుడు స్నానం చేశాడు. సాందీపని కొడుకుని బతికించింది అక్కడే, అక్కడే యాదవులు కొట్టుకు చచ్చిపోయారు. ఆ ప్రభాస క్షేత్రంలో స్నానం చెయ్యాలి. కుశస్థలి అంటే ద్వారక, అది గుజరాత్లోనే ఉన్నది. ద్వారకకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి, భాగవతం వినాలి. వారణాసి, ఈ చరాచర జగత్తులో అవిముక్త హట్టభూమి మోక్షక్షేత్రం, అక్కడ మరణిస్తే ఎవడైనా మోక్షం పొందుతాడు. కాశ్యాంతు మరణాన్ ముక్తి అని శాస్త్రములన్నీ ఘోషిస్తున్నాయి. అటువంటి వరణ అసి అనే రెండు నదులు గంగానదిలో కలిసి ఆ స్థలానికి వెళ్ళి చూడాలి. గంగానదిలోకి వరణ అని ఒక నది, అసి అని ఒక నది, ఈ రెండు గంగలో కలుస్తున్నాయి. ఇలా గంగ ప్రవహిస్తోంది, ఇట్నుంచి వరణ, ఇట్నుంచి అసి కలుస్తున్నాయి. ఈ రెండు ఉపనదులు గంగలో కలుస్తున్న మధ్యప్రదేశం గనక వరణ అసి, వరణాసి, వారణాసి, వారాణసి అని పిలువబడింది. అటువంటి వారాణసి క్షేత్రం అవిముక్త హట్టభూమి, అక్కడ మోక్షం దుకాణంలో పప్పుల మీనట్టు అమ్ముతారట. అంటే మోక్షం అంత సులభం అక్కడ. ఈగ, దోమ, చీమ కూడా అక్కడ చస్తే అది శాశ్వత కైలాసాన్ని పొందుతుంది. ఆ దివ్యక్షేత్రానికి వెళ్ళి గంగలో స్నానం చేసి డుంఠి విఘ్నేశ్వరుణ్ణి చూచి, అన్నపూర్ణాదేవిని చూచి, విశాలాక్షిమాతని దర్శించి, శనైశ్చరుణ్ణి పూజించి, అక్కడున్న యమాదిత్యాది ఆదిత్యుల్ని చూచి, యమధర్మరాజాదులు ప్రతిష్ఠించిన లింగాల్ని చూచి, ఆ తర్వాత లోపల ఉన్న మహానుభావుడైన విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుని, సంకటమోచన హనుమంతుణ్ణి పూజించిన వాడు శాశ్వతముగా మోక్షం పొందుతాడు. స్తనరసన్న పిబేత్స మాతుహు, తల్లి గర్భంలో ప్రవేశించి భూమి మీద పుట్టి తల్లి పాలు తాగవలసిన ఘనకార్యం చెయ్యడు వాడు. ఆ కర్మయోగం ఉండదు, అనగా ఇక పునర్జన్మ ఉండదు. అటువంటి దివ్యక్షేత్రం వారాణసి క్షేత్రం చూడాలి. మధుపురిని చూడాలి, అంటే మధుర. శ్రీకృష్ణుడు అక్కడే ఎక్కువ లీలలు చేశాడు. మధురా బృందావన యాత్ర చెయ్యాలి. పంపా సరస్సు అని ఇక్కడే ఉన్నది మనకి. తోరణగల్లు దగ్గర దిగితే కర్ణాటక క్షేత్రంలో హంపి విజయక్షేత్రం దగ్గర ఉన్నది, అక్కడ పంపా సరస్సు ఉన్నది. ఆ పంపా సరస్సులో రాత్రిపూట వికసించిన కలువు పువ్వులు ఘుమఘుమలాడిపోతూ ఉంటాయి. మతంగ మహర్షి ఆశ్రమం ఉన్నది, కిష్కింద అక్కడే ఉంది, ఋష్యమూఖ పర్వతం అక్కడే ఉంది. ఇదంతా పంపా సరస్సు. ఎప్పుడైనా అమరావతి అని ఎక్స్ప్రెస్ ఎక్కితే, మీరు దారిలో తోరణగల్లు దగ్గర దిగితే వెంటనే మీరు ఆ తోరణగల్లు నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఈ పంపా సరస్సుకు వెళ్ళొచ్చు అన్నమాట. అక్కడ రాముడు శబరి పళ్ళు తిని ఆవిడ అనుగ్రహించాడు. అక్కడే మతంగ మహర్షి శరీరం విడిచిపెట్టాడు. ఆ మతంగ మహర్షి ఆశ్రమంతో కూడిన పంపా సరస్సుని చూడాలి. బిందు సరోవరం అని హిమాలయ పర్వతాలలో ఉన్నది. ఆ బిందు సరోవరం గంగోత్రి గడుతూ ఉంటే కనపడుతుంది. ఆ బిందు సరస్సుని చూడాలి. ఇవన్నీ చూచి ఆయా క్షేత్రములను దర్శనం చేసుకుని దానములు చేసి స్నానములు చేస్తే మానవుడికి ఇహము పరము రెండూ లభిస్తాయి. ఇంకా ఓ ధర్మరాజా, తీర్థయాత్రలు చేయడమే కాకుండా గృహస్థాశ్రమంలో ఉంటూనే, గృహస్థుడిగా ఉంటూనే మానవులు తాము చేసే పనులన్నీ హరిసమర్పణ చేస్తే వారు ముక్తి పొందుతారు. హరిసమర్పణగా నువ్వు ఏ పనిన చెయ్యి, నువ్వు ఏ పని చేసినా నేను చేస్తున్నాను అనుకోకు. ఓ 1000 రూపాయలు దానం చేసావు నేను చేశాననుకోకుండా, పరమాత్ముడు చేయించాడండి నా చేతనుకో. హరిసమర్పణ చెయ్యి. అన్నం తింటున్నావు, హరిసమర్పణ చెయ్యి. పురాణం వింటున్నావు, హరిసమర్పణం అనుకో. అలా అనుకున్నవాడు తటస్థజీవి అయి ఈ లోకంలో సుఖం పొంది శరీరం విడిచిపెట్టాక కైవల్యం పొందుతాడు. కామస్యాంతం హి క్షుత్రుడ్భ్యాం క్రోధస్యైతత్ ఫలోదయాత్ జనో యాతి న లోభస్య జత్వా భుక్త్వా దిశో భవః. ఎవరికైనా క్షుత్తు కలిగింది, ఆకలి కలిగింది, ఆకలి ఎలా తీరుతుంది? అన్నం తింటే, ఆహారం కడుపులో పడితే ఆకలి తీరుతుంది. కాబట్టి ఆకలి తీరాలంటే ఆహారం పారేస్తే చాలు. దాహం వచ్చింది, ఏదో పానీయం తాగితే, మంచినీళ్ళు తాగితే దాహం తీరుతుంది. అంటే తినడం ద్వారా ఆకలిని మనం జయించవచ్చు, త్రాగడం ద్వారా దాహాన్ని అదుపులో పెట్టుకోవచ్చు. ఇంకా కోపం వచ్చింది, కోపాన్ని ఎలా అదుపులో పెడతాం? ఆ కోపంతో ఎవడన్నా తిట్టేసామంటే కోపం పోతుంది. అవతల పడిపోతే గయ్యి గయ్యి గయ్యి, ఇప్పుడు అద్దు బయటికి వెళ్ళాకానండి, ఆ కోపం పోతుంది. తిడితే, ఎగిరి గంతులేస్తే కోపం కాస్త శాంతిస్తుంది. ఆ కోపాన్ని ఆ కాసేపు అదుపులో పెట్టుకోవడం కష్టం కనుక దాని ఫలితం ఏదో తిట్టడమో కొట్టడమో చంపడమో ఉంటుంది. కానీ ఇవన్నీ ఏదో ఒక సమయంలో ఉపశమిస్తాయట. కోపం వచ్చాక తగ్గుతుందిగా కాసేపు, నాకైనా ఆకలేసాక అన్నం తినాక కాసేపు అయినా ఆకలి ఉపశమిస్తోంది. దాహం తాగితే ఆ తాగడం ద్వారా, మంచినీళ్ళు తాగడం ద్వారా, పానీయం తాగడం ద్వారా కాసేపు దాహం ఉపశమిస్తోంది. కానీ ఈ లోభం, డబ్బు వ్యామోహం మాత్రం ఉపశమించదు. అది మాత్రమట ఈ మొత్తం ఆడిటోరియం నిండా కట్ల 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 పెట్టేసి బంగారం పెట్టినా సరే ఇంతేనా అంటట. ఇంకో ఆడిటోరియం నిండా ఇవ్వండి అంటాడు. అదంతా ఇస్తే మొత్తం భూమండలం అంతా డబ్బు అయిపోయినా పర్వాలేదు వాడికి. ఈ డబ్బు అనేది గొప్ప జబ్బు. అందుకే మానవులు గుండెకాయి లబ్బు డబ్బు అని కొట్టుకోవడం అనేసి లబ్బు పోయి డబ్బు 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 అని కొట్టుకుంటుంది. అందుకే లోభమునకు మాత్రం అంతము లేదు. ప్రపంచమంతా వీడి చేతిలోకి వచ్చినా ఇంకా 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 ఏదో కావాలి కావాలనే అనిపిస్తుంది. ఆ లోభమును జయించడమే మానవుడైనటువంటి వాడికి ప్రథమ కర్తవ్యం. గృహస్థాశ్రమంలో లోభాన్ని అదుపులో పెట్టుకుంటే, ఈ వస్తు వ్యామోహాన్ని అదుపులో పెట్టుకుంటే వాడు వెంటనే ఈ క్షణంలో తరిస్తాడు. అదేమిటో తెలియదు, ఈ లోభం అంత తెలియగా పొమ్మంటే పోదు. ఎన్నున్న దాచేస్తారండి కొంతమంది, ఆ దాచనమే కానీ అనుభవించరు. నేను చూశాను అలాంటి వాడిని. వాడికి ఓ మంచి పంచి పెడితే వాడు జీవితంలో కట్టుకోలేడు, ఆ మూల పెట్టి చివరికి పాడైపోవలసింది. పళ్ళు ఇస్తే వాడి దండు ఇతరులకి పెట్టడు, పక్కన కొళ్ళ పెడతాడు. అందుకే రాగానే పక్కవాడికి ఇచ్చేయాలి. అలా దాచడం నాకు చాలా చికాకు వచ్చేస్తున్నాడు. వీడు తినలేడు, ఇతరులకు పెట్టలేడు, ఎందుకు పాడు చేయటం? ఈ డబ్బులన్నీ కట్లగట్టి బ్యాంకుల్లో అలా దాచి 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 వీడు చచ్చిపోయాక ఇప్పుడు అది ఏమవుతుంది? ఆ లాకర్లో ఉన్నవి పొడిపొడి అయిపోతాయి. ఒక ఆయన ఉండేవాడు మా ఊళ్ళో, ఏం కోట్లు సంపాదించాడు, పిల్లలు లేరు ఆయనకి, పిచ్చాడై ఆ డబ్బంతా బ్యాంకు లాకర్లో పెట్టాడు, ఇంట్లో పెట్టాడు. ఆయన చచ్చిపోయాకనండి మీరు చెబితే నమ్మరు, గుండె చెరువు అయిపోతుంది. ఆయన ఇంటిలో ఏనాటి మాటిది, మా చిన్నప్పటి మాట కాబట్టి చెబుతున్నారు, 20 రూపాయల కట్లు, 10 రూపాయల కట్లు, 5 రూపాయల కట్లు అన్ని పొడి పొడి అయిపోయి ఎవరికి తీసుకోవడానికి లేకుండా. ఏ బీరువాల నిండా మనిషి, మరి ఆ పాపాత్ముడు ఏ లోకానికి పోతాడో తెలియదు. కానీ చూసిన వాళ్ళు ఉసూరుమన్నారు. ఎందుకని? వ్యామోహంతో కాదు. ఇంత డబ్బు ఎంతమందికి ఊళ్ళో వాళ్ళకి ఉపయోగపడ్ను, వాడేం పట్టుకుపోయాడు. ఆ తర్వాత బ్యాంకు లాకర్లు తీశారు, అవి అలాగే ఉన్నాయి. బట్టలు బీరువాల నిండా ఉన్నాయండి, అన్ని పురుగులు పట్టిపోయాయి, ఒక్కటి కట్టుకోలేదు. ఎప్పుడు చూసినా పిచ్చికొట్టు కట్టుకు తిరిగేవాడు వాడు. దానికి తగ్గట్టే పేరు కూడా అలాగే పెట్టాడండి వాళ్ళ నాన్న. ఎందుకు చెబుతున్నానంటే, ఏం ఉపయోగం వాడికి, ఏం సంపాదించి అవన్నీ కట్లగట్టి పక్కన పెట్టి చివరికి ఆ వ్యామోహంతో చచ్చిపోతే వాడు వచ్చే జన్మలో ఆ డబ్బు కాపలా కాసే పురుగుగా, పావుగా, ఇంటి ముందు కుక్కగా, మంచంలో బల్లిగా, గోడ మీద బల్లిగా, లేక మంచంలో నల్లిగా, ఆ పక్కన తిరిగే నల్ల పిల్లిగా, ఇలా తిరిగి ఎవడో జల్లకాయ కొట్టగానే మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ జన్మెత్తుతాడు. అలాంటి లోభము వల్ల మానవుడికి సుఖం లేదు. దాన్ని విడిచిపెట్టడమే చాలా గొప్పది. ఇక అన్నిటికంటే పరాకాష్ఠ చెప్పాడు. ఇది సంస్కృతంలో శ్లోకము చదువుతాను, తెలుగులో పద్యము చదువుతాను పోతన గారిది. అప్పుడు మనం ఎలా తరిస్తామో తెలుస్తుంది. యస్య సాక్షాత్ భగవతి, యస్య సాక్షాత్ భగవతి జ్ఞానదీప ప్రదే గురౌ మర్త్యా సద్ధీహి శృతం తస్య సర్వం కుంజరసౌచవత్. ఈ శ్లోకానికి పద్యం చదివితే మీకు తల తేలిక అర్థమవుతుంది. హరిమహిమ తనకు చెప్పెడి, హరిమహిమ తనకు చెప్పెడి గురువుల్ నరుడను చుతలచి కుంఠిత బుద్ధిన్ తిరుగు పురుషు శ్రమమెల్లను కరిసౌచము క్రియ నిరర్థకం బగున దీప. మానవుడు తరించాలంటే గురువుని ఆశ్రయించి గురువుని పూజించాలి. గురువుగారి ఆసనం మీద కూర్చుని హరి యొక్క మహిమని చెప్పడం మొదలుపెట్టాడు. భాగవతం అంతా చెబుతున్నాడు. ఇలా హరి యొక్క మహిమని తనకి చెప్పే గురువుని మాలాంటి మనిషే అని ఎవడైనా భావిస్తే వాడు ఆ క్షణమే నశించిపోతాట. హరిమహిమ తనకు చెప్పెడి గురువున్ నరుడనుచు తలచి. గురువు గారు విష్ణుస్వరూపుడుగా భావించాలి. అసలు గురువు అందరికీ అతీతుడు. అందుకే గురురు బ్రహ్మ, గురురు విష్ణుహు, గురురు దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నీ పక్కన కూర్చున్నాడు గనక, నీతో కాసు ప్రయాణం చేశాడు గనక, నీతో బస్సులో కూర్చున్నాడు గనక, నీతో కలిసి ఏదో డ్రింక్ తాగాడు గనక, వీడు మనలాంటి వాడేనండి అని ఎవడైనా భావిస్తే, ఈ హరికథలు తనకి చెప్పే గురువుని సామాన్య నరుడిగా భావించి అవమానిస్తే అటువంటి వాడి యొక్క సకల పుణ్యములు జ్ఞానము నశించి ఘోర నరకం పాలైపోతాట. ఇది మీకు సంస్కృత శ్లోకము ఇస్తున్నాను. తెలుగులో పోతన గారి పద్యం కూడా చదువుకోండి. ఇంటికెళ్ళి భాగవతం చూసి గురువుగారు నిజం చెప్పారో అబద్ధం చెప్పారో తెలుస్తుందనమాట. అందువల్ల చెబుతున్నది, కొంతమంది ఇవన్నీ నిజంగా ఉన్నాయా అనుకునే అజ్ఞానులు కూడా ఉంటారు కదా, మీలాంటి జ్ఞానులు కాకపోయినా. కాబట్టి ఇది సుస్పష్టముగా నారదుడు ధర్మదుడనే వంకతో మనకిచ్చినటువంటి సూత్రం, వ్యాసుడు రాసిన శ్లోకం, హరిభక్తిని చెప్పేటటువంటి హరికథ చెప్పేవాడిని పరమాత్మగా భావించాలి. వాడిని సామాన్య మానవుడిగా భావించి చులకనగా చూస్తే అటువంటి వాడి సకల శక్తులు నశిస్తాయి. అలా కుంఠిత భక్తితో బుద్ధి లేక తిరిగేవాడు అన్నాడే, వాడి పుణ్యం ఎటువంటిది అంటే కరిసవూచము క్రియ నిరర్థకం వగున దీపా. ఏనుగు స్నానం లాంటిదట. ఏనుగు ఏం చేస్తుంది, శుభ్రంగా స్నానం చేయించగానే పక్క నుంచి ఇంత మట్టి తీసి చిష్యం చల్లుకుంటుంది. ఎంత స్నానం చేస్తే ఉపయోగం ఉంది మీరు చూడండి, కావాలంటే ఏనుగుల దగ్గరికి వెళుతుంది, ఎంత రుద్దిన ఒళ్ళంతా రుద్దుతారు. కేరళలో గురవాయూరు ఉందా, గురవాయూరులో అన్ని ఏనుగులే ఉంటాయి, వాటిని తెగ కడుగుతారు, కడగగానే వెంటనే ఎంత తుక్కు తీసి పైన చల్లుకుంటుంది అది. ఆ ఏనుగుని కడగా, అది కడగగానే మళ్ళీ పేడ వేసుకుంటుంది, మళ్ళీ దానికి పేడే. ఏనుగు ఎంత స్నానం చేసినా మళ్ళీ బుర్ర చల్లుకున్నట్టుగా గురువు గారిని నరుడిగా భావించి చులకనగా చూసి ఆయన్ని అవమాన చేసి ఆయన మోసగించే వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళ పుణ్యం అంతా పోయి చివరికి మళ్ళీ వాళ్ళు సంసారం అనే బురదలో ఇరుక్కుపోతారు. అందుకని గురువుని పరమబుద్ధితో చూడు, అప్పుడు మనం తరిస్తాం. గురువు గారిని చులకనగా చూసి నేను నశించానని చెప్పాడు నారదుడు. నా పూర్వజన్మ చెబుతున్నాను విను, నేను పూర్వజన్మలో ఒకనొకప్పుడు ఉపబ్రహ్మణుడు అనే ఒక గంధర్వుణ్ణి, నాకు చాలా జన్మలు గడిచాయి, అందులో ఒక జన్మలో ఒక గంధర్వుడిగా పుట్టాను. ఆ జన్మలో ప్రజాపతులు నన్ను పిలిచి, బ్రహ్మమానస పుత్రులైన ప్రజాపతులు నన్ను పిలిచారు. వారు నన్ను పిలిచి, నాయన నీకు నారాయణ మంత్రం ఇస్తాం, నీకు సంగీతం నేర్పుతాం, ఈ సంగీతముతో నారాయణ సేవ చేసుకుంటే నువ్వు బాగుపడి వైకుంఠానికి పోతావంటే నేను అలాగేనండి అన్నాను. వారి దగ్గరికి వెళ్ళి శ్రద్ధతోటి నారాయణ మంత్రం పొందాను, భాగవతం విన్నాను, వారి దగ్గర సంగీతం నేర్చుకున్నాను. భగవంతుడు నాకు అపూర్వమైన కంఠమిచ్చాడు ఆ జన్మలో, అందుకని నేను పాడుతూ ఉంటే రాళ్ళు కరిగిపోయేవి. నా చేతిలో ఒక తంబురా వీణా పుచ్చుకుని వాయిస్తూ భగవద్గానం చేసేవాణ్ణి. ఒకసారి ప్రజాపతులంతా కలిసి ఒక గొప్ప యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో కీర్తనలు పాడమని, నారాయణ స్మరణ చెయ్యమని నన్ను పిలిచారు. అప్పుడు నేను పాటలు పాడడానికి వాళ్లతో కలిసి, నా కూడా కొంతమంది ఆడవాళ్ళు ఉండేవారు, వీళ్ళు కూడా బాగా పాడేవారు, వీళ్ళందరినీ వెంట పెట్టుకుని అక్కడికి వెళ్ళాను. వెళ్ళగానే నాకు నా ప్రియురాలు గుర్తుకొచ్చింది. పాట పాడుతున్నవాడి రహస్యంగా ఆడవాళ్ళని మీరు పాడండి అని చెప్పి ఆడవాళ్ల చేత పాటలు పాడించి నేను వెనక నుంచి తప్పుకుని నా ప్రియురాలింటికి వెళ్ళి హాయిగా ఆవిడతో కామోపభోగాలు అనుభవించాను. పాట పాడుతున్న ఈ ఉపబ్రహ్మణుడు ఏమైపోయాడు అని వెంటనే ప్రజాపతులు దివ్య దృష్టితో చూశారు. నేను నా ప్రియురాలింటికి పోవడం అర్థమయ్యింది. వాళ్ళు పళ్ళు పటపట కొరికారు. మూర్ఖుడా, మేము గురువులం, మా పక్కన కూర్చోమని, మాతో పాటు పాటలు పాడమని, హరిస్మరణ చెయ్యమని, భాగవతం వినమని చెబితే నీకు నారాయణ మంత్రం ఇస్తే ఆ నారాయణ మంత్రాన్ని కాదని, నారాయణుని పాటలు కాదని కామోపభోగాల కోసం పోతావా, గురుధిక్కారం చేస్తావా, దీనికి ఫలితం అనుభవించు. పరమ పవిత్రమైన సంగీతాన్ని వ్యర్థం చేసిన నీచుడా, భూలోకంలో దాసీపుత్రుడివై తల్లిని తండ్రిని చిన్నప్పుడే దూరం చేసుకుని అలమటించు అని శపించారు. దాంతో నేను హడిలిపోయి వాళ్ళ కాళ్ల మీద పడి, నన్ను రక్షించండి బాబు అని అన్నాను. అప్పుడు వాళ్ళు జాలిపడి, నువ్వు ఒక దాసీదారి కొడుకు అయి పుడతావు, పుట్టిన చిన్నప్పుడు నీ తండ్రి పోయినా తల్లి నిన్ను పెంచుతున్న వ్యామోహంలో పడకుండా మహానుభావులైన ఋషులు వస్తారు, అప్పుడు వాళ్ళ పురాణం వింటావు. భాగవతం చెప్పే ఆ గురువుల్ని నరులు కింద భావించకుండా పరమాత్మ కింద భావించు, సేవించు, దాంతో నువ్వు తరిస్తావని చెప్పారు. దాంతో నేను భూలోకంలో దాసీపుత్రుడిగా పుట్టాను. ఈ కథ మనం ఎప్పుడు చెప్పుకున్నాం, ప్రారంభంలో చెప్పుకున్నాం. నారదుడు ప్రారంభంలో వ్యాసుడి దగ్గరకు వచ్చి, నేను ఒక పూర్వజన్మలో దాసీపుత్రుణ్ణి అని చెప్పాడే, ఇప్పుడు ఆ దాసీపుత్రుడిగా పుట్టాడు. అప్పుడు ఆయన చాతుర్మాస్య కాలంలో మహానుభావులైన ఋషులు వస్తే వారిని సేవించి, పరమభక్తితో సేవించి, పూర్వజన్మలో చేసిన అపచారం చేయకుండా ఈ భాగవతం చెప్పే గురువులు దేవుళ్ళు అనుకుని వాళ్ళ దగ్గర దేవుళ్ళు ఆడాడు, వాళ్ళ పాదాలు కడిగాడు, ఆ దుమ్ము నెత్తి మీద వేసుకున్నాడు, భాగవతం విన్నాడు. ఆ పుణ్యం వల్ల నేను మళ్లీ జన్మలో బ్రహ్మమానస పుత్రుణ్ణి నారదుణ్ణి పుట్టాను. అర్థమైందా, భాగవతం చెప్పే గురువుల్ని సేవిస్తే, భాగవతం వింటే, భాగవతోత్తములతో సాంగత్యం చేస్తే, వాళ్ళని పరమాత్మగా చూస్తే ఎంత లాభమో, నారదుణ్ణయ్యాను నేను మళ్ళీ తిరిగి. కాబట్టి నీవు కూడా నిరంతరము హరినామస్మరణ విడవకు, హరికథలు చెప్పేవాణ్ణి విష్ణువుగా భావించి పూజించు, నరులుగా భావించక అనగానే నారదుడు సంతోషపడి, ఆ నారదుని యొక్క కథకి ధర్మరాజు సంతోషపడి, నారదుణ్ణి నిజంగా గురువుగా భావించి ఇప్పుడు ఆయన్ని విష్ణువుని పూజించినట్టు పూజించగానే నారాయణ స్మరణతో నారదుడు అదృశ్యుడైపోయాడు. పరీక్షిన్ నరేంద్ర, ఆనాడు నారదుడు ధర్మజునికి చెప్పిన ధర్మములు, ప్రహ్లాద చరిత్ర నీకంతా వివరించాను. ఇంకా నువ్వేం వినాలనుకుంటున్నావు అని సుకుడు అడగగానే ఆయన చెప్పాడు, మనువులు గురించి చెప్పావు కదా, ఆ మనువుల్లో ఏ మనువు కాలంలో విష్ణువు ఏ రూపంతో వచ్చాడు, అప్పుడు ఇంద్రుడెవరు, ఈ మనువుల చరిత్ర విన్నవాడు తరిస్తాడని, మనువు గురించి విన్నవాడు తనువు విడిచాక మళ్ళీ మారు మనువు చేసుకోడని వైకుంఠానికి వెడతాడని పెద్దలు చెప్పారు. కాబట్టి అడుగుతున్నాను అనగానే అప్పుడు సుకుడు చెప్పాడు, మొదటి మనువు స్వయంభువ మనువు, ఆయన భార్య శతరూప. దీని గురించి మనం ఎలాగో ఇదివరకు తృతీయ స్కంధంలో చెప్పుకున్నాం, కొత్తగా చెప్పుకోకర్లా. ఆ కాలంలో శ్రీహరి కపిలుడుగా యజ్ఞుడుగా పుట్టాడు. స్వయంభువమును చివరి రోజుల్లో హిమాలయ పర్వతాలకు వెళ్ళి తపస్సు చేసుకుంటూ ఉంటే రాక్షసులు ఆయన్ని తపస్సులో ఉండగా తినేద్దామని వచ్చారట. అలా తినేద్దామని వస్తే శ్రీ మహావిష్ణువు యజ్ఞుడు అనే పేరుతో వచ్చి చక్రంతో రాక్షసుల్ని సంహరించి స్వయంభువమనువుని రక్షించాడు. ఆయన ఇప్పుడు ఆ స్వయంభువమనువు బ్రహ్మలోకంలో ఉన్నాడు. ఇప్పుడు రెండోవాడు స్వారోచిష మనువు. ఈయన కాలంలో ఈ స్వారోచిషుడు అంటే అగ్నిహోత్రుడి యొక్క మహిమతో పుట్టినవాడు, అందుకే సప్తార్చి బిడ్డడు అని పేరు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన కాలంలో శ్రీ మహావిష్ణువు విభుడు అనే పేరుతో పుట్టాడు. రెండోవాడైన ఈ స్వారోచిషుడి యొక్క చరిత్ర మార్కండేయ పురాణంలో వస్తుంది. ఎప్పుడో ఒకప్పుడు ఇలాగే 40 రోజుల పురాణాలు చెప్పుకునేటప్పుడు మార్కండేయ పురాణం చెప్పుకుంటే అప్పుడు ఆ మార్కండేయ పురాణంలో స్వారోచిషమును సంభవం బాగా విపులంగా వస్తుంది అన్నమాట. ఆయన చాలా పరమ వైష్ణవోత్తముడు స్వారోచిషుడు. విష్ణువుని దశావతారాలని ఒకేసారి చూశాట. విష్ణువు ప్రత్యక్షమై 10 అవతారాలు టకటకటగా చూపించేశాడు ఆయనకి. అది ఎంత యోగం! ఆయన కాలంలో విష్ణుమూర్తి అవతరించాడు విభుడు అనే పేరుతో. ఆ కాలంలో రోచనుడు అనేవాడు ఇంద్రుడిగా పుట్టాడు. ఇంకా మూడవ మనువు ఉత్తముడు. ఈయనెవరు అంటే స్వయంభవ మనువు మొదటివాడని చెప్పాం కదా. ఆయనకి ప్రియవ్రతుడు ఉత్తానపోదుడు అని ఇద్దరు కొడుకులు. అందులో ఉత్తానపోదుడు కొడుకే ధ్రువుడు ఉత్తముడు. ప్రియవ్రతుడు పెద్ద కొడుకు, ఆయనకు కూడా ఒక కొడుకు ఉత్తముడు. ఆ ఉత్తముడికి పుట్టిన కొడుకు కూడా ఉత్తముడనే పేరు పెట్టారు. ఆ ఉత్తముడు అనేవాడు మూడవ మనువు. ఇతడు ప్రియవ్రతుని వంశంలో పుట్టినవాడు. ఇతని కాలంలో సత్యజిత్ అనేవాడు ఇంద్రుడిగా ఉండేవాడు. ఇంకా నాలుగవ మనువు తామస మనువు. మానవాధీశర మనువు నాలవవాడు తామసుండనగనుత్తముని భ్రాత పృథివీపతులు కేతు వృష నరఖ్యాత్యాదులతని పుత్రులు పదుగురధిక బలులు సత్యక హరివీర సంజ్ఞులు వేల్పులు త్రిశిఖ నామము వాడు దేవ విభుడు మునులు జ్యోతిర్వ్యోమ ముఖ్యులు హరి పుట్టే హరిమేధునకు ప్రీతి హరిణియందు గ్రాహబద్ధుడైన గజరాజు విడిపించి ప్రాణభయము వలన బాపిగాచే హరిదయా సముద్రుడు అఖిల లోకేశ్వరుడనిన సుకుని దూచి అవని విభుడు. ఇక్కడి నుంచి గజేంద్ర వక్షం ప్రారంభమవుతోంది. అద్భుతమైన ఈ గాథ ఈరోజు మీరు పూర్వజన్మ సుకృతంలో వినగలుగుతున్నారన్నమాట. ఇవాళే కాక రేపు సాగుతుంది అనుకోండి. మానవుల్ని వెంటనే సంసార బంధాల నుంచి కష్టాల నుంచి విముక్తి చేసే కథలలో ప్రత్యక్ష కథ, పరమ ఉత్కృష్ట కథ గజేంద్ర వక్షం. అంటే మనువులలో నాలుగవ మనువు పేరు తామస మనువు. ఈ తామస మనువు కాలంలో జ్యోతిర్వ్యోముడు అనేటటువంటి వాళ్ళు సప్త ఋషులుగా ఉండేవారు. వీళ్ళందరికీ జ్యోతిర్వ్యోమాది మునులు అని పేరు అన్నమాట. ఈ తామసుడు మనం మూడవ మనువు అని చెప్పుకున్నాక ఉత్తముడు, ఆ ఉత్తముడికి స్వయాన తమ్ముడు. మూడవ మనువు తమ్ముడే తామసుడు. అంటే ఇతని కాలంలో మునులు జ్యోతిర్వ్యోమాదులు. త్రిశిఖుడు అని పేరు కలిగిన వాడు ఇంద్రుడిగా ఉండేవాడు. ఆ సమయంలో మహానుభావులైనటువంటి ఋషులు భూలోకంలో పుట్టారు. ఎంతోమంది శ్రీ మహావిష్ణువుకి ఆలయాలు కట్టి తరించారు. ఆ కాలంలో నక్షత్ర మండలంలో ధ్రువుడి యొక్క కీర్తి మరింత వెలిగిపోతూ ఉండేది. ఆ కాలంలోనే హరిమేధుడు అని ఒక ఋషి ఉండేవాడు. ఆయన పేరు హరిమేధుడు. ఈ హరిమేధుడు అనేవాడి భార్య పేరు హరిణి. ఈ హరిణికి హరిమేధుడికి చాలా కాలం పిల్లలు పుట్టలేదు. అందుకని వీళ్ళు శ్రీ మహావిష్ణువుని భక్తితో ప్రార్థించారు. 100 దివ్య సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చెయ్యగా విష్ణువు ప్రత్యక్షమై మీకేం కావాలో కోరుకోమంటే నీలాంటి కొడుకు కావాలన్నారు. నాలాంటి కొడుకులు ఉండరు నాయన, నేనే తప్ప నాలాంటి వాడు మరొకడెక్కడుంటాడు, కాబట్టి నేనే మీకు కొడుకుగా పుడతాను అన్నాడు. ఈ విధంగా హరిణికి హరిమేధునికి ఈయన
హరిణీదత్తుడు అనే పేరుతో విష్ణువు కొడుకుగా పుట్టాడు. ఆ కాలంలో విష్ణుమూర్తి మంచి ఎర్రని రూపంతో ఉండేవాట, అరుణవర్ణంతో ఉండేవాడు అనమాట. హరిమేధునకు పుట్టే హరిణియందు విష్ణువు హరిణికి హరిమేధుడికి పుట్టాడు. అదిగో ఆ విష్ణువే మొసలి చేత పీడింపబడుతున్నటువంటి ఏనుగు రక్షించు రక్షించు రక్షించంటే భూలోకానికి వచ్చి హరిణీ పుత్రుడనే పేరుతో రక్షించాడు. ఆనాడు నాలుగవ మనువు కాలంలో హరిమేధుడికి హరిణికి పుట్టిన విష్ణువే వైకుంఠానికి వెళ్ళి ఆ వైకుంఠం నుంచి మళ్ళీ భూలోకానికి వచ్చి భూలోకంలో కష్టాల పాలయ్యున్న గజరాజును రక్షించి మొసలి యొక్క తల నరికి కరుణించాడు. ఆ మొసలికి మోక్షమిచ్చాడు, ఇటు ఏనుక్కి మోక్షమిచ్చాడు. ఆ హరి నాలుగవ మనువు కాలంలో అన్ని కాలాల్లో కంటే ఎక్కువ దయగలిగిన వాడు. అసలు విష్ణువు ఎప్పుడు దయతో ఉంటాడట, ఆ కాలంలో ఇంకొంచెం ఎక్కువ దయతో ఉండేవట. హరి దయాసముద్రుడు, సమస్త లోకాలకి ఈశ్వరుడు అనగానే సుకుణ్ణి చూచి పరీక్షిత్ అన్నాడు, నాకు చాలా కాలం నుంచి వినాలి ఈ కథ అనిపిస్తున్నది, అసలు ఈ యుద్ధం ఎలా జరిగింది? ఎక్కడో నీళ్లలో ఉంటుంది మొసలి, మొసలి ఎప్పుడు నీళ్లలోనే కాపురం పెడుతుంది, ఏదో బయటకు వచ్చినా బయట ఎక్కువసేపు ఉండదు, మళ్ళీ నీళ్లలో దూరాలి, నీటిలో ఉంటే దానికి బలం ఎక్కువ కనుక నీటిలో ఉండడానికి ఇష్టపడుతుంది. నిజానికి మొసలి ఉభయచరం, అంటే భూమి మీద ఉండగలదు నీటిలో ఉండగలదు, కానీ సహజంగా నీటిలో ఉండడానికి ఇష్టపడుతుంది, అక్కడ ఉన్నప్పుడు దేన్నైనా పట్టి తినగలదు కనుక. అడవుల్లో ఉండేది ఏనుగు, నీరాట వనాటములకు పోరాటం బెట్లు కలిగే పురుషోత్తముచే ఆరాటమెట్లు మానెను ఘోరాటవిలోని భద్రకుంజరమునకు. ఎక్కడో నీటిలో ఉండే మొసలికి అడవులలో స్వేచ్ఛగా తిరిగేటటువంటి ఏనుక్కి మధ్యలో యుద్ధం ఎలా జరిగింది? ఆ యుద్ధం మధ్యలో గజరాజు తనను తాను రక్షించుకోలేక ఎందుకు విష్ణువుని పిలిచింది? పిలిచినంత మాత్రం చేత ఇంతోటి మొసల్ని చంపడానికి ఎవరినో పంపకుండా ఆయన ఎందుకు వచ్చాడు? ఆ పురుషోత్తముడి యుద్ధాన్ని ఎలా ఆపాడు? భయంకరమైన బాధ పొందుతున్న అడవుల్లో తిరిగే ఏనుగుని ఎలా రక్షించాడు? ఈ కథ తెలుసుకోవాలని నాకు కోరికగా ఉన్నది. ఎందుకంటే ఏ కథల యందు పుణ్యశ్లోకుడు హరి చెప్పబడును సూర్యజనముచే ఆ కథలు పుణ్య కథలని ఆకర్ణింపుదురు పెద్దలతి హర్షమునన్. ఏ కథలలో నిరంతరం శ్రీ మహావిష్ణువు వర్ణింపబడతాడో ఆ కథలే పుణ్యకథలు. మళ్ళీ హరిని వర్ణించే కథలన్నీ పుణ్యకథల అంటే ఆ వర్ణించేవాడిని బట్టి కూడా వాటికి పుణ్యం వస్తుందట. మహానుభావులైన జ్ఞానము కలిగిన పాండిత్యం కలిగిన పుణ్యాత్ములు కనుక హరికథలు వర్ణించి చెబితే ఆ హరికథలు చాలా గొప్పవి. అవి విన్నవాడు ముందు ఈ లోకంలో దుఃఖములు విడిచిపెట్టి సుఖం పొందుతాడు, శరీరం విడిచిపెట్టి కైవల్యం పొందుతాడు. అందుకే భాగవతోత్తములైన పండితులు కీర్తించే హరికథలని శ్రద్ధతో విని ఆ కథలే పుణ్యకథలని ఆకర్ణించి తరిస్తారు మహాత్ములు. పెద్దలు ఎప్పుడూ హరికథలే వింటారు, పనికిమాలిన కథలు వినరుగాక వినరు, వ్యర్థంగా కాలం గడపరు. అందువల్ల మునినాథ ఈ కథాస్థితి వినిపింపు వినగ నాకు వెడుక పుట్టెన్, వినియద కర్ణేంద్రియములు పెనుబండువు చేయ మనము ప్రీతిం వందన్. మునీశ్వర ఈ కథంతా నాకు వివరించు, ఈ కథ వినాలి అని నా చెవులు తహతహలాడుతున్నాయి. నువ్వు చెబుతూ ఉంటే చెవులకి పండక్కింద ఉంటుందయ్యా ఈ కథ. భగవంతుడి కథలు కొందరు చెబుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుందట, చెవులకి పండగలా ఉంటుందట. కొందరు చెబితే దండగా, కొందరు చెబితే పండగ. నీవు చెబుతూ ఉంటే చెవులు వేడుక పొందుతున్నాయి, ఇంకా 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 వినాలనిపిస్తున్నది, తహతహలాడిపోతోంది మనస్సు. ఎక్కడ ఎక్కువైపోయింది? ఓ 5 నిమిషాలు ముందు ఆపితే బాగుండుననే కోరిక రావడం లేదు. మనస్సు కుతూహలం చెందుతున్నది. ఏది ఈ కథ చెప్పు, ఆ వాసుదేవుని కథలు భద్రములిచ్చే కథలు విని తరిస్తానగానే అప్పుడు చెప్పాడు సుకుడు, నీకు పూర్వజన్మ సుకృతం వల్ల విష్ణువు కథలు వినాలనే కోరిక కలిగింది. ఇప్పుడు ఆ కథ చెబుతున్నా విను. రాజేంద్ర విను, సుధారాశిలో ఒక పర్వతము త్రికూటం బనదనరుతుండు యోజనాయుతమగు ఉన్నతత్వం బును అంత్య వెడలుపునతిశయిల్లో కాంచనాయసార కలధౌతమయములై 3 శృంగంబులు మనసియుండు తటశృంగ బహురత్న ధాతు చిత్రితములై దిశలు భూనభములు తేజరిల్లు భూరి భూజలత కుంజపుంజములును మరగి తిరిగెడ్డి దివ్య విమానములును చెరుల కీడిల్చు కిన్నర చెయ్యముగలిగి మ్రోసి పరతించు సెలయేటి మొత్తములును.
రాజేంద్ర, పూర్వం పాలసముద్రంలో త్రికూటము అని ఒక పర్వతం ఉన్నది. అది పాలసముద్రంలో సుధారాశిలో ఉంది. ఈ పాలసముద్రంలో ఉన్న త్రికూట పర్వతం చిన్న చితకా పర్వతం కాదు, చాలా పెద్ద పర్వతం.
10,000 యోజనముల ఎత్తు అంతే వెడల్పు ఉండేదిట.
యోజనమంటే 8 మైళ్ళు, 10,000 యోజనములంటే 80,000 మైళ్ళు పొడుగట. అంతే చుట్టుకొలత ఉండేది. అంత మహా విశాలమైన పర్వతం అది. ఆ పర్వతమునకు త్రికూటమని ఎందుకు పేరు వచ్చింది అంటే 3 శిఖరములు ఉన్నాయి గనక, కొండకి ఎత్తైన శిఖరాలు ఉంటాయే, ఆ శిఖరములు 3 ఉన్నాయి గనక త్రికూట పర్వతం అని పేరు వచ్చింది. అక్కడున్న ఈశ్వరుడు త్రికూటేశ్వరుడిగా పిలువబడ్డాడు. ఆ త్రికూట పర్వతానికి ఉన్న శిఖరములు 3, ఒకటి బంగారంతో ఉన్నదట, ఒకటి బంగారు కొండ, 2వది వెండి, 3వది అయస్సార ఇనుము. అంటే ఆ పైనున్న శిఖరంలో ఇనప ధాతు ఉండేది, ఒక దాంట్లో వెండి ధాతు ఉండేది, మరో దాంట్లో బంగారు ధాతు ఉండేది. ఐరన్ ఓర్ అంటాం, దాన్ని బయటికి వెనక్కి తీసి మళ్ళీ ఇనుము కింద మార్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా 3 కొండలు 3 శిఖరములు 3 ధాతువులతో ఉండేవి. ఆ కొండ చెరియల దగ్గర రకరకాలైనటువంటి చెట్లుండేవి, పైనుంచి కిందకి సెలయేళ్లు ప్రవహిస్తూ ఉండేవి, పక్షులు తిరుగుతూ ఉండేవి, ఫలరసాలు కారుతూ ఉండేవి. ఆ పైన విమానాల మీద వచ్చి దేవతలు అక్కడ చేరేవారు. దేవతల విమానాలు కొండ మీద వాలేవి, వాళ్ళగానే విమానాలను అక్కడ అట్టే పెట్టి వాళ్ళు హాయిగా పైన తిరుగుతూ ఉండేవారట. ఓ నిరంతరం ఆ కొండ యొక్క సౌందర్యాన్ని చూడడానికి, ఆ కొండ దగ్గర ఉన్న పళ్ళు తినడానికి, అక్కడ విహరించడానికి, భార్యలతో కలిసి సంగీతాలు పాడుకోవడానికి ఈ దేవతలు, గంధర్వులు, కిన్నరులు వాళ్ళ లోకాల నుంచి విమానాల్లో అక్కడికి వచ్చి విమానాలు అక్కడ పెట్టి తిరుగుతూ ఉంటే ఈ విమానాల మోతతో ఉండేదిటది. విమానములు తెగ మారుమోగిపోయేవి అక్కడ, అన్ని విమానాలు తిరిగేవిట. మన విమానాలంటే ఒక విమానం పెడితే కానీ 2వ విమానం రావడానికి రన్వే సరిపోదు, అక్కడ ఆ విమానాలు డామ్మన్ దిగిపోవచ్చు. అందుకే వాటి మోతలతో, వాటి యొక్క పార్కింగులతో ఆ ప్రదేశం కళకళలాడేది. వాళ్ళంతా కిందకి దిగి హాయిగా ఈ భార్యాభర్తలంతరూ పాటలు పాడుకుంటూ భోజనాలు చేసుకుంటూ అమృతం తాగి విహరించి పోతూ ఉండేవారు. అంటే అది దేవతా విహార స్థలం, అది పరమ పవిత్ర స్థలం అది. అందులో విశాలమైన కొండ అవడం వల్ల ఎంతమంది అయినా రాగలుగుతారు అక్కడికి. ఇంకా వాళ్ళు పాడుతున్న పాటలతో ఆ ప్రదేశం అంతా మారుమోగిపోతూ ఉండేది. అక్కడ తిరుగుతున్న జంతువుల యొక్క కిలకిలారావాలతో, పక్షుల యొక్క కోతలతో ఆ ప్రదేశం ఆహ్లాదంగా ఉండేది. పైనుంచి కిందకి దబదబా ప్రవహిస్తున్న శలయేళ్ళు అక్కడ తెగుండేవి. మనకి కపిల తీర్థంలో ఒక్కచోట ఢామ్ ఢామ్ అని ఆ శలయేరు ప్రవహిస్తే ఎంత ఆనందం కలుగుతోంది. అటువంటి శలయేళ్ళు 200,000 ఉన్నాయి ఆ కొండ మీద. అటువంటి పవిత్రమైన కొండ, విశాలమైన కొండ, అక్కడ విహరించడానికి పనికొచ్చేటటువంటి స్థలం ఉన్న కొండ. ఆ పర్వతాన్ని గురించి ఇక్కడ వర్ణించేశారు ఇక పోతన గారు. ఓరి నాయన, మన మా అమ్మాయి చదివిన వచనం అంతా ఇందులోదే. ఏకధాటిని ఆయన శ్లోకాల కింద వర్ణించకుండా రాసేశాడు, ఏకధాటిని 2 పేజీలతో. అది మరియును మాతులుంగ లవంగ లుంగ చూతకేతకి భల్లాత కామ్రాతక సరళ పనస బదరి ఒకుళ వంజుల వట కొటజ కొంద కొరవక కురంటక కోవిదార ఖర్జోర నారికేళ సింధువార పిచుమంద చందన మందార జంబూ జంబీర మాధవి మధుక తాల తక్కువల తమాల హింతాల రసాల సాల ప్రియాళు బిల్వ మలక క్రముక కదంబ కరవీర కదలీక పిత్త కాంచన కందరాళ శిరీష సింసుపాసోక పలాశ నాగ పున్నాగ చంపక శతపత్ర మరువక మల్లిక మతల్లిక ప్రముఖ నిరంతర వసంత సమయ సౌభాగ్య సంపదంకు పల్లవిత కోరకిత కుసుమిత ఫలిత లలిత విటప విటపి వీరు నివహాలంకృతంబును మణివాలు కానేక విద్రుమలతా మహోద్యాన సుఖ పిక నికర చంచూపుట నిశిత సమంచిత చంచూపుట నిర్దళిత శాఖి శాఖాంతర పరిపక్వ ఫల వర్ష బహురంధ్ర బహుళ ప్రవాహంబును సంతతాంగీకార భార పరిశ్రాంత కాంత సమాలింగిత కుమార మత్త మధుకర సమీప విట సముదయ సంచార బక బలాధిక కోయష్టిక ముఖర జల విహంగ విసర బధిరీభూ భూన భోంతరాళంబును కనక మయ్య సలిల తటధరి సరస సంగీత ప్రసంగ మంగళాయతనంబును గంధ గజ గవయ గండభేరుండ జిల్లి హరిశరభగ కిటివల్లాద్భుత కాక ఘోక మయ శరణాగత సంచకిత శమన కింకరంబున యొప్పున పర్వత సమీపంబునందు. ఇంతటి వచనం ఆ మహానుభావుడు రాశాడు. ఏమి కవిత్వం అండి, వచన కవిత్వం గద్యం అంటే అది. ఇలాంటివి ఎన్ని రాశాడో ఇవన్నీ మనకు ఒకటొకటి ఒకటొకటికి వేదట భాగవతంలో వస్తాయన్నమాట. అసలు పోతన గారి శైలి అంటే ఇలా ఉంటుంది. ఇది ఆనాటి వచన కవిత్వం, నిజమైన వచన కవిత్వం. ఆ పర్వతం యొక్క సౌందర్యం, అక్కడున్న చెట్లు, అక్కడున్నవన్నీ ప్రకృతిని వర్ణించాడు. ఆ పర్వతం మీద వరుసగా మద్ది చెట్లున్నాయి, తాడి చెట్లున్నాయి, తీయ మామిడి చెట్లున్నాయి, బత్తాయి చెట్లున్నాయి, నారింజ చెట్లున్నాయి, ఏలకల యొక్క తీగలున్నాయి, ద్రాక్షల యొక్క తీగలున్నాయి, సన్నజాజి తీగలున్నాయి, రకరకాల చెట్లు. ఆ చెట్లకి చుట్టుకుని పైకి పోకుతున్న రకరకాల తీగలు. ఈ తీగల్లో కొన్ని పళ్ళిచ్చేవి, కొన్ని పువ్వులిచ్చేవి. ఆ చెట్లన్నీ అడవుల్లో ఉండడం వల్ల ఆ పళ్ళు తినేవాళ్ళు లేక తెగ కాసేసే పళ్ళు. పైగా సహజంగా ఒక సీజన్లో కొన్ని పళ్ళే కాస్తాయి. వేసవకాలంలో మామిడి పళ్ళు, శీతకాలంలో సీతాఫలాలు, ఇలా ఆయా కాలములలో ఆయా ఫలాలే ఉంటాయి. కానీ అక్కడ అలా కాకుండా సర్వకాల సర్వావస్థల్లో మామిడి పళ్ళు ఉంటున్నాయిట, బత్తాకాయలు ఉన్నాయిట, నారింజలు ఉన్నాయిట, సీతాఫలాలు ఉన్నాయిట, రామాఫలాలు ఉన్నాయిట, ద్రాక్ష ఫలాలు ఉన్నాయిట, ఇలా అన్ని రకాల ఫలములు దానికి కాశాయి. అక్కడ మనుష్యులు తక్కువ, దేవతలు ఎవరూ తినడం లేదు, మానవ సంచారం లేదు, అందువల్ల అవి తినేవాళ్ళు లేరు. ఈ పళ్ళు బాగా ముగ్గిపోయాయి. ముగ్గిపోయిన పళ్ళు తినడానికి అప్పుడప్పుడు చిలుకలు వచ్చి, ఇంకా ఏమైనా కొన్ని పక్షులు వచ్చి ముక్కులు పెట్టి అలా పొడిచేవి. అంచేత నిశిత సమంచిత చంచూపుట నిర్దళిత, పదునైన ముక్కులతో టిక్కన పొడవగానే అందులోంచి రసం కింద కారిపోయింది. బాగా పండిపోయిన మామిడికాయ ఉంది, ఈ చిలక పొడవగానే ఏమవుతుంది, చిల్లుబడి ఆ రసం కింద కారింది. అది తాగేది ఎంత, కారేది ఎక్కువ. ఈ విధంగా అన్ని రకాల పళ్ళు చితికిపోయి ఆ ఫలరసం కింద కారుతోంది. ఓహోరి నాయన, ఓ చోట కొండ మీద నుంచి కిందకి అలా మామిడి రసం కారుతూనే ఉంది, ఓ పక్కన బత్తాయి రసం, మరో పక్కన ఆరెంజ్ జ్యూసు, ఇంకో చోట గ్రేప్ జ్యూసు, ఈ విధంగా రకరకాల ఫలముల రసములు కింద కారాయి. ఈ రసాలు చూడడానికి ఎలా ఉన్నాయి, మామిడి రసమేమో బంగారపు రంగులో, బత్తాయి రసమేమో అదో రకమైన రంగులో, నారింజ రసం ఇంకో రంగులో, మరో పక్కన నల్ల ద్రాక్ష పళ్ళలోంచి నల్ల రసం, తెల్ల ద్రాక్షలోంచి తెల్ల రసం, ఈ రసాలన్నీ రంగులు రంగులుగా కిందకు వస్తున్నాయి. నిజంగా అందుకే అనుకుంటాను ఋషులు అక్కడ తపస్సు చేసేవారు, హాయిగా వేళకెంత జ్యూస్ తాగుతూ ఉంటే ఇంకెందుకండి భోజనం, ఎంత ఆరోగ్యం, మనకు ఆ యోగం లేక కానీ ఇక్కడ కూర్చుంటాం కానీ ఎప్పుడో ఒకప్పుడు ఆ కొండ ఎక్కడుందో చూసి ఆ పళ్ళు ఉంటే మిమ్మల్ని పట్టుకుపోతాను, నన్ను నమ్మి కూడా వస్తాను, మళ్ళీ డబ్బులకి బిసిన కొడతానని చూపిస్తే ఏం చేయలేను. కానీ మొత్తం మీద అక్కడికి వెళ్ళాక ఆ రసాలన్నీ విడివిడిగా కింద కారి అన్ని కలిసిపోతున్నాయట. అందుకని మిశ్రిత రసంబును, రకరకాల రసాలన్నీ కలిసిపోయి ఈ మొత్తం మిశ్రిత రసం ప్రవాహంగా పెడుతోందిట. ఆహా, అదొక పెద్ద గంగానదిలో ఉంది, ఇన్ని ఫలరసాలు అలా వెళ్ళిపోతున్నాయి. ఈ రసం అంతా వెళ్ళి వెళ్ళి మరొక వైపు నుంచి పైనుంచి కిందకి దబదబా వస్తున్న నీళ్లున్నాయి. ఆ నీళ్లన్నీ జలపాతాల్లోంచి వస్తున్నాయి. ఆ జలపాతాలలో ఉన్న నీరు ఈ ఫలరసం కలిసిపోయి ఇప్పుడు ఇది పళ్ళరసమా నీళ్లా ఏమో తెలియట్లా విచిత్రమైన రుచితో వెళ్ళిపోతున్నాయి. అబ్బా, ఆ నీరు తాగితే ఇక వాడికి ముసల్తనం ఉండదు, రోగం ఉండదు, హచ్చి అని తొమ్మరు, దగ్గరు మాయిదారు ఉపన్యాసం మధ్యలో రికార్డింగ్ టైంలో హచ్చి అని తుమ్మి దగ్గి ప్రాణం తీస్తున్నారే, అలాంటి ప్రాణాలు తీయడం అనే రోగాలు పోయి ఆరోగ్యంగా తయారవుతారు. ఎంత అపూర్వమైన రస ప్రవాహ బహుళంబును అన్నారు ఆయన. ఎన్ని రసాలు పెడుతున్నాయి, అవి బహుళమై పెడుతున్నాయి, మిశ్రితమై పెడుతున్నాయి. ఆ మధ్యలో ఈ రసాల మధ్యలో ఈ ప్రవాహంలో చేరి హంసలు, చక్రవాకాలు వంటి జలపక్షులు, ఆ జలపక్షుల తలల మీద నుంచి ఎగురుతున్న చిలుకలు, కోకిలలు మొదలైన మరొక కొన్ని రకాలైనటువంటి పక్షులు ఇవన్నీ కోలాహలం చేస్తూ ఉంటే ఈ కోలాహలంతో చెవుడొచ్చేస్తుందిట. అందుకే బధిరీభూత, చెవుడొచ్చేస్తున్నట్టుగా మారిపోతుంది ఆకాశం. అంటే ఆ పిట్టలు ఎంత కిలకిల అంటున్నాయో ఆలోచించండి. ఉపన్యాసం చెప్పడం 5 నిమిషాలు ఆలస్యమై హాల్లో కూర్చున్న వాళ్ళు ఏమైపోతారు, 5 నిమిషాలు గురువుగారు రాకపోతే ఉపన్యాసానికి చేరినటువంటి జనమంతా, అంటే మీలాంటి జ్ఞానులు కాదులేండి, కబుర్లు చెప్పుకునే ఆడిటోరియం గురించి చెబుతున్నాను. ఇంక వీళ్ళందరూ కబుర్లు చెబుతూ ఉంటే ఈ కబుర్లతో చుట్టుపక్కల వాడికి చెవుడొచ్చేది, ఒక్కొక్కడు ఒక్కొక్క కబురు, మధ్యలో సెల్ ఫోన్లు ఇవి సరిపోక, ఇవేమో గై గై కొడు కొడు కొడుకున్నాను ఒకటి, పాటలు ఒకటి, ఏమిటో రకరకాలన్నీ మిశ్రిత ధ్వనులు. ఈ మిశ్రిత ధ్వనులకే మనకి చెవుడొస్తోందంటే అన్ని పక్షులు ఏకకాలంలో కిల్ల కెచ్చ కెచ్చ కుయ్ కుయ్ అని కూస్తూ ఉంటే ఆ శబ్దములతో భూ నభోంతరాళములు దద్దరిల్లిపోతున్నాయి. ఇటు భూమి, నభోంతరాళం అంటే ఆకాశం, ఆకాశ మార్గం భూమార్గం రెండూ దద్దరిల్లిపోతున్నాయి. ఈ శబ్దం తెగవాడతాం కానీ దాని అర్థం అదనమాట, భూ నభ అంతరాళం. అందుకని భూ నభోంతరాళం, భువన భువంతరాళం అనకండి, అది బండభూతు. అంచేత భూమి ఇటు నభోంతరాళం అంటే ఆకాశ మార్గము, ఇవి దద్దరిల్లిపోతున్నాయి. అంత శబ్దం జరుగుతోందిట. ఇది సరిపోదా అన్నట్టుగా ఆ అడవిలో ఓ పక్కన ఏనుగులు, మరో పక్కన పులులు, మరొక పక్కన సింహములు, మరో పక్కన త్రాచుపాములు, మరో పక్కన నక్కలు, మరో పక్కన కుక్కలు, మరో పక్కన తోడేళ్లు, ఇలాంటి జీవులు కూడా సామూహికంగా పరిగెట్టుకుంటూ పోతూ ఉంటే ఈ శబ్దములతోటి మొత్తం ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతోంది. ఈ మధ్యలో ఈ దృశ్యములు చూడడానికి కిన్నరులు, గంధర్వులు మొదలైన వాళ్ళు వచ్చారు. కిన్నరులు పాటలు పాడుతూ ఉంటే, గంధర్వులు వాద్యాలు వాయిస్తూ ఉంటే సరస సంగీత ప్రసంగ మంగళాయతనం. ఈ సంగీతానికి, ఈ మాధుర్యానికి మరో పక్కన వాతావరణం ఆహ్లాదంగా ఉంది. ఇవి సరిపోక దేవతలు మొదలైనటువంటి వాళ్ళు రకరకాల పాత్రలు తెచ్చుకున్నారు. బంగార పాత్రలు, వెండి పాత్రలు, అందులో రకరకాల మద్యములు తెచ్చుకుని, నంచుకోవడానికి పదార్థాలు తెచ్చుకుని ఇవి తాగుతూ వీటిని పక్కన పెట్టుకుంటూ ఉంటే ఈ దృశ్యం చూసేవాడికి మనం కూడా వాళ్లతో పాటు కాసేపు కూర్చుంటే బాగుండు అనిపిస్తున్నది. అదొక విచిత్ర దృశ్యం. ఇంకక్కడున్న కొన్ని పాములు ఉన్నాయి, ఆ పాములు బుస్సు బుస్సుమని కాటేస్తూ ఉంటే రాళ్లు పగిలిపోతున్నాయి. ఈ పాముల నెత్తి మీద నుంచి వచ్చే మణులతో కొండంతా ధగధగలాడిపోతున్నది. ఈ విధముగా ఆ ప్రాంతమంతా యమకింకరులు కూడా అడుగు పెట్టడానికి భయపడేలా ఉన్నదట. అందుకని ఏమన్నాడు, సంచకిత శరణాగత శమన కింకరం. శమనుడు అంటే యముడు. యముడు యొక్క కింకరులు కూడా ఈ అడవిలోకి మనం రాలేమురా బాబు, ఏమిట్రా బాబు అనుకుంటున్నారట. అంత అద్భుతముగా ఉన్నది ఆ కొండ. అటువంటి కొండ మీద కొన్ని లక్షల కొలది జంతువులు భిల్లి భిల్లలు లాయక భల్లుక పండి ఖడ్గ గవయ బలిముఖ చమరి జిల్లి హరిశరభక కిటిమల్లాద్భుత కాక ఘోకమయమగునడవిన్. ఒక పక్కన బోయేవాళ్ళు, ఆ బోయేవాళ్ల భర్తలు, బోయే స్త్రీలు, పిల్లలు, ఇవి కాకుండా భల్లూకాలు, ఎలుగుబంట్లు, అవి వెళ్ళి పుచ్చకాయలు ఇలా పట్టుకుని చేత్తో చీల్చి తినేస్తున్నాయి. తేనెపట్లు అంటే ఎలుగుబంట్లకి ఇష్టం. అందుకని ఎలుగుబంట్లు తేనెపట్టుల దగ్గరికి వెళ్ళి ఒక్క దెబ్బ కొట్టి పీకి ఆ ఈగలు వీటిని ఏం చేయలేవు. ఎందుకంటే ఎలుగుబంట్లు ఒళ్ళంతా ఒకటే బొచ్చు. అందుకని ఈ బొచ్చులోకి వెళ్ళి అవి చేరలేవు గనక తేలికగా తేనెపట్లు ఇలా పెరలు పెరల కింద చించి తాగేస్తున్నాయట. అటువంటి భల్లూకములు, తర్వాత ఫణి పాములు, ఖడ్గ ఖడ్గమృగాలు, గవయ అంటే అడవిలో తిరిగేటటువంటి అడవి ఎద్దులు, ఇంకా మహిషములు, జిల్లి, పెద్ద పెద్ద ఇంతంత ఈగలున్నాయి. అడవి ఈగని జిల్లి అంటారు. ఆ అడవి ఈగలు ఝుమ్ ఝుమ్ అని ఎగురుతూ ఉంటే ఆ శబ్దం మారుమోగిపోతుందట. అటువంటి వాటితో శరభ మృగాలని మృగాలున్నాయి. సింహమును కూడా అవలీలగా ఎత్తుకుపోయే మృగములు ఉండేవి పూర్వం. వాటికి ఎనిమిది కాళ్ళు, రెక్కలు కూడా ఉండేవి. ఆ శరభ మృగాలు అంతరించిపోయాయి. ఓ పక్కన సింహాలు పులులు ఉంటే ఆ పులుల్ని సింహాలని కాళ్లతో తండుగుపోయే శరభ మృగములు, ఒక పక్కన గండభేరుండాలు, ఇంకా గ్రద్దలు, ఇటువంటి వాటితో కాక ఘోకమయమై కాకులు గొడ్లగోపలతో ఈ గద్దరింపులతో కోతలతో దద్దరిల్లిపోతున్నది. అటువంటి అడవిలో కొన్ని ఏనుగులున్నాయి. అవి చాలా బలమైన ఏనుగులు, మళ్ళీ మామూలు ఏనుగులు కావు. ఇక్కడిక్కడ తిండి లేకుండా సర్కస్ ఏనుగులై పీనుగులుగా పడి ఉండే ఏనుగులు కాకుండా అడవులలో మంచి బలంగా తిరిగేటటువంటి ఏనుగులవి. అటువంటి ఏనుగులు కొన్ని అడవుల్లో తిరుగుతున్నాయి. ఆ ఏనుగులు ఎటువంటివో వర్ణించారు, అన్యాలో కన్న భీకరంబులు జతశానేక పానీకముల్ వన్యే భంబులు కొన్ని మత్తతనులై వ్రజ్యా విహారాగతో ధన్యత్వం బున భూరి భూధర దరీ ద్వారం బులందుండి సౌజన్య క్రీడల నీరు గాలివడి కాసారావగాహార్థమై. ఆ అడవిలో ఉన్న ఏనుగులు ఇటువంటివి, అసలు చూడ్డానికే భయం కలిగించేలా ఉన్నాయి. అన్యాలోకన భేకరంబులు మనం చూసామా వణికిపోతాం. మనం కాదట, సింహాలే వణికిపోతాయి. ఎవరైనా ఏనుగులకేసి ఒకసారి చూశారంటే ఓరినా ఏనో వీటిని చూడడం కంటే దూరంగా పోవడం మంచిదని భయపడి పారిపోతారు. చూపులకే భేకరంగా ఉన్న ఏనుగులు. ఈ భూమండలాన్ని ఐరావతం మొదలుకొని ఎనిమిది ఏనుగులు మోస్తున్నాయి. ఎనిమిది దిక్కుల్లో ఏనుగులున్నాయి గనక వాటికి అష్ట దిగ్గజములని పేరు. ఆ అష్ట దిగ్గజములనే ఏనుగుల్ని తన్ని అవతలకు గెంటిన ఏనుగులు అట. అంత పరాక్రమం కలిగిన ఏనుగులు ఇవి. ఐరావతాన్ని పొడిచి అవతల పారేసింది ఇందులో ఉన్న గజరాజు గారు. అంతటి పరాక్రమం కలిగిన ఏనుగులు. అందుకే జత ఆశా అనేక పములు అన్నారు. అంటే దిగ్గజములను కూడా జయించిన ఏనుగులు అన్నమాట. అటువంటి అడవి ఏనుగులు కొన్ని మదించిన శరీరంతో తెగతిని త్రాగి మత్తెక్కి గుంపులు గుంపులుగా తిరుగుతూ తొండాలతో కొట్టుకుని ఆడుకుంటూ అటు ఇటు పరిగెడుతూ ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయాయి. ఈ చెలరేగిపోతే ఏమవుతుంది? గుంపులుగా తిరిగితే అసలేది వేసవికాలం, ఎక్కువ మంది తోట చేరితే దాహం పుడుతుంది. ఎక్కువ మంది తోట చేరితే ఏమవుతుంది? వేడి లోపలికి వస్తుంది కదా, ఆ వేడి వల్ల వాటికి దాహం పుట్టిందిట. ఈ దాహం తీర్చుకోవడం కోసం మంచినీళ్ళు ఎక్కడుంటాయా అని ఒకనాటి సాయంకాలం వేళ కొండల్లోంచి బయటకు వచ్చాయి. అవన్నీ కొండగుహల్లో ఉంటాయి పగటిపూట. ఆ కొండగుహలలో నుంచి ఈ ఏనుగులన్నీ మంచినీటి కోసం విశాలమైన చెరువు వెతుక్కుంటూ బయలుదేరాయి. ఎందుకంటే చిన్న చిన్న నీటి గుంటలు ఉన్నాయి, ఆ గుంటలు వీటికి ఎక్కడ అంతాయి? ఒక్క తొండంతో ఒక ఏనుగు లాగిందంటే ఆ గుంటంతా డామ్మే. అవి కనుక ఇక్కడ మకాం పెట్టాయంటే గుంటూరులో మంచినీళ్ళు తాగడానికి మనకు ఉండదు. ఎప్పటికే వారానికి 2 రోజులు నీళ్లు లేక వస్తున్నాం, ఇంకా మిగతా రోజులు చెప్పేక్కర్లా, బోరెయ్యండో అని అడగలేక. కాబట్టి ఆ ఏనుగులు వస్తే ఇక స్నానానికి ఒక చుక్క నీరు మిగలదన్నమాట. ఈ విధముగా మొత్తం ఎక్కడైనా పెద్ద కాసారం దొరికితే మంచినీళ్లు తాగుదామా అనుకుంటూ బయలుదేరాయి అవి. అందుకని కాసార అవగాహార్థమై పెద్ద పెద్ద కొలనులో కొల్లేటి సరస్సు, పూర్వం కొల్లేటి సరస్సు అని ఒకటి ఉండేదిలేండి, ఇప్పుడు అది ఎక్కడుందో మాకు కనపట్ల. ఆ కొల్లేటి సరస్సు అంతా ఆక్రమించి ఇష్టోదడి చేసేశారు. కొంతకాలం పోతే కదలకుండా కూర్చుంటే నన్ను ఆక్రమించి నా మీద బిల్డింగ్ కట్టేస్తారు. ఈ మానవుల లక్షణం ఇది ఏం చేస్తాం? అందువల్ల అంత విశాలమైన చెరువు కావాలని బయలుదేరేవి. ఏనుగులన్నీ నల్లగా ఉన్నాయి, నల్లని ఏనుగులు కొండల్లోంచి బయటకు వస్తున్నాయట. ఆ కొండల్లోంచి ఏనుగులు బయటకు వస్తుంటే గుహల్లోంచి అది ఎలా ఉందో తెలుసా? ఇది వేసవికాలం, పగటిపూట సూర్యుడికి భయపడి చీకటి కొండలో దాక్కుంది. ఇప్పుడు సాయంత్రం అయింది కదా, సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోతే అప్పుడు బయటకు వచ్చే అధికారం ఎవరికి? చీకటికే. అందుకని చీకటి పగటిపూట కొండల్లో దాక్కుని సాయంత్రం వేళ సమయం చూసుకుని సూర్యుడు చిక్కిపోయిన సమయంలో బయటకు వస్తుందా అన్నట్టుగా ఉన్నాయి ఏనుగులు. అంటే ఆ నల్లని ఏనుగులు బయటకు వస్తుంటే చీకటి గుంపులు గుంపులుగా వచ్చినట్టుందట. అవి ఎంత నల్లగా ఉన్నాయి, ఎన్ని ఏనుగులు రాకపోతే ఎంత చీకటి వచ్చినట్టు అనిపించిందో చూడండి. అంధకారమెల్ల అద్రిగుహాంతర వీధులందు పగలు వెరచి డాగి ఎడరువేచి సంధ్య ఇనుడు వృద్ధతనున్న వెడలెనగా కరులు వెడలె గుహలు. అంధకారం పగటిపూట కొండగుహల్లో దాక్కుని సమయం చూసుకుని, సమయం అంటే ఏమిటి, తమ శత్రువైన సూర్యుడు నశించిపోతే గాని బయటికి రాలేవవి. అందుకని సూర్యుడు అస్తమించేదాకా ఆగి సూర్యుడు సంధ్యా సమయంలోకి రాగానే అప్పుడు ఆయన ముసలాడైపోయినట్టు అనమాట. అంటే ఆయన వేడు ఉండదు గనక చిక్కిపోతాడు గనక. ఆయన రిటైర్ అయిపోయాడు ఇక పర్వాలేదు అనుకుని ప్రిన్సిపాల్ గారు వెళ్ళిపోతే పిల్లలు రెచ్చిపోయినట్టుగా ఈ చీకటి ఇలాగా భావింపబడుతున్న ఏనుగులు కొండగుహల్లోంచి బయటకు వచ్చాయి. అన్ని ఏనుగులు నడిచి బయటకు వస్తుంటే కటిక చీకటి గుంపులు గుంపులుగా వచ్చినట్టుందన్నమాట. ఈ ఏనుగులు బయటికి రాగానే ఏనుగులకి విపరీతంగా చెమట కారుతుంది. ఈ చెమటని గంధము, మదగజల యొక్క చెమటని మదజలం అంటాం. అసలు ఏనుగు యొక్క బలం ఎలా తెలుస్తుందో తెలుసా? వాటికి గండస్థలం నుంచి, చెక్కిళ్ళ నుంచి ఇలా చెమట కారుతుంది. ఇప్పుడు మనకు కూడా వేసవకాలంలో ఇక్కడ నుంచి ఇలా చెంపల నుంచి నీరు కారుతుంది. ఈ నీరు అసహ్యంగా ఉంటుంది. కొంతమంది సరిగ్గా స్నానం చేయరు, కాస్త కోస్త పౌడర్ రాసుకోకుండా పక్కన కూర్చుంటే ఎంత కంపో. కానీ చిత్రం ఏంటంటే ఏనుగుల యొక్క చెమట మాత్రం కిందకు వస్తుంటే అదొక విచిత్రమైన వాసన. ఆ వాసన మన మాట ఎలా ఉన్నా తుమ్మెదలకు ఇష్టం. తుమ్మెదలు ఏం చేస్తాయో తెలిసిన, ఈ చెమట దగ్గరికి చేరి జమ్మని ఝంకారం చేసి తెగ తాగేసి మత్తెక్కి ఆనందంతో ఉంటాయట. వాటికి ఇది తేనె. మనం కాఫీలు టీలు తాగినట్టు ఇవి తాగేస్తాయన్నమాట. వాటి కడుపు నిండిపోతున్నట్టు దీంతో. అందుకని ఏనుగులన్నీ బయటకు వచ్చాయి. మదగ జదానామోదము కదలని తమకముల ద్రావి కడుపులు నిండల్ పొదలుచు తుమ్మెద కొదమల కదుపులు జుంజుమ్మటల్చుగానము చేసిన. ఈ మదగజములన్నీ బయటికి రాగానే వాటి చెక్కిళ్ళ నుంచి గండస్థలం నుంచి చెమట తెగ కారిపోతోంది. అసలు ఎంత చెమట కారితే ఆ ఏనుగంత బలమైనది. అందువల్ల ఏనుగులు బలమైనవి గనక, వయస్సులో ఉన్న ఏనుగులు గనక నీరు కారుతోంది. ఆ చెమట దగ్గరకు వచ్చాయి తుమ్మెదలు. అందులో కూడా మళ్ళీ ఆడామగ లేడీస్ అండ్ జెంట్స్ కలిసి వచ్చాయి, భార్యాభర్తలు కలిసి వచ్చారు, ఒక భర్త కొన్ని భార్యలు కలిసి వచ్చాయి. ఇలా వచ్చినవన్నీ అక్కడికి చేరి ఆ ఝంకారం చేస్తూ తెగ తాగి ఆనందంతో ఆ తాగేసిన వైకుల్లో పాటలు పాడడం మొదలెట్టాయి. జలకాలాటల్లో అంటూ పాటలు మొదలెట్టాయట ఈ జలకాలు ఆడుతూ. ఆ గానం ఉన్నదే చాలా మధురంగా ఉంది. ఝుమ్ ఝుమ్ అటంచు గానము చేశాను. ఇక్కడే ఓ తమాషా. సహజంగా భార్యల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది భర్తలకి. మీరు ఎక్కడైనా చూడండి, ఈ ఫంక్షన్స్లో కాఫీ డబ్బాలు అక్కడ పెడతారు. భర్త భార్య వెళ్ళగానే, ఏమేవ్ వాళ్ళంతా తాగేస్తావు, నువ్వు ముందు తాగవే, నా సంగతి తర్వాత చూద్దాం, లేదు నేను ఎలాగైనా తాగుతాను అని గ్లాస్ ఇచ్చి పెళ్ళానికి కాఫీ పట్టుకొచ్చి ఆవిడ తాగితే వీడు ఎంత ఆనందపడిపోతాడో అని నేను చెప్పలేదు, ఇందులో చెప్పారు. మరి నా మీద పడకండి. ఇప్పుడు సహజంగా ప్రతి వ్యక్తికి అది ఏమిటో తెలియదు, కానీ వ్యామోహం. ఎక్కడైనా భార్యాభర్తలు మాతో యాత్రకు వస్తూ ఉంటారు కదా రైల్లో, విదేశాలంటే మన చేతిలో ఉండదు, కానీ స్వదేశాలు కనుక మేము చాలా అద్భుతంగా ఆర్గనైజ్ చేస్తాం. అప్పుడు అక్కడ రైలు వచ్చిందంటే ఈ భర్త పరుగు పరుగును వెళ్ళి స్టేషన్లో పక్కవాడిని తోసేసి టీ పట్టుకొచ్చేసి నువ్వు తాగవే, నువ్వు తాగు, తర్వాత సంగతి చూద్దాం అంటాడు. అలాంటి భర్త దొరికితే ఎంత అదృష్టం. ఏమండి సత్యనారాయణ గారు, అందువల్ల భార్యాభర్తల మధ్యలో ఆ బంధం ఎప్పుడూ ఉండాలట. ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ఏనుగుల దగ్గర చెమట కారుతోంది. కొంతమంది ఆడ తుమ్మెదలు అక్కడికి వచ్చారు. ఎంతలో మగ తుమ్మిది వచ్చి, ఏ మీరు తప్పుకోండి అని పక్క ఆడవాళ్ళని తోసేసి మా ఆవిడ తాగాక మీరు తాగండి అన్నట్ట. దాన్ని ఎంత బాగా రాశాడంటే, ఇక్కడ తేటి ఒకటి వరుప్రియకును మాటికి మాటికిని నాగ మదజలగంధం వేటికని తన్ను బొందెడి ఓటికి నందిచ్చు నిండు ఓటుదనమునన్. ఒక మగతుమ్మెద ఊ తెగకారిపోతున్న ఈ చెమట దగ్గరకు వచ్చి, ఈ చెమట ఇతర స్త్రీలు తాగితే ఎలాగా, ముందు మావిడే తాగాలని అడ్డం కర్ర అడ్డం పెట్టినట్టుగా తన తొండం అడ్డం పెట్టి తుమ్మెదకున్న ఈ రెక్కలు ఈ ముందున్న మేసాలు అడ్డం పెట్టి మీరు ఆగండి అని తక్కిన ఆడ తుమ్మెదలను ఆపి తన భార్యని, నువ్వు నా భార్య, ముందు నువ్వు తాగాక అప్పుడు వాళ్ళని వదులుతాను, క్యూ అడ్డం పెట్టానులే, నువ్వు తాగే అంటాడు. అలా తన భార్యని తన ప్రియురాలిని ముందు తాగమని పంపి అది తాగుతూ ఉంటే తాను తాగినంత ఆనందం పొంది, బాగా తాగావా, మళ్ళీ మళ్ళీ దొరకదు, వాళ్ళు వచ్చారంటే అడ్డం పెట్టడం కష్టం, ఇంకా తాగామంటే బాబోయ్ ఎక్కువైపోయింది బాబోయ్ అంటూ ఉంటే ఇంకొక డ్రాప్ తాగకూడదు అంటట. ఇలా మొత్తం మీద ఆ భార్యని ఇక్కడ దాకా తాగించి అప్పుడు తాను ఆనందంగా తిరుగుతాడు, తక్కిన వాటిని తాగనిస్తాడు. ప్రసాదం దగ్గర కూడా అంతే, కొంతమంది మీరు ఆగండి ముందు ఆవిడ తీసుకున్నాక తీసుకుంటారు అని ఆపేవాళ్ళు కూడా ఉంటారట, నాకు తెలియదు. కానీ అంటే మన యొక్క ప్రకృతిని, మన సహజ స్వభావాన్ని ఎంత అద్భుతంగా వర్ణించారో ఈ పద్యం, అంత గొప్పదనమాట. తేటి ఒకటి ఒరుప్రియకును మాటికి మాటికిని నాగ మదజలగంధం వేటికని తన్ను బొందెడి బోటికి నందిచ్చు నిండు బోటుదనమునన్. ఇలాంటి స్వభావాలు చాలా అద్భుతమైన వర్ణన చేశారు. అద్భుతమైన పరమ పవిత్రమైన దివ్య స్థుతులతో కూడిన గజేంద్ర మోక్షం యొక్క కొనసాగింపు రేపు మళ్ళీ యథాప్రకారంగా 6:20 మనం కలుసుకుందాం. 6:20 కల్లా రండి. మళ్ళీ రేపు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.